மையா நின்னே மை நானே நடகாலண்டே குர்த்து குராதே மையா நின்னு சூடகா நடகாலண்டே குர்த்து குராதே மையா నిన్ను చూడగానే మైకం నన్ను కమ్మేస్తుందే మయ్యా కమ్మని నా కలలన్నీ కరిగిపోతున్నాయే మయ్యా నా కంటి పాపలా నడిపించే నీ అండ నాకుండగా నా కంటి పాపలా నడిపించే నీ అండ నాకుండగా నేడు మెరిసి రేపారిపోయే ఈ గుట్టి దీపాలు నాకెందుకు కొండంతా నీ కరుణ ఒడి చేర్చి నన్ను లాలిస్తుంటే నేడు నవ్వించి రేపేడ్పించే ఈ లాభ నష్టాలు నాకెందుకు అడిగేందుకు నీకంటే భిన్నంగా నేనున్నానా నిత్యం సత్యం నీ ఒక్కడివేగా మేమంతా సున్నేగా ఈ సున్నలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయేవేగా కరగని కమ్మని కలని పావన చరితొకటేగా పుణ్య పురుషులెందరో ఈ పొడమి పైన పుట్టినారులే వారందరి కోసం నా గుండెను మొక్కలు చెక్కలు చేయలేను నాకున్నది ఒకటే చిన్ని గుండె ఆ గుండెకు రాజు నీవేలే నాకున్నది ఒకటే చిన్ని గుండె ఆ గుండెకు రాజు నీవేలే నా గుండెను నీకే గుడిగా చేశాను ఆ గుడిలో దీపం నీవేలే నాకున్నది ఒకటే చిన్ని గుండె ఆ గుండెకు రాజు నీవేలే నా గుడిలో దీపం నీవేలే ఎంత పిలిచినా పలుకకున్నావు వినిపించుటలే తండ్రి నా పిలుపు కుండె పిలుపు తెలియని నేను గుంతుతో పిలిచానని కినుకా నీకు ఎంత పిలిచినా పలుకకున్నావు కుండె నిండుగానే పిలవాలనుకున్నా తలుపు తెరచుట నీవు మరచావేమో అది మారు పలుకక మౌనంగా ఉంది అందుకే ఈ వేదన నా నివేదన ఏ నాటి బంధము మనను బంధము పెనవేసి ముడివేసిన ఈ సంబంధము విడతీయరాని మధురానుబంధము చేర్చింది నన్ను
ನೀ ಚರಣಾಲ ನೀಡಲು ನಾ ಕೊಲಬತ್ತಲ ಕಂದನಿ ನೀ ಪ್ರೇಮನು ಕುರಿಪಿಂಚುಚುನ್ನಾವು ಈ ನುಡಿಪೈನ ಏಮಿ ಚೇಸಾನ ನೀಕಿಂತ ಕರುಣ ನಾಪೈನ ಏಮಿಚ್ಚಿ ನೀ ಋಣಮು ನೆತ್ತಿಚ್ಚುಕೋನು ಮೋಕ್ಷ ಸಿಂಹಾಸನಮೋ ಆತ್ಮ ಸಾಮ್ರಾಜ್ಯಮೋ ನಾ ಕೊತ್ತುಲೇ ನೀ ಅಂಡಲೇಕ ನೀನು ಚೂಡಕುಂಡ ನೀನುಂಡಲೇನು ನಿಂಡುಗ ನೀವು ನಾ ಗುಂಡೆಲು ನೆಲವುಂಡಗಾನೇ ನೀನು ಚೂಪಿನ ನೀ ನೀಡಲೋನೇ ರಾಲಿಪೋನಿ ನನ್ನು
ಪ್ರೀಮೇನ ಆತ್ಮಬಂಧುಲರ తర్వాత రాబోయే ఆదివారం అంటే వచ్చే ఆదివారం అత్తిళ్ళ మీటింగ్ వచ్చే ఆదివారం అత్తిళ్ళ మీటింగ్ అత్తిళ్ళ పోస్ట్ ఆఫీస్ వీధి దాని కౌంట్లు కళ్యాణ మండపం అంటారట వీధి పోస్ట్ అత్తిళ్ళ పోస్ట్ ఆఫీస్ వీధి ఆ కళ్యాణ మండపంలోకి మార్చారు అదే కౌంట్లీ కళ్యాణ మండపం అని పిలుస్తారట అత్తిళ్ళ దాన్ని పోస్ట్ ఆఫీస్ వీధి పోస్ట్ ఆఫీస్ వీధి అత్తిళ్ళ పోస్ట్ ఆఫీస్ వీధి కౌంట్లీ కళ్యాణ మండపం అత్తిళ్ళ వచ్చే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు తర్వాత రాబోయే వచ్చే ఆదివారం తర్వాత రాబోయే ప్రవచనాలన్నీ వివరాలు మీకు అత్తిళ్ళు తెలియపరుస్తాం. మళ్ళీ జిన్నూరు మీటింగ్ ఎప్పుడో కూడా అత్తిళ్ళు మీకు తెలియపరుస్తాం. ప్రియమైన ఆత్మబంధువులారా, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమశివాయ, ఓం శ్రీ సాయిరాం. ప్రతి మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి. ఆ సుఖం ఎక్కడుందంటే మన స్వరూపంలో ఉందని పెద్దలు చెప్తున్నారు. స్వరూపం అరూపమైన సుఖం అంతా స్వరూపంలోనే ఉంది. మానవుడు ఏ పని చేసినా సుఖం కోసమే చేస్తాడు. ఆ పని వల్ల సుఖం వచ్చినా రాకపోయినా భగవంతుడు వ్యక్తి ఒక వ్యక్తి నూటికి నూరు పాళ్ళు సుఖంలో ఉన్నప్పుడు, నూటికి నూరు పాళ్ళు శాంతిలో ఉన్నప్పుడు వాడికి భగవంతుడు ఉన్నాడా లేడా అనే తలంపు కూడా రాదు, సంశయం కూడా రాదు. ఎవరైనా ఉన్నాడని చెప్పినా ఏమనిపించదు, లేడని చెప్పినా ఏమనిపించదు. వాడు కావాల్సింది శాంతి, వాడు కావాల్సినటువంటి సుఖం. ఆ సుఖ సముద్రంలో వాడు ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడనే తలంపు కూడా వాడికి ఏం అనిపించదు. కొబ్బరికాయ వ్యాపారం చేసే వాళ్ళని కొబ్బరికాయ వ్యాపారస్తులు అంటారు, అలాగే ధాన్యం వ్యాపారం చేసేవాడిని ధాన్యం వ్యాపారస్తులు అంటారు. మనస్సుకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనస్సు మననం చేస్తుంది, మననం చేసేది మనస్సు అని అంటే ఆలోచిస్తుంది. మనస్సు శరీరం పనిచేస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది. మనస్సుకి మననం చేస్తుంది కాబట్టి అది ఆలోచిస్తుంది కాబట్టి మననం చేసేది మనస్సు, అది ఆలోచిస్తుంది కాబట్టి దాని పని ఆలోచన, మనస్సుకి పని ఆలోచన కాబట్టి దానికి మనస్సు అనే పేరు వచ్చింది. అసలు సుఖం అనేది శాంతి అనేది ఈ శరీరానికి మనస్సుకి అతీతంగా ఉంది. మనకి ఎప్పుడైనా మనస్సులో అశాంతి వస్తే దాని గురించి క్షోభ పడతాం, శరీరానికి అనారోగ్యం వస్తే బాధపడతాం. జీవితం పొడిగినా మన శరీరం క్షేమం అయ్యే వరకు శరీరం గురించి ఆలోచించుకుంటూ ఉంటాం, లేకపోతే మన మనస్సు గురించి ఆలోచించుకుంటాం, కానీ అది దాటి వెళ్ళలేకపోతున్నాం. శరీరాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం, మనస్సుని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. వస్తువు ఇక్కడ ఉంది, తనంతట తానుగా ఉంది, స్వతంత్రంగా ఉంది, అది మాటకి అందదు, మనస్సుకి అందదు. మాటకి అందదు కాబట్టి, మనస్సుకి అందదు కాబట్టి అది లేదనుకోవటానికి వీల్లేదు. నా మనస్సు నాకు కనపడటం లేదు అని మనస్సు లేదని ఎవరు అనరు. మీ బుద్ధి మీకు కనపడటం లేదు అని మీ బుద్ధి లేదని, మీకు బుద్ధి లేదంటే మీరు ఎవరు ఊరుకోరు. అలాగని మీ బుద్ధి మీ కళ్ళకు కనపడటం లేదు. ఇప్పుడు మీ బుద్ధికి ఏమైనా రూపం ఉందా? రూపం లేదు. కానీ మీకు బుద్ధి ఉన్నట్టు తెలుస్తుందా? తెలుస్తుందా లేదా? మీకు అందరికీ బుద్ధి ఉన్నట్టు తెలుస్తుంది. అంచేది నేను బుద్ధి లేదంటే మీకు కోపం వస్తుంది. అలాగే మీ బుద్ధి మీకు ఎలా తెలుస్తుందో జ్ఞానికి కూడా తన స్వరూపం ఆత్మస్వరూపం వాడికి ఎలా అంత స్పష్టంగా తెలుస్తుంది. వేగ్గా కదా, అంత స్పష్టంగా అంత క్లారిటీగా తెలుస్తుంది. మీ మనస్సుకు రూపం లేదు, మీ మనస్సు మీకు తెలుస్తుంది. మీ బుద్ధికి రూపం లేదు, మీ బుద్ధికి మీ బుద్ధి మీకు తెలుస్తుంది. అలాగే జ్ఞానికి కూడా తన హృదయంలో ఉన్నటువంటి స్వరూపం తనకు అనుభవిక వేద్య అయినప్పుడు అంత స్పష్టంగా తెలుస్తుంది. మీ బుద్ధిని మీరు ఎలా తెలుసుకుంటున్నారో భగవంతుని కూడా అలా తెలుసుకోవటం. భగవంతునికి రూపం లేదని, నామం లేదని, భగవంతుని లేదని అనుకోవద్దు. భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. చిన్న ధనవంతుడు పేదవాడని, చిన్నవాడని పేదవాడని, అధికారం ఉందని అధికారం లేదని అది కాదు, మొత్తం అందరి హృదయాల్లో భగవంతుడు నివాసంగా ఉన్నాడు. అయితే మన మనస్సులో పవిత్రత లేదు. ఇక్కడ మనకు భగవద్ అనుభవం కలగకపోవడానికి కారణం ఏంటంటే మనసులో ప్యూరిటీ లేదు, పవిత్రత లేదు. భగవంతుడు గీతలో కృష్ణుడు నిష్కాములకు కానీ, అంటే వేదంలో ఏమని చెప్పాడంటే సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ, కీర్తి వల్ల కానీ, అధికారం వల్ల కానీ ఆత్మజ్ఞానం కలగదు, అమృతానుభవం కలగదు. అమృతానుభవం కలగదు, అది మాత్రం ఒక త్యాగికి మాత్రమే ఆ అనుభవం వస్తుంది, అమృతానుభవం వస్తుందని. త్యాగి మాత్రమే జ్ఞానం అవ్వగలడని. అంటే త్యాగం అంటే అక్కడ మనం కానిదాన్ని విడిచిపెట్టగలగాలి. మన కానిదానితో మనం ఏదైతే మనం కాదో దానికి ఏదైతే మనం అవునో దానికి సంబంధించినటువంటి వివేకం పెంచుకుంటూ రావాలి. అంటే త్యాగి కానివాడు జ్ఞాని కాలేడని. త్యాగం అంటే మన అందరికీ ప్రతివాడికి దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం అనే బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధిని విడిచిపెట్టమే త్యాగం. ఎవడైతే దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టాడో వాడు మనకు మరణం రాకుండానే మరణాన్ని మనం చంపాలట్ని వాడి జ్ఞానం అవుతాడు. అట్లా ఏదో రోజున ప్రతి వాడికి మరణం వస్తుంది. మనకి మరణం రాకుండా మరణాన్ని మనం చంపేయాలి. వాడి మాత్రమే పునర్జన్మ లేని స్థితిని పొందుతాడు, వాడికి బ్రాహ్మీ స్థితి కలుగుతుంది, బ్రహ్మానుభవం పొందుతాడు, బ్రహ్మానుభవం పొందుతాడని. మరణం మనకు రాకముందే మరణాన్ని మనం చంపాలి. వాడు మాత్రమే జ్ఞానం అవ్వగలడు. జ్ఞానం అంటే తెలియటం, తెలియటం తెలియకపోవటం అని మనసుకు సంబంధించిన విషయాలు అన్నింటికి అచేతమైంది జ్ఞానం. అంటే ఒక సద్వస్తువు ఉంది, ఉన్నది ఒకటి, దాని తాలూకు అనుభవమే జ్ఞానం. అంటే తెలియటం తెలియకపోవటం కాదు, తెలియటం తెలియకపోవటం అనేది మనసుకు సంబంధించిన ప్రక్రియలు అవి. అయితే ఇప్పుడు ఇంతకీ మనకి ఈ మనస్సుకి ఉండవలసినటువంటి పవిత్రత, ఆ యోగ్యత, అర్హత లేకపోవటం వల్ల ఇక్కడ వస్తువు మనకు అనుభవంలోకి రావటం లేదు. అంటే గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, అంటే నిష్కాముడికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పాడు. ఏ రకమైన కోరిక లేని వాడే సంతృప్తిగా ఉండగలడు, కోరుకున్నవాడు ఎవడికి సంతృప్తి ఉండదు. ఈతర చెప్పాడు, ఏ రకమైన కోరిక లేని వాడికే సంతృప్తిగా ఉండగలడు, కోరుకున్న వాడికి సంతృప్తి రాదు. కోరికలు ఉన్నవాడికి ఈ జ్ఞానం కలగదు. నిష్కాముడికి ఏ రకమైన కామము లేని వాడికి, ఏ రకమైన కోరిక లేని వాడికి మాత్రమే ఇక లోపల వస్తువు నీకు ఈస్తుడు స్వరూపంగా వ్యక్తమవుతాడని భగవద్గీతలో చెప్పాడు. సత్కర్మ చేయమని చెప్పాడు. మనం ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే, మంచి పని చేస్తే ఇది మనకేమవుతుందంటే దీనివల్ల బుద్ధి శుద్ధి అవుతుంది. ఇది జ్ఞాపకించుకోవాల్సింది. కొంతమంది ఏమంటారంటే కర్మకి జ్ఞానానికి సంబంధం ఏంటంటారు. కర్మకి జ్ఞానానికి సంబంధం ఏంటంటే మనం ఎంతో కొంత సత్కర్మ చేస్తుంటే, మనం చేయగలిగిన సత్కర్మ చేస్తుంటే, యజ్ఞదాన తపస్సులను విడిచిపెట్టకుండా కనుక ఉంటే, కోరిక లేని కర్మ, కర్తృత్వం లేని కర్మ, అహంకారం లేని కర్మ చేస్తూ ఉంటే మన బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధి అవ్వకుండా ప్రపంచంలో ఎవరికి ఇంతవరకు జ్ఞానం రాలేదు. వాడు ఏ మత లోపల వస్తువుకి ఏ మతంతో, ఏ కులంతో, ఏ ప్రాంతంతో సంబంధం లేదు. కులంతో సంబంధం లేని బోధ ఇది, మతంతో సంబంధం లేని బోధ ఇది. బాధ కాదు, బోధ. మతంతో కానీ, కులంతో కానీ, ఒక ప్రాంతంతో కానీ, లేకపోతే ఒక భౌగోళిక పరిస్థితులకి పరిమితమై చెప్పినటువంటి బోధ కాదు. ఇది పరిమితం కాదు. అందుచేసి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, అలా మనస్సు అంటే ఏంటో మనకు అర్థం అవటం లేదు. ఇది ఇందాక మీరు ఉపదేశాలను వచ్చేదారు, మనస్సు అంటే అసలు లేదు, అది దాన్ని వెతికితే లేనట్టు తెలుస్తుందని. మనస్సు అనేది లేదు, దాన్ని వెతికితే అది లేదన్న సంగతి మీకు తెలుస్తుందని. ఈ మధ్యన వేద పండితులు వచ్చారు మా ఇంటికి. వేద పండితులు వచ్చి అంటే కృషి ఎలా ఉండాలో చెప్పారు. ఆ సాధన వాళ్ళు వేదం కాకరపర నుంచి, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. వాళ్ళు మీరు రోజు వేదం పారాయణం చేసుకుంటారంటే, పారాయణం చెయ్యాలని ఇష్టం లేకపోయినా పారాయణం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మా వేదం నేర్చుకున్నప్పుడు ఒక పాఠం చెప్పి మాకు చెప్పారు వాళ్ళు. వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు అధ్యయనం చెయ్యాలని, పునశ్చరణ చెయ్యాలని. వచ్చే వరకు నేర్చుకోవాలి సబ్జెక్టు వేదం, వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు అంటే హరిహి ఓం అంటే ప్రాణం పోయే వరకు. వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు పునశ్చరణ చేయాలి. ఏ రోజున పునశ్చరణ చేయకపోతే, ఏ రోజున ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడే మరపు వస్తుంది. ఇంక మేము దేవస్థానాలకు వెళ్ళి వేద పారాయణం ఏం చేయగలం అని చెప్పి, వచ్చే వరకు నేర్చుకోవాలి వేదం, పోయే వరకు అంటే హరిహి ఓం. శరీరాన్ని ఏది పోయిన తర్వాత శరీరానికి విలువ ఉండదు, అది పోయే వరకు. ఇప్పుడు మన శరీరాన్ని అందరూ గౌరవిస్తున్నారు. ఒకవేళ ఇతరులు గౌరవించకపోయినా ఎవరి శరీరాన్ని గౌరవించుకుంటున్నారు. ఏది పోయిన తర్వాత ఈ శరీరానికి విలువ ఉండదు. ప్రాణం పోయాక ఈ శరీరాన్ని ఎవడో గౌరవించడం, తీసుకెళ్ళి ఈ తుక్కును తీసుకెళ్లి వల్లకట్లో పడేస్తారు. ఏది పోయిన తర్వాత ఈ శరీరానికి విలువ ఉండదు, ప్రాణం పోయాక ఈ శరీరానికి విలువ ఏముండదు. హరిహి హోం, పోయే వరకు పునశ్చరణ చేయవలసిందే, వచ్చే వరకు నేర్చుకోవాలి, పోయే వరకు పునశ్చరణ చేయవలసిందే. ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తేనే మాకు జ్ఞాపకం ఉంటుంది, వేదం లేకపోతే ఉండదు అని ఏదో వేద మంత్రాలు చదివి గీతలో చెప్పింది శ్లోకాలు అంటారు, వేదంలో చెప్పింది మంత్రం అంటారు చెప్పి ఈ మాట చెప్పారు. అంటే ఏ రోజు నాది రోజు ప్రాక్టీస్ చెయ్యాలని. అటువంటి ఒక వేదాన్ని ఆ మంత్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇంత ప్రాక్టీస్ అయితే బ్రాహ్మణస్థితిని పొందడానికి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి, అమృతానుభవం పొందడానికి ఎంత సాధన అవసరం. అంటే సత్కర్మ, నువ్వు సత్కర్మ చెయ్యాలి, సత్కర్మ చేసుకుంటూ ఉండాలి. సత్కర్మ చేయటం వల్ల అంటే అసూయ పనికిరాదు, అసహనం పనికిరాదు. అసూయ పనికిరాదు, అసహనం పనికిరాదు. నువ్వు ఓర్పు ఉంటేనే కానీ నువ్వు సత్కర్మ చేయలేవు. అంటే ఓర్పుతో నువ్వు సత్కర్మ చేయగా 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 నీకు బుద్ధి శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. అంటే ఇందులో భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ఏంటంటే, మన కోరిక వల్ల ఏది రాదు, నీకు ఏదైతే అర్హత ఉందో, నీకు ఏదైతే యోగ్యత ఉందో అదే వస్తుంది. యు ఓన్లీ గెట్ వాట్ యు డిజర్వ్. మనం కోరికుంటే వచ్చేస్తున్నామా? కృష్ణుడు భగవద్గీతలో చివరాధ్యాయంలో మోక్ష సన్యాస యోగం అన్నాడు. దాన్ని కృష్ణుడు 18వ అధ్యాయంలో పేరు ఏంటంటే మోక్ష సన్యాస యోగం. అంటే మోక్షం కావాలని కూడా కోరిక వద్దు అన్నాడు. అంటే అప్పుడు వస్తుంది నీకు మోక్షం. మోక్షం నేను సంపాదించాలి, మోక్షం రావాలనే కోరిక కూడా వదిలేయి, మోక్షాన్ని కూడా సన్యాసం ఇచ్చేయి, అప్పుడు వస్తుంది. అంటే మనం ఏదో ఎదురు చూడటంలో ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం, ఎదురు చూడటంలో ఏది ఏమీ రాదు. అంటే మన మనస్సు, మన బుద్ధి శుద్ధి అయితే, మన ఇంద్రియాలకి ఏకాగ్రత వస్తే, మనస్సుకి ఏకాగ్రత వస్తే, ఆ ఈశ్వరుడు అనుగ్రహానికి మనం పాత్రలైతే అప్పుడు ఈశ్వరుడు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. కానీ మనం కోరుకోవటం వల్ల వచ్చేది. ఇప్పుడు మనం మోక్షం పొందడానికి డిజర్వ్ అయ్యాం అనుకోండి, అన్ని సిద్ధుల్లోకి గొప్ప సిద్ధి మోక్ష సిద్ధి. మోక్ష సిద్ధి కంటే మించిన సిద్ధి లేదు. అందుకంటే మోక్షం సిద్ధి అది లే. మోక్ష సిద్ధి లేకుండా ఇతర సిద్ధులు నువ్వు సంపాదించడమే స్వప్నంతో సమానం. అయితే మోక్ష సిద్ధి, నాకు మోక్షం కావాలి కావాలంటే నీకు రాదు. అది మోక్షం నాకు కావాలని కోరిక విడిచిపెట్టేస్తే అప్పుడు నీకు వస్తుంది. అది కూడా దానికి కూడా సన్యాసం ఇచ్చేయాలి. అంటే నీకు యోగ్యత ఉన్నప్పుడు నీ కోరిక అక్కర్లేదు, కోరిక లేకపోయినా వస్తుంది. అర్హత ఉన్నప్పుడు నీ కోరిక అక్కర్లేదు, కోరిక లేకపోయినా వస్తుంది. అది అయితే నువ్వు సత్కర్మ అలాగా చేసుకుంటూ వెళ్ళు, సత్కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళు. దేనికి గాబరా పడకు, దేనికి యాజిటేషన్ దేనికి వద్దు, దేనికి వద్దు. అంటే ప్రతి చిన్న విషయానికి నువ్వు జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రారంభంలో ఏది ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ఆ దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. ఆ దేహంతో నీకు తాదాత్మ్యం లేనప్పుడు, పరిస్థితులు అనుకున్నప్పుడు నీకు సంతోషం రాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నీకు దుఃఖం రాదు. సబ్జెక్ట్ మీరు క్లోజ్గా ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ మటుకి సబ్జెక్ట్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనకి ఏదైనా బాహ్య కారణాల వల్ల మనకి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, సంతోషం వచ్చింది అనుకోండి, లోపల స్వరూపానికి దూరం అయిపోతాం. ఇంకేది నువ్వు కాని దాంట్లో సంతోషం పుచ్చుకుందావు. అలాగే మనకి మనకి పరిస్థితులు బాగోలేదు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఈ దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా మనోదేహం మనకి, దీన్నే బియ్యం అంటారు, బాడీ మైండ్ ఇంటలెక్ట్. ఈ మూడు పరిధుల్లోనే మనం ఉంటాం. ఈ మూడుని దాడితేనే, ఓవర్కమ్ చేస్తేనే కానీ మనకు అమృతానుభవం కలగదు. అంటే మరణం లేని స్థితిని పొందలేం, మరణం రాకముందే మరణాన్ని చంపలేం. ఈ మూడాటిని ఓవర్కమ్ చేస్తేనే కానీ, బాడీ మైండ్ ఇంటలెక్ట్ బియ్యం, ఈ మూడు ఓవర్కమ్ చేయాలి. అయితే వివేకం మంచిదే, తెలివి మంచిదే, ఆ తెలివి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఏ ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో, అవకాశాలను ఒక్కటి కూడా దుర్వినియోగం అవ్వకుండా అన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఏదైనా కాలం ఇస్తే ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ మధ్యన అరుణాచల్లో ఎవరు అన్నారు, నాన్నగారు జీవితంలో నేను ఇప్పటి వరకు ఒక గంట కూడా వేస్ట్ చేయలేదని. నా చూడ ఎప్పుడైనా మాట్లాడటానికి వస్తూ ఉంటారు, ఇప్పుడు మాటలు అయిపోయినాయి అనుకోండి వెళ్ళిపోతారు, మాట్లాడేసి వెళ్ళిపోతారు. నా జీవితంలో ఇప్పటి వరకు గంట టైం కూడా నేను వేస్ట్ చేయలేదు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు, అంటే గంట కూడా టైం వేస్ట్ చేయకూడదు. అంటే ధనానికంటే ఎక్కువ విలువ కాలం. ధనం పోతే సంపాదించుకోగలం కానీ కాలం పోతే సంపాదించుకోలేము. అయితే గీతలో భగవంతుడు ఏమన్నాడంటే నేను కాలరూపంలో ఉన్నానన్నాడు. మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, తర్వాత భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, ఏ విషయం వచ్చినా కంగారు పడకూడదు. మనకి ఆ దేహ ప్రారంభంలో ఉండి ఆ దేహము మనకి ఏదైనా జయం వచ్చిందనుకోండి గర్వం వస్తుంది, అపజయం వచ్చిందనుకోండి డిప్రెషన్ వస్తుంది, కుంగిపోవటం వల్ల. ఆ డిప్రెషన్ వల్ల మళ్ళీ అనారోగ్యం వస్తుంది. ఏదొచ్చినా తంటే, జయం వస్తే గర్వం వస్తుంది, ఆ రెండు సమానంగా చూసుకునే బుద్ధి లేదు మనకు లేదు. జయం వస్తే సంతోషం వస్తుంది, అపజయం వస్తే దుఃఖం వస్తుంది, అటైతే గర్వం వస్తుంది, ఇటైతే కుంగిపోతాం. ఈ రెండాటి వల్ల నువ్వు స్వరూపానికి దూరం అయిపోతున్నావు, నీకు తెలియటం లేదు. నీకు పెయిన్ ఎంత ప్రమాదం, ప్రెషర్ కూడా అంతే ప్రమాదం. బాహ్య విషయాల్లో తీసుకుంటే నువ్వు, రవీంద్రనాథ్ ట్యాగూర్ మాట చక్కటి మాట చెప్పాడు, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కంగారు పడతాం అనుకోండి, ఆ కష్టం వచ్చిందని ఉన్న సుఖాలు పోతాయి. రవీంద్రనాథ్ ట్యాగూర్ అన్నాడు ఒక నవల్లో, రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు విషయం. రాత్రులు సూర్యుడు కనపడ్డు, రాత్రులు సూర్యుడు కనపడ్డు, నక్షత్రాలు కనపడతాయి. రాత్రులు సూర్యుడు కనపడ్డు కానీ నక్షత్రాలు కనపడతాయి. సూర్యుడు కనపడటం లేదండి, సూర్యుడు కనపడటం లేదని కంగారు పడితే ఉన్న నక్షత్రాలు కూడా కనపడవు. మన ఏదైనా జీవితంలో ఏదైనా సంఘటన, ఏదైనా బ్యాడ్ ఈవెంట్ జరిగితే కంగారు పడిపోయామనుకోండి, ఉన్న ప్రెజర్స్ కూడా పోతాయి, అంటే ఉన్న కంఫర్ట్స్ కూడా పోతాయి. ట్యాగూర్ చెప్పింది మరోసారి మీకు చెబుతున్నాను, రాత్రులు సూర్యుడు కనపడ్డు, అయ్యో సూర్యుడు కనపడ్డ, పగలస్తమానం సూర్యుడిని చూస్తున్నాం కానీ రాత్రుడు కనపడ్డు. సూర్యుడు కనపడటం లేదు, సూర్యుడు కనపడటం లేదు అంటే ఉన్న నక్షత్రాలు కూడా మీకు కనపడటం మానేస్తాయి. అయ్యా, ఒకరి ప్రారంభంతో ఇంకొకరిని పోల్చుకోకూడదు, ఒకరి దేహ ప్రారంభంతో ఇంకో దేహంతో పోల్చుకోకూడదు. ఎవరి దేహానికి సంబంధించిన ప్రారంభం వారిదే. ఒకరి ప్రారంభంతో ఇంకొకరి ప్రారంభం పేల్చుకోవడంలో దుఃఖం వస్తుంది, అలా పోల్చుకోకూడదు. ఇప్పుడు కొంతమంది చూడండి, చాలా కష్టపడితేనే కానీ 10 రూపాయలు సంపాదించలేరు. కొంతమంది ఏమీ కష్టపడకుండా 10 రూపాయలు సంపాదించేస్తారు. కొంతమంది పొద్దున మా సాయంగా కష్టపడినా 10 రూపాయలు వస్తుంది, కొంతమంది ఏమి కష్టపడకపోయినా 10 రూపాయలు సంపాదించేస్తారు. ఏంటి, అదో రకమైన ప్రారంభం, ఇదొక రకమైన ప్రారంభం. అది ఈ ప్రారంధాలు రకరకాలుగా ఉంటాయి. అంచేత మన ప్రారంభం ఏదో మనం చూసుకోవాలి, కానీ వాళ్ళ ప్రారంభం ఇతర ప్రారంధాలతో మన ప్రారంభాన్ని తీసుకెళ్లి పోల్చుకోకూడదు. పోల్చుకోవటం వల్ల మళ్ళీ అజ్ఞానంలో కూరుకుపోతాం, అవిద్యలో కూరుకుపోతాం. అంచేత అహంకారం, జ్ఞానేశ్వరి చెప్పాడు, జ్ఞానేశ్వరి మహారాజని, జ్ఞానేశ్వరుడని మరాఠా మహారాష్ట్ర భక్తుడు, ఆయన జీవ సమాధి పొందాడు. ఆ పూనా దగ్గర ఉంది, పూనాకి 20 మైళ్ళు దూరంలో ఉంటుంది. ఆయన జీవ ఆనందం ఏదో ఊరు ఉంది, అక్కడ జీవ సమాధి ఉంది. ఆయన ఒక మాట చెప్పాడు, ఈ నేను మనం నేను గురించి అహంకారం గురించి ఇలా మాట్లాడతాం అనుకుంటాం కదా, అది మీ బిహేవియర్ ప్రాపర్గా లేకుండా ఉంటే విచారణ చేసినా పోతుంది. మీ బిహేవియర్ ప్రాపర్గా ఉండాలి, మీ మాట నిదానంగా ఉండాలి, మీ ప్రవర్తన నిదానంగా ఉండాలి. మీ బిహేవియర్ ప్రాపర్గా ఉంటే అహంకారం అనేది పోగొట్టుకునేది కాదు, ఊడిపోయేది. మీరు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఒకసారి బిగుసుకుపోతుంది అది. అది ఊడిపోయేదే కానీ మీరు పోగొట్టుకునేది కాదు, అది ఊడిపోవాలి. మీరు మీ బిహేవియర్ని బట్టి, అంటే ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై చేయకూడదు, అహంకారానికి మనం ఫుడ్ సప్లై చేయకూడదు. అది మీ బిహేవియర్, మాట్లాడే మాటలో కానీ, చేతలో కానీ, డే టు డే లైఫ్లో, ప్రవర్తనలో కానీ, ఆ ప్రవర్తన మీకు ఈశ్వరుని దయకి, ఈశ్వరుని కృపకి మీ ప్రవర్తన అనుగుణంగా ఉంటే అది ఈగో సెన్స్, అహంబుద్ధి, అహం మమ అహంబుద్ధి, దానంతరేది జారిపోతుంది. కానీ దాన్ని మీరు బలవంతంగా ఓడగొట్టుకోలేరు, మీ ప్రవర్తన బట్టి అది రాలిపోతుంది. మీ ప్రవర్తన ప్రాపర్గా లేదనుకోండి, ఈ ప్రవర్తన లోపల ప్రాపర్గా లేదనుకోండి, కొంతమంది లోపల ఒకటి పెట్టుకుంటాక బయట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతుంది. దానివల్ల వాళ్ళకి ఒకటి తెలియటం లేదు. మనకు వచ్చే నష్టం, మనకు వాళ్ళు తీసుకొచ్చే నష్టం వదిలేయండి. వాళ్ళకి ఏమి తెలియకుండా దేహాభిమానం, దేహ బుద్ధి బలపడిపోతుంది. ఈ లోపల బయట అనేది మనం లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడుతూ ఉంటాం అనుకోండి, ఆ లోపల బయట అనేది దేనికి సంబంధించి? దేహానికి సంబంధించింది. వాడికి దేహాభిమానం పెరుగుతుంది, దేహ బుద్ధి పెరిగిపోతుంది, వాడికి ఇహం ఉండదు, పరం ఉండదు. తర్వాత ఇంప్యూరిటీ, లోపల ఏమైనా ఇంప్యూరిటీ ఉంటుంది, అపవిత్రత ఉంటే ఇంకా బయటకు పోదు, ఇంకా అలాగే స్టోర్ అయిపోయి ఉంటుంది అది. అంటే లోపల కొంతమంది లోపల ఒకటి పెట్టుకుని బయట కొట్టి లౌకికంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ప్రతి విషయం లౌకికంగా మాట్లాడుతూ ఉంటారు. పైగా అది ఏదో ట్యాక్ట్ అది ఏదో తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే దేహాభిమానం పెరుగుతుంది, దేహ బుద్ధి పెరిగిపోతుంది. అటువంటి మనుషులకు విచారణ చేస్తే మటుకు అహంకారం పోతుందని జ్ఞానేశ్వర మహారాజు అన్నాడు. సరే, మీ లీజర్ టైము, మీ తర్వాత మన పనులు ఏదో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. మన పనులు ఏదో మనం జాగ్రత్తగా మనం చేసుకోవాలి. చేసుకుని లీజర్ టైం సత్యాన్వేషణకు ఉపయోగించుకోవాలి, అంటే సాధనకు ఉపయోగించుకోవాలి. లీజర్ టైం ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా మన సత్యాన్వేషణకి లీజర్ టైం అంతా కూడా ఒక మన డ్యూటీ ఏదో మనం చేసుకోవాలి. ఆ లీజర్ టైం ఉంటుంది, ప్రతి మనిషికి ఎంత గంట లీజర్ టైం ఉంటుంది, దానికి దాని పని మనం ఆ పని మనం చేసుకుంటాం. లీజర్ టైంలో సత్యాన్వేషణకు ఉపయోగించుకోవాలి. తర్వాత ఇంకోటి, భగవంతుడి మీద ప్రీతి ఉండాలి. నాకే వస్తువు మీద అయితే ప్రేమ ఉందో ఆ వస్తువు నాకు బాగా ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. సార్, స్వామి రామతీర్థని భార్య అడిగింది, నేను ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వస్తాను, నా శరీరం నాకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తూ ఉంటుంది అని అడగటం ఎటు ఉండదు, నువ్వు నాకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తూ ఉంటావు అని అడగటం ఎటు ఉండదు. ఏంటండి, మీ శరీరం మీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుందని నువ్వు అడగటం, నన్ను అడిగితే నువ్వు ఎలా ఉందో, ఇప్పుడు నన్ను నేను ఎప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తానని అడగటం అలాగే ఉంది. అలా కదండి, శాస్త్రం ఒకటి ఉంచండి, మన అనుభవంతో చూద్దాం. మనకి ఎక్కడైతే ఎక్కువ ఇష్టం ఉందో, ఎక్కడైతే ప్రీతి ఉందో, ఎక్కడైతే ప్రేమ ఉందో, మన బలవంతాన్ని జ్ఞాపకం పెట్టుకోకలు సహజంగానే జ్ఞాపకం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు జ్ఞాపకం వస్తున్నారని అడిగితే అర్థం ఏంటంటారు? అలాగే కలిసి మన ఇంట్లో కంచాలు ఉన్నాయి, బిందులు ఉన్నాయి, మన ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి, మన ఇంట్లో మనుషులు ఉన్నారు. వీళ్ళ మీద ఉన్న వస్తువుల మీద, మన ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది? ఈ ప్రేమే దేవుడు ఉంటే, దేవుడి మీద ఉంటే దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే ఏమి లేదు, మన ఇంట్లో వాళ్ళ మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది, ఈ ప్రేమే భగవంతుడి మీద ఉంది అనుకోని దాన్ని ఓం 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 అంచేది. అది వాడు మనం వాడు అని మనం అనుకున్నప్పుడు ఈ పుస్తకాన్ని నేను మర్చిపోను కదా, ఈ పుస్తకాన్ని నేను మర్చిపోను, నా మంచిని చూసాను నేను మర్చిపోను, అది నాది అనుకున్నప్పుడు, భగవంతుడు కూడా నావాడు అనుకున్నప్పుడు ఇంకా మరుపు అనేది రాదు. కానీ భగవంతుని ఏమన్నా మనం పరాయవాడు అనుకుంటున్నాం, మన ఇంట్లో మనుషులు మనం సొంతం అనుకుంటున్నాం. యథార్థం చెప్పాలంటే భగవంతుడు మనవాడు, మన ఇంట్లో మనుషులు పరాయవాళ్ళు, ప్రాణం పోతే ఏమీ లేదు. అయితే ఏ సాంగత్యంకైనా దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేయండి, అలా జరగవలసింది జరుగుతూ ఉంటుంది. నూతిలో ఒక వస్తువు, భగవాన్ చెప్తారు, నూతిలో ఒక వస్తువు పడిపోయింది అనుకోండి, మీ ఇప్పుడు ఇందాక ఇదే బంగారపు గొలుసు పడిపోయింది, ఇదే నూతిలో పడిపోయింది అనుకోండి మాట్లాడచ్చు. ఇందాక మనం బంగారపు గొలుసు ఉంచకూడదు, అది కూడా నూతిలో పడిపోయింది అనుకోండి, మనకి బంగారు నూతిలో ఏం చేస్తాం? బాగా లోపలికి మునుగుతాం, నూతిలో మునుగుతాం. పైగా నూతిలో మునిగినప్పుడు ఏం చేస్తాం? మాట్లాడేస్తాం, వాక్కి బిగిస్తాం, మాట్లాడదు. నీటిలో ఉన్నాడు ఏం మాట్లాడతాడు? నోరు మూసుకుంటాడు, ముక్కు మూసుకుంటాడు. నోరు మూసుకుని ముక్కు మూసుకుని ఆ నూతిలోకి దిగుతాడు. ఆ నుయ్యి ఎంత లోతులో ఉంటే అంత లోతులోకి వెళితే కానీ ఈ బంగారం దొరకదు, ఏం చేస్తే అడుగు కెడిపోతుంది. వాడు ఏం చేయాలి? వాక్కు నిరోధిస్తాడు, ప్రాణం నిరోధిస్తాడు, ఈ రెండు నిరోధించి ఎక్కడికి వెళ్తాడు? నూతిలోకి వెళ్తాడు. సకంలోకి వెళ్ళి వెనక్కి వచ్చేస్తే రామలేదు. అది ఆ నుయ్యి అంతలోతులో ఉందో అంతలోకి వెళ్తా, అంతలోతులోకి వెళ్ళాలి. అంతలోకి వెళ్తేనే కానీ ఆవిడ పోగొట్టుకున్న బంగారం దొరకదు. ఈ హృదయంలో ఉన్నటువంటి భగవంతుని కూడా అంతే అన్నాడు రమణ మహర్షి. ఆ నూతిలో పడిపోయిన బంగారాన్ని నువ్వు వాక్కుని నిరోధించి మనస్సు నిరోధించి లోపలికి దిగి ఎలాగెడుతున్నావో, నూతిలోకి బుడబొక్కల మాటలు చెప్తాడా? బుడబొక్కల మాటలు చెప్తాడు, లోపలికి వెళ్ళగలడు. ఏకాగ్రతతో వెళ్తాడు, వాక్కు నిరోధిస్తాడు, ప్రాణాన్ని నిరోధిస్తాడు. ఆ గొలుసు ఎక్కడందో లోపలికి వెళ్ళి తడుముకుంటాడు, అది పట్టుకుంటాడు, అది బయటకు వస్తాడు. అలాగే నీ హృదయంలో ఉందో, అది నీ హృదయంలో వస్తుంది. నీ వాక్కు నిరోధించి, మనస్సును నిరోధించి, ప్రాణాన్ని నిరోధించి అంత లోతులోకి వస్తువు నుయ్యి అంత లోతులో ఉందో అంత ఊరికెళ్తే, అంత లోతులోకి వెళితేనే కానీ బంగారం దొరకదు. అలాగే నీ హృదయంలో ఆత్మనే ముచ్చి ఉంది, ఆత్మనే బంగారం ఉంది. అంటే అంత లోతులోకి నువ్వు దిగి వెళితే ఆ వస్తువు నీకు లభ్యమవుతుంది. అప్పుడు నీకు మరణం, అప్పుడు నీకు మరణం, అప్పుడు నువ్వు మరణంలోంచి విడుదల పొందుతావు. అప్పుడు నీకు జీవితానికి మరణానికి భేదం లేకుండా పోతుంది. అంటే దేహం మరణిస్తుంది, దేహం జన్మించింది, దేహం మరణిస్తుంది, దేహం జన్మించింది, దేహం మరణిస్తుంది. జన్మించిన దానికి మరణం ఉంది, కానీ జన్మ లేని దానికి మరణం లేదు. జన్మించిన దానికి మరణం ఉంది, అది జన్మే లేని దానికి మరణం లేదు. భగవాన్ ఒకరు అడిగారు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందని అడిగారు. భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, కర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి, నీ ఇష్టం వచ్చిన గురువును ఆశ్రయించు. ఏది చేసినా నువ్వు అసలు పుట్టలేదన్న సంగతి తెలిస్తేనే కానీ నీకు మోక్షం రాదు అన్నారు. వాడు ఎంత సాధన చేసినా నేను పుట్టాననే భావన ఉంటే వాడికి ఇంకా మోక్షం రాదన్నారు. పుట్టాననుకున్నప్పుడు వాడు ఏది రోజు చనిపోతాడు. ఏది పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు. వాడు ఏదై ఉన్నాడు, ఆత్మ అయి ఉన్నాడు. అది వాడికి ఆత్మను తెలుసుకున్నప్పుడు వాడు ఎప్పుడు పుట్టలేదన్న సంగతి అనుభవం వస్తుంది. అప్పుడు రా నీకు మోక్షం వచ్చేది, ఈ లోపల నీకు మోక్ష సిద్ధి లేదు అన్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మోక్షంలోనే ఉన్నాం. ఇప్పుడు అందరూ ఎక్కడున్నాం మనం? మోక్షంలోనే ఉన్నాం. మోక్షంలో ఉండి మోక్షంలో లేవనుకుని మోక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకంటే అజ్ఞానం, ఇంతకంటే అవివేకం మరొకటి లేదన్నారు. ఇది మనసు యొక్క గారిటీ. ఇప్పుడు ఎక్కడున్నాం? మోక్షంలోనే ఉన్నాం. మనం అందరం ఎక్కడున్నాం? మోక్షంలో ఉన్నాం. మోక్షంలోనే ఉండి మోక్షంలో లేవనుకుంటున్నాం. మోక్షంలోనే ఉండి ఇదంతా మనస్సు చేస్తాను. ఇది ఎవరు చేస్తున్నారు? ఇదంతా మనసు చేస్తాను. మోక్షంలో లేవని చెప్పి మోక్షంలో ఉన్నాం, కానీ మోక్షంలో లేవనేది మనకి మనసు చెబుతుంది. ఆ సెపరేట్నెస్ మనసు తీసుకొస్తాను. మోక్షంలో లేవనుకోవటం వల్ల మళ్ళీ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? మోక్షంలో ఉండి మోక్షంలో లేము అనుకోవటం వల్ల మళ్ళీ మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి. నీకు బుద్ధి లేదని చెప్పడానికి, నీకు వివేకం లేదని చెప్పడానికి, నీకు జ్ఞానం లేదని చెప్పడానికి ఒక్కటే చాలు అన్నాడు ఆయన. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదని చెప్పడానికి ఇది ఒకటే చాలు అన్నాడు. అది ఎప్పుడు సనాతనమైందే, ఎప్పుడు ఉన్నదే. అది ఉరికే నీకు అది అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు ఉరికే కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు ఉన్నదే. నిత్యనూతనం, సనాతనం. అయితే మీకు అవసరం లేని విషయాల్లో కలగ చేసుకోకండి. మీ పనేది మీరు శ్రద్ధగా చూసుకోండి. మీ పనేదో మీరు శ్రద్ధగా చూసుకోండి. మీకు అవసరం లేని విషయాల్లో కలగ చేసుకోకండి. అవసరం లేని విషయాల్లో కలగ చేసుకుంటే అంటే అవిద్య పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. తర్వాత ఇంకోటి, మనకు ఏదైనా ఒక విషయం తెలియకపోతే తెలియదని చెప్పాలి. తెలుసుంటే తెలుసు అని చెప్పు. మనకు తెలియనప్పుడు తెలిసినట్టు చెబితే మనం నష్టపోతాం, వాడు నష్టపోతాడు. పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్ ఆర్ నో, నో ఆర్ ఎస్. తెలిస్తే తెలియను, తెలియకపోతే తెలియదు. పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ప్రమాదం పెద్దవాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రహస్థితి అంటారు, ప్రాయశ్చిత్తం అంటే మానవుడి జీవితం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్లే వరకు ఎవడి జీవితం సమానంగా ఉండదు. వాడికి అప్సోడ్ డౌన్స్ ఉంటాయి. అప్సోడ్ డౌన్స్ లేకుండా ఎవడి జీవితం ఉండదు. ప్రతి వాడి జీవితంలో అప్సోడ్ డౌన్స్ ఉంటాయి. అలాగే దీనికి ఆ మనిషి గ్రహస్థితి అంటాం. ఆ మనిషికి గ్రహస్థితి ఎలా ఉంది అని అంటారు మన పెద్దవాళ్ళు. దాన్ని ఎస్ట్రాలజీ అంటారు. ఎస్ట్రానమీ వేరు, ఎస్ట్రాలజీ వేరు. ఎస్ట్రానమీ అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, దీనికి సంబంధించింది ఎస్ట్రానమీ. ఎస్ట్రాలజీ అంటే ఇప్పుడు జ్యోతిషం అంటే గ్రహస్థితిని బట్టి ఆ మనిషి జీవితం ఎలా వెళుతుంది, వాడు ఎంతకాలం జీవిస్తాడు కరెక్ట్గా కొంతమంది చెప్తారు, అది ఎస్ట్రాలజీ. ఆ ఎస్ట్రాలజీ అనేది మనకు కరెక్ట్గా తెలియపోయినది ఒక శాస్త్రం, అదొక శాస్త్రం. జవహర్లాల్ నెహ్రూ గారు జీవించుండగా అని ఓ సభలో మాట్లాడుతూ ఈ మానవ జీవితానికి గ్రహస్థితి గ్రహాల యొక్క నడక్కి గ్రహాలు నడుస్తూ ఉంటాయి, గ్రహాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఆ గ్రహాలకి ఈ మానవ జీవితానికి సంబంధం ఏమిటి అన్నాడు. సంబంధం లేదని చెప్పాడు. ఆయనకి ఎస్ట్రాలజీ తెలియదు. తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి, కానీ తెలిసినట్టు మాట్లాడకూడదు. మనం ఏమనుకుంటామంటే ప్రధానమంత్రి గారు మాట్లాడారు కదా అది నిజం అనుకుంటాం. నాకు ఇప్పుడు కూడా ఆయన మాట జ్ఞాపకం, ఏదో వచ్చి ఆయన ఏ సబ్జెక్ట్ మేము మాట్లాడో ఆయనకి ఎస్ట్రాలజీ ఏమీ తెలియదు. తెలియనప్పుడు మనం ఆ సబ్జెక్ట్ వదిలేయాలి. మానవ జీవితానికి పైన ఖగోళ అంటే గ్రహముల యొక్క కోరికనండి, లేదా గ్రహముల యొక్క చలనానికి, ఆ గ్రహముల యొక్క చలనానికి మానవ జీవితానికి సంబంధం ఏముంది, సంబంధం లేదని చెప్పాడు. సంబంధం ఉంది, ఆ సైన్స్ ఆయనకి తెలియదు. అంటే మనకు తెలియని సబ్జెక్ట్ వదిలేయాలి మాట్లాడటం. కొంతమంది ఎంత కరెక్ట్గా చెప్తారంటే మీరు చనిపోయే డేట్ కూడా గంటలతో చెప్పేవాళ్ళున్నారు. అసలు సరిగ్గా వాడు బర్త్ టైం కనుక తెలిస్తే కరెక్ట్, కానీ డెత్ టైం కరెక్ట్గా ఒక గంట తేడా లేకుండా చెప్పేవాళ్ళున్నారు. అయితే ఆ విషయం అనేది సైన్స్కు సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఎస్ట్రాలజీ వల్ల మనకేం ఆత్మజ్ఞానం రాదు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తా అంటే మనకు తెలియని సబ్జెక్ట్ తెలిసినట్టు మాట్లాడకూడదు. తెలియని సబ్జెక్ట్ అలా వదిలేయటం. అంటే విషయం మన జన్మాంతరంలోంచి మన మనస్సుని పోయి ఏ తలంపులు పో చేసుకొస్తున్నాం మనం, ఏ తలంపులు ఏ సంస్కారాలు వస్తున్నాయి అంటే స్వార్థంతో మనం ఏ పని చేసినా, స్వార్థంతో ఏదైనా పని చేస్తాం అనుకోండి, మనం కోరికతో ఏదో పని చేస్తాం అనుకోండి, దానికి ఫలం వస్తుంది. కోరికతో పని చేస్తే దానికి ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, ఆ ఫలాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినప్పుడు వాసన పడుతుంది దానివల్ల. దాన్ని సంస్కారం అంటారు, ఇంగ్లీష్లో టెండెన్సీ అంటారు. ఒక వాసన పడుతుంది దానివల్ల. మళ్ళీ వాసనలోంచి డిజైర్ వస్తుంది, ఆ వాసనలోంచి డిజైర్ వస్తుంది. కోరికలోంచి మనం కోరిక వచ్చాక పని చేస్తాం, కోరిక వచ్చిన తర్వాత పని చేస్తాం. ఆ పని చేయటం వల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయటం వల్ల మనకు అక్కడ సంస్కారం పడుతుంది, వాసన పడుతుంది. వాసన వల్ల మళ్ళీ కోరిక వస్తుంది. ఇది కర్మ సముద్రము. ఇది కర్మ సముద్రం, ఉప్పు సముద్రం కాదు, ఈ కర్మ సముద్రం. ఈ కర్మ సముద్రంలోంచి విడుదల పొందాలంటే ఎవడో ఒక దేవతా పురుషుడు యొక్క అనుగ్రహం, గురువు యొక్క దయ లేకుండా ఎవడు బయటకు రాలేడు. అంటే ఇప్పుడు ఇంతకీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే నీకు తాత్కాలికంగా ధ్యానం చేసినప్పుడు కొంత శాంతిగా ఉండొచ్చు, పూజ చేసినప్పుడు శాంతిగా ఉండొచ్చు, సత్పురుషుడి మధ్యలో ఉన్నప్పుడు కొంత శాంతిగా ఉండొచ్చు, కానీ నీకు వాసనాక్షయం వేరుతో సహా నశించే వరకు పరమ శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖము, శాశ్వతమైన ఆనందం నీకు రాదు. లోపల వాసన ఏ వాసన అయినా సరే వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు శాశ్వతమైన సుఖం రాదు. వాసన కొంచెం లోపల ఉందనుకో, ఈ లోపల నువ్వు ధ్యానం చేస్తావనుకో, జపం చేస్తావనుకో, తాత్కాలికంగా నీకు శాంతిగా ఉండొచ్చు, మళ్ళీ నీకు నీ అశాంతి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. వాసనాక్షయం, పూర్తిగా ఈ వేరుతో సహా అది నశిస్తేనే కానీ నీకు నీకు అది అది వేరుతో సహా పెర్మనెంట్, నీ పీస్, నీ శాంతి, నీ సుఖం అది పెర్మనెంట్ అవుదాం. అంటే ఇప్పుడు మనం చేసే ప్రక్రియలు, ఏది జపం చేస్తాం, పూజ చేస్తాం, ఇవన్నీ మెయింటెనెన్స్ డోసులు అంటారు. కొన్ని శరీరానికి కొన్ని రోగాలు తగ్గవు, పెర్మనెంట్గా తగ్గవు. కానీ మనం ఏం చేస్తామంటే ఏ మందులు వాడుతూ ఉంటాం, ఆ మందులు వాడితే ఆ రోగం తగ్గదు, కానీ బాడీ అటు ఇటు మనం తిప్పుకోవచ్చు. కానీ బాడీని అటు ఇటు తిప్పుకోవచ్చు, మనకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండొచ్చు. దాన్ని మెయింటెనెన్స్ డోసు అంటారు. అలాగని రోగం పూర్తిగా తగ్గదు. అలాగే నువ్వు మామూలుగా ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, తాత్కాలికంగా నీకు కొంత శాంతి వస్తూ ఉండొచ్చు. కానీ లోపలటువంటి వాసన, ప్రతి వాసన కూడా, ఏ ఒక్క వాసన మిగిలిన నీకు పునర్జన్మ వస్తుంది, అన్ని వాసనలు మామూలుగా కాదు, వేరుతో సహా నశిస్తేనే కానీ నీకు శాశ్వతమైన సుఖం లేదు, మోక్షం లేదు, ఆత్మజ్ఞానం లేదు, బ్రాహ్మి అమరత్వం లేదు. అంటే అమృతానుభవం నీకు రాదు, వేరుతో సహా నశిస్తేనే. మన మనస్సులోని వాసన తలంపు రూపంలో వస్తుంది. అది తలంపు రూపంలో రాదనుకోండి, అవి మనలో మనకు వాసన ఉన్నట్టు మనకు తెలియదు, దేవుడికి తెలుస్తూ ఉంటుంది. మన మనస్సులో ఉన్న వాసనే మనకు ఏదైనా బాడీలో ఫారిన్ మ్యాటర్ ఉందనుకోండి, పెయిన్ వచ్చే వరకు తెలియదు. అలాగే మన మనస్సులో ఏదైనా వాసన, లోపల హృదయంలో వాసన ఉందనుకోండి, మనకు సంబంధించిన ఏదైనా వాసన తలంపు కింద వస్తే ఫలానా వాసన ఉందని మనకు తెలుస్తుంది. అది తలంపు కింద రాకపోతే మనకు అసలు వాసన ఉన్నట్టు కూడా తెలియదు. అంచేది మహారాష్ట్ర పాండురంగడ భక్తుల్లో ఎక్కువ ఏం తెలుస్తాయంటే వాళ్ళు ఎక్కువ కష్టాలు పడ్డట్టు కనిపిస్తాయి. ఆ భక్తుల చరిత్ర చదువుతాంటే ఇంచదంటే వాడికి ఎంత ఎక్కువ లోపల వాసన దేవుడు కావాలనే కల్పిస్తూ ఉంటాడు. అవి తలంపుల రూపంలో వస్తాయి. తలంపు రూపంలో వచ్చాక దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలని భక్తులు ప్రయత్నం చేస్తాడు. అన్ని మొత్తం ఎలిమినేట్ చేయాలి. వాడి శరీరానికి మరణం రాకముందే టెండెన్సీస్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటేనే కానీ లోపల వస్తువు లోపల ఉన్నప్పటికీ అది వాడికి వ్యక్తం కాదు. మన వస్తువు మన లోపలే ఉంది, ఎక్కడో లేదు. అయితే అది మనకు స్వరూపంగా ప్రతి వాసన కూడా నశిస్తేనే కానీ అది మనకు స్వరూపంగా వ్యక్తం కాదు. ఆ వాసన నశించాలంటే వాసన ఉన్నట్టు మనకు తెలియాలి. రోగం పలానా రోగం ఉన్నట్టు మనిషి ఆ మనిషికి పలానా రోగం ఉందని తెలిస్తేనే కానీ డాక్టర్ కూడా డయాగ్నోస్ చేయలేదు, సరైన మందు ఇవ్వలేరు. మందు రాసి ఇవ్వటం కంటే డయాగ్నోస్ చేయటం చాలా కష్టం. అలాగే మన లోపల వాసన ఉన్నప్పటికీ అది తలంపు రూపంలో రావాలి. రాదనుకోండి, ఉన్నా మనకు వాసన తెలియదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరినైతే అనుగ్రహించాడైనా వాసన ఒకటి 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 తలంపుల కింద పంపిస్తాడు. ఏంటి మనం ఏదో భక్తిగా ఉన్నాయని తలంపులు వచ్చేస్తాయంటే మనం అనుకుంటాం. అలా ఉన్నట్టు తెలియటానికి, ఉన్నట్టు తెలిసాక దాన్ని రిమూవ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి అప్పుడు మన స్ట్రెంగ్త్ పంపిస్తూ ఉంటాడు వాడు ఈశ్వరుడు. ముందు ఉన్నట్టు మనకి తెలియపరుస్తాడు. తెలియపరిస్తే అది పోగొట్టుకోవాలని బుద్ధి కలుగుతుంది. మనంతరం మనం పోగొట్టుకోలేము దాన్ని. ఏం చేద్దని మనకున్న ఎనర్జీ శక్తి సరిపోదు, సాధనా బలం సరిపోదు. అప్పుడైనా ఆయన తాలూకు గ్రేసిని పంపించి దాన్ని తొలగిస్తాడు. అప్పుడే అదంతా ఈశ్వరుడు చేసే ప్రక్రియ, ఈశ్వరుడు చేసే ప్రక్రియ. అయితే ఆయన పట్ల మనకున్న భక్తిలో కొరత ఉండకూడదు. సజీవమైన విశ్వాసం ఉండాలి, సజీవమైన విశ్వాసం ఉండాలి. అంచేది నువ్వు ఏదైనా ఒక పని సాధించాలని, నువ్వు ఏదైనా మోక్షం పొందాలనుకున్నప్పుడు, జ్ఞానం పొందాలనుకున్నప్పుడు నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. నీ చేతిలోని పని విడిచిపెట్టక్కర్లేదు. నువ్వు చేసుకునే పని జాగ్రత్తగా చేసుకోవచ్చు, కానీ సమన్వయం ఉండాలి. అంటే కర్మతో కూడిన జీవితాన్ని సన్నిహించక్కర్లేదు. నీ దేహ ప్రారంభంలో ఏ పని అయితే భగవంతుని నీ కేటాయించాడో దాన్ని హృదయపూర్వకంగా చేయాలి. అది విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవలసినటువంటి పని లేదు. బలవంతాన్ని మనం చేయవలసిన పని బలవంతాన్ని విడిచిపెడతాం అనుకోండి, మనం వచ్చే జన్మలో ఇది వడ్డీతో సహా ఆ పని మనం చేయవలసి ఉంటుంది. అంటే మన డ్యూటీ ఏదో చేతిలో ఉన్న పని చేసేస్తూ ఉండాలి. మన చేతిలో ఉన్న పని జాగ్రత్తగా డ్యూటీ చేయాలి. అయితే డ్యూటీ కర్మని మనం విడిచిపెట్టాలి, కానీ కర్మ మనల్ని విడిచిపెట్టాలి, కానీ దాన్ని మనం విడిచిపెట్టలేము. కర్మని కర్మ మనల్ని విడిచిపెట్టాలి, కానీ దాన్ని మనం విడిచిపెట్టలేము. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు నీకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ పని కర్మ నిన్నే విడిచిపెట్టేస్తుంది. నీకు మెచ్యూరిటీ రాకుండా నిన్ను విడిచిపెట్టదు. అంచేత నువ్వేం చేయాలంటే కర్మతో కూడిన జీవితాన్ని సన్నిహించక్కర్లేదు. రోజు నీ పని నువ్వు చేసుకుంటూ రోజు ఒక గంట రెండు గంటలు నువ్వు ధ్యానం చేసుకుంటావు అనుకో, నీకు తగినట్టు ఎనర్జీ సప్లై అవుతుంది. ఆత్మను చింతించటం వల్ల అంటే ఇందులో ఉంటుంది, మన మనస్సులో దోషాలు ఉన్నాయనుకోండి, మన మనస్సులో దోషాలు ఉన్నాయనుకోండి, మన మనస్సులో వస్తువు ఎక్కడ ఉంది, వస్తువు ఎక్కడ ఉంది. ఇప్పుడు మనకి భగవాన్ చాలా మంచి మాటలు చెప్తున్నారు, చాలా మంచి మాటలు చెప్తున్నారు, కానీ మనకి వినాలనిపించటం లేదు, వినాలనిపించటం లేదు, విన్నా దాన్ని మననం చేయాలనిపించటం లేదు, దాన్ని జీర్ణం చేసుకోవాలనిపించటం లేదు. దానికి కారణం ఏంటి, ఈ మాట మంచిది కాదని కాదు, మన బుద్ధి మంచిది కాదు. కారణం ఏంటంటే ఈ మాట మంచిది కాదని కాదు, మన బుద్ధి మంచిది కాదు. మన బుద్ధిలో దోషం ఉంది కాబట్టి ఆ వర్డ్ రైట్ వర్డ్ అయినప్పటికీ, ప్రాపర్ వర్డ్ అయినప్పటికీ, జ్ఞానంతో కూడినటువంటి శబ్దమైనప్పటికీ దాని మైండ్ మన బుద్ధి రిజెక్ట్ చేస్తుంది. దాన్ని మాటలో పొరపాటు లేదు, భగవద్గీతలో శబ్దంలో పొరపాటు లేదు, మన బుద్ధి మంచిది కాదు. మరేమనుకుంటామంటే మన బుద్ధి మంచిది కాదని మనం అనుకోం, కృష్ణుడు తప్పు చెప్పాడేమో అనుకుంటాం. మన బుద్ధి మంచిది కాదని అనుకోం, దేవుడు తప్పు చెప్పాడేమో అనుకుంటాం. అయితే నీ బుద్ధి బాగుపడకుండా, నీ బుద్ధి బాగుపడ మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలి. ఎవరు వచ్చి చేస్తారని కనిపెట్టుకుండకూడదు, మనల్ని మనం సంస్కరించుకోవాలి, మన బుద్ధిని మనం బాగు చేసుకోవాలి. ఎవరు వచ్చి మన బుద్ధిని బాగు చేస్తారని బట్టి మనం కనిపెట్టుకుండకూడదు. మన ఎఫర్ట్ ఏదో మనం చెయ్యాలి, ఏదైనా డివైన్ అప్పుడు మన ఎఫర్ట్ మనం ప్రాపర్గా చేస్తే, అందులో సిన్సియారిటీ కనుక ఉంటే, అందులో డెడికేషన్ కనుక ఉంటే, అందులో డివేషన్ కనుక ఉంటే డివైన్ ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. అది మనం చేసేది ప్రాపర్గా చెయ్యాలి, మనం చేసేది ప్రాపర్గా చెయ్యాలి. అంటే మనం ఏదైనా పని చేస్తే గొప్పల కోసం, ఆడంబరాల కోసం, ఊరేగింపుల కోసం అసలు పని చేయకూడదు. కేవలము భగవంతుని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేయాలి. నిజంగా ఒక్క ఈశ్వరుని దయ తప్పించి మనం ఉద్ధరించేది ఏమీ లేదు సృష్టిలో. అయితే ఒకటి రెండు గంటలు ధ్యానంలో గడిపితే నువ్వు ఏదో కొంత విషయం ఒక గంట రెండు గంటలు ఏకాంతంగా ఉండి ధ్యానం చెయ్యి, చేస్తే ఏకాంతం లేకపోతే సహవాసం. ఉపవాసం, సహవాసం, ఏకాంత వాసం. ఎప్పుడు నువ్వు చేస్తే ఫాస్టింగ్ చెయ్యి నెలకోసారి. ఫాస్టింగ్ నీకు అంటే లోపల ఇంటెస్టైన్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటాయి, నీకు అవసరం ఫాస్టింగ్ చేస్తే ఏకాంత వాసం. ఏది నువ్వు ఒక్కడగా ఉండి ధ్యానం చేయి, జపం చేయి కొంత. అంటే మనం ఏకాంత వాసం ఎందుకు చేయాలంటే, పది మందిలో కూర్చున్నప్పుడు మన మనసులో ఏమున్నా మనకు తెలియదు, ఏకాంతంగా కూర్చున్నప్పుడు మన మనసులో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. నీ మనసులో ఏముందో నువ్వు తెలియకుండా వాటిని తొలగించుకోలేవు నువ్వు. ఏకాంత వాసం, తర్వాత సహవాసం. నువ్వు చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండం మనం. చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండమని. సహవాసాలు, సహవాసం మంచి చేయాలని చెప్తా ఉంటారు పెద్దలు. గోడ కట్టి వాడు పైకి వెళ్తాడు, నీ తగ్గి వాడు కిందకి వెళ్తాడని చెప్పి, మంచి స్నేహం చేస్తే పైకి వెళ్తాం, చెడు స్నేహం చేస్తే కిందకి వెళ్తాం. దాని అర్థం, దాని అర్థం ఏంటంటే గోడ కట్టి వాడు ఎక్కడికి వెళ్తాడు, పైకి వెళ్తూ ఉంటాడు. నీ తగ్గి వాడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు, కిందకి వెళ్తూ ఉంటాడు. నువ్వు మంచి స్నేహ సహవాసం చేస్తే పైకి వెళ్తావు, సహవాసాలు మంచి కాకపోతే కిందకి వెళతావు. అందుకోసం ఈ సామెత చెప్తారు. ఈ మనస్సును చూశారు, ఈ మనస్సు మన శరీరం చావు జీవుడు కాదు, శరీరమే చనిపోతుంది, శరీరమే చనిపోతుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతాడు, దాన్ని ప్రాణ ప్రయాణం అంటారు. దాన్ని ఏమంటారు, ప్రాణ ప్రయాణం అంటారు. ఆ జీవుడు ప్రయాణం చేసే వాడికి ఎన్ని వాసనలు ఉంటాయి, ఎన్ని సంస్కారాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, లోపల అంటిపెట్టుకుంటాయి. అది జీవుడు అలాగే ఉంటాడు, మళ్ళీ ఇంకొక కొత్త దేహం వస్తుంది, అదే పునర్జన్మ వాడికి, అదే పునర్జన్మ. అంచేది శరీరం జీవుడికి చావు లేదు అక్కడ, శరీరానికి చావు. ఆ శరీరం ఆడు ఉండటానికి పనికిరాదు కాబట్టి ఇంకో కొత్త దేహం ధరిస్తున్నాడు, కానీ ఉన్నది వాడే. అంటే శరీరం ఉండగానే మన జీవలక్షణాలు ఏమున్నాయో, ఇంకోటి జీవలక్షణాలు ఎప్పుడైతే పోనాయో ఆ క్షణంలో నీకు లోపలనటువంటి అమృతం, అమృత స్వరూపం, నీకు లోపలనటువంటి భగవ లోపలనటువంటి స్వరూపం, ఈశ్వర స్వరూపం, లోపలనటువంటి ఈశ్వరుడు, లోపలనటువంటి బ్రహ్మము అని ఏ వస్తువు అయితే సద్వస్తువు, ఏ వస్తువు అయితే సత్య వస్తువు, ఏ వస్తువు అయితే బ్రహ్మము, ఏ వస్తువుకైతే చీకటి ఎలా ఉంటుందో, వెలుతురు ఎలా ఉంటుందో, అంటే ఆ వస్తువుకి చావు పుట్టుకలతో సంబంధం లేదు, ఏ వస్తువుకి చావు పుట్టుకలతో సంబంధం లేదు, దేని స్వరూపము సుఖము, దేని స్వరూపము శాంతో, దేని స్వరూపం ఆనందము, దేని స్వరూపం ఉండటము, అది ఎక్కడో లేదు, నీ హృదయంలోనూ ఉంది. నీ జీవలక్షణాలు పోగొట్టుకున్నటువంటి మరుక్షణంలో అది నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అయితే నీకు ఎంతకాలం అయితే జీవలక్షణాలు ఉన్నాయో అంతకాలం నేను ఇంద్రియాలు బయటికి లాగుతాయి, కానీ లోపలికి వెళ్ళినవు. లోపల మన బుద్ధిలో ఎంతకాలం అయితే దోషాలు ఉన్నాయో ఆ దోషాన్ని పట్టుకుంటుంది ఏది, ఇంద్రియం. ఇంద్రియ పట్టిన బుద్ధిలో దోషాలు ఉన్నప్పుడు ఇంద్రియాలకు బలం వస్తుంది. ఇంద్రియాల బలం వచ్చి ఆ జీవుని, జీవుల్లో దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలను పురస్కరించుకుని ఇంద్రియాలు ఏం చేస్తాయంటే బయటికి తీసుకొస్తాయి. వాసన ఎక్కువ ఉంటే దేహ విచారణ, లోక విచారణ. వాసన ఎక్కువ ఉంటే మన మనసు బయటికి వెళ్ళిపోతుంది. వాసన ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మన మనసులో దోషం ఉంటే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ దేహ విచారణ, లోక విచారణ, లేకపోతే ఇతరుల గురించి విచారణ, నీకు అర్థమవుతుంది. అది తగ్గుతున్నాయి అనుకోండి, వాసన పాల్చబడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయి, ఆ జీవుని బయటకు ఆకర్షించడం మానేస్తాయి. అప్పుడు ఆత్మవిచారణ ప్రారంభం. వాసన పెరుగుతా అంటే బయట విచారణ, వాసన పెరుగుతా అంటే బయట విచారణ, వాసన తగ్గుతున్నాయి అనుకోండి లోపల విచారణ, ఆత్మవిచారణ. ఆత్మవిచారణ చేసేవాడికి ఆత్మానుభవం వస్తుంది, కానీ లోక విచారణ చేసేవాడు లోకానికి దగ్గరికి వెళ్తాడు, ఆత్మవిచారణ చేసేవాడు ఆత్మే అవుతాడు. ఏది ఇంగ్లీష్లో సామెత ఉంది, నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే తరుస్తున్నావో అదే అవుతావు. యాజ్ యూ థింక్ సో యు ఆర్, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే అవుతావు. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అదే అవుతావు. నీకెవడి మీదైనా అసూయ ఉందనుకో, వాడి పాడవాడు నువ్వు పాడవుతావు. నీకు ఏదైనా అసహనం ఉందనుకో, ఆడి పాడవాడు నువ్వు పాడవుతావు. అయితే నీకు బుద్ధిలో మన మనస్సు ఎక్కువ బాహ్యానికి వెళ్ళిపోతుంది అనుకోండి, మనకు మన బుద్ధిలో దోషాలు ఎక్కువ ఉన్నట్టు. బాహ్యానికి వెళ్లకుండా ఆత్మను ఎక్కువ చింతిస్తుందనుకోండి, ఆత్మను ఎప్పుడు చింతిస్తుందంటే మనం చింతించబడితే చింతించదు. ఇంద్రియాల యొక్క ఆకర్షణ జీవుడికి తగ్గాలి. ఎప్పుడైతే జీవుడికి ఇంద్రియాలకు సంబంధించిన ఆకర్షణ తగ్గిందో లోపలికి వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళి ఆత్మవిచారణ ప్రారంభిస్తూ ఉంటాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ మెడిటేటివ్ మూడ్లో ఇవన్నీ తెలుస్తాయి మీకు, ఆ మెడిటేటివ్ మోడ్. ధ్యానం చేయటం కూడా, ధ్యానం చేయమని చెప్తారు మన పెద్దవాళ్ళు పూర్వీకుల నుంచి, ధ్యానం చేయమని చెప్పినా, నిష్కామకర్మ చేయమని చెప్పినా, సత్కర్మ చేయమని చెప్పినా వాసనాక్షయానికి. మనం ఎంతో కొంత సత్కర్మ చేయకపోతే, అదే యజ్ఞదాన తపస్సులు అంటాడు గీతలో దాన్ని, ఎంతో కొంత మనం సత్కర్మ చేయమనుకోండి మనలో ఉంటుంది అపవిత్రత తగ్గదు. అపవిత్రత తగ్గితేనే కానీ పరిపూర్ణ ఆ లోపల వస్తువు పరమ పవిత్రమైంది, అగ్నిహోత్రంతో సమాన వస్తువు అది. నీకు నీలోని అపవిత్ర తగ్గకుండా, నీలోని ఇంప్యూరిటీ తగ్గకుండా లోపల పరమ పవిత్రం వస్తూ నీకు స్వరూపంగా వ్యక్తం కాదు. రామాయణంలో రాముడు వస్తాడు, రావణాసుడు వస్తాడు మారీచుడి దగ్గరికి, నువ్వు రాముణ్ణి మాయ చేయాలి, నువ్వు రాముణ్ణి మాయ చేయాలి, నువ్వు బంగారపు లేడి వేషం అయ్యి, బంగారపు అంటే వాసన యొక్క వ్యాధం ఇది, రావణాసుడే కదా ఎవడికైనా అంతే, నువ్వు బంగారపు లేడిగా వేషం అయ్యి అప్పుడు రాముడు, సీతమ్మ లేడి నాకు కావాలని రాముడిని కూడా పరిగెడతాడు. అప్పుడు సీతమ్మ నేను లంకకు పట్టిపోతాను, ఇవన్నీ ప్లాన్ చెప్తాడు మారీచుడికి. అయితే మారి రాముడు ఎంత బలవంతుడో, రాముడు విష్ణు యొక్క అవతారం అని మారీచుడికి తెలుసు, కానీ వీడికి తెలియదు. మారీచుడు రాక్షసుడే, రాక్షసుల్లో కూడా మంచి రాక్షసులు ఉంటారు. రాక్షసులు అందరూ చెడ్డోళ్ళు అనుకోకుండా మంచి వాళ్ళు ఉంటారు. ప్రహ్లాదుడు కూడా రాక్షస కుటుంబంలోనే పెట్టాడు. తర్వాత మరి ఎవరు, విభీషణుడు కూడా రావణాసుడి తమ్ముడే, వాడు రాక్షస కుటుంబమే. రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. భక్తులందరిలోకి అగ్రస్థానం ప్రహ్లాదుడికి ఇస్తాడు, వాడు రాక్షస ఇంట్లోనే పుట్టాడు. తర్వాత విభీషణుడు ఎవడు, రావణాసుడి తమ్ముడు, ఆడు రాక్షసుడే. ఈ మారీచుడికి, ఈ మారీచుడు కూడా రాక్షసుడే, కానీ రాముడి బలం తెలుసు. రావణాసుడితో చెప్తాడు అంటే మనకు ఒకసారి మంచి విలువ తెలియదు. రావణాసుడితో చెప్తాడు, నువ్వు ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నావు, నిన్ను చూసి నిన్ను అందరూ గౌరవిస్తున్నారు. ఐశ్వర్యం మనం చూస్తే ఎవరికి లేదు, రావణాసుడు కానీ ఐశ్వర్యం కుబేరుడు కూడా లేదు. అది కుబేరుడి దగ్గరే వెంకటేశ్వరం అప్పు తెచ్చుకున్నాడు ఆడి పెళ్లికి. అసలు ఈ పెళ్లి వెంకటేశ్వరం చాలా డబ్బు వేస్తున్నారు కదా, ఇప్పుడు చాలా డబ్బు ఉండీలు వేస్తున్నారు, కోట్లు కోట్లు వచ్చేస్తున్నాయి. ఈ డబ్బంతా ఇప్పుడు కూడా కుబేరుడికి అప్పు తీరుస్తున్నాడు అని, ఎప్పుడు వెంకటేశ్వరకి పెళ్ళైన అప్పు ఇంకా తీరలేదని ఊరికి అలా చెప్తారు, తీరలేదని అప్పు ఇంకా తీరుస్తున్నాడు. అప్పు తీర్చడానికి వడ్డీలు కట్టడం కొలవటం అంటే వాళ్ళ అమ్మగారు చిలపతిలో ఉన్నాడు అతను గోవిందస్వామి పని. వీడి అప్పు తీర్చలేక కొలిసి తయారైపోయి పడుకున్నాడు. వీడికి అలా చెప్తే తయారైపోయాడు, ఇంకా వెంకటేశ్వరానికి ఎంత డబ్బు ఉన్నా కుబేరుడికి తీరుస్తున్నాడు. ఆ తీర్చివాడేమో డబ్బేమో వెంకటేశ్వరదే, కుబేరుడికి డబ్బు ఇచ్చి ఇంత డబ్బు నువ్వు ఇచ్చే ఇంత డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నావు అని చెప్పాడేమో. వీడు ఎవడు ఆ కింద పడుకుంటాడు చూడచ్చు గోవిందరాజు ఆడు వెంకటేశ్వరం అన్నగారు అని చెప్తారు. ఆడు కొనసాగుతాడు కొలిచి టైర్ అయిపోయి ఆడు పడుకున్నాడు, కానీ ఇంకా అప్పు తీరలేదు. అంటే మీకు ఎందుకు చెప్తానంటే ఆ కుబేరుడి కంటే ధనవంతుడు రావణాసుడు. అది చెప్తాడు మారీచుడు, నీకేంటి బోళం, ధనం ఉంది, అందరూ ఐశ్వర్యం ఉంది, గౌరవిస్తున్నారు, ఆశీతం కూడా నీకెందుకు పెచ్చోడా. ఇప్పుడు ఎంతమంది ఒక్కడే పాడైతే పర్లేదు, లంక ఎంత, లంక ఐశ్వర్యంతో త్వర చూపుతుంది. ఆంజనేయస్వామికి ఆశ్చర్యపోయాడు అక్కడ ఉన్న ఐశ్వర్యం చూసి లంకలు. ఇప్పుడు మనం దాని సింక్ లేదంటే మనం ముఖం కడుక్కుంటాం, సింక్ అటువంటివి కూడా బంగారంతో కట్టారు అందరి ఇంట్లో. ఇప్పుడు కూడా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా, కొన్ని గల్ఫ్ కంట్రీస్లో మనం ముఖం కడుక్కు ఉమ్మిడేస్తాం సింక్ ఏదో అంటారు చూడండి, బంగారంతో కట్టిన ఇప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి అటువంటి. ఎప్పుడు రావణాసు టైం మాట వదిలేదు. కొంతమంది ఆ సిటీలోనే హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు, ఇక్కడి నుంచి పాలకొల్లు వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్తూ ఉంటారు. అంటే తరగని ఐశ్వర్యం, ఈ అందరికంటే ఐశ్వర్యవంతుడు రావణాసుడు. అందుకు చెప్తున్నాను, ఎందుకు నువ్వు పాడైపోతావు అంటే, రాముడంటే ఊరికే మానవుడు అనుకుంటున్నావు నువ్వు అని చెప్తాడు. ఇప్పుడు ఈ మాటల కోసం నీకు చెప్పడం లేదు, కాలక్షేపం కోసం ఈ మాటలు చెప్పడం లేదు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు రావణాసుడు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటాడు. అప్పుడు రావణాసుడు ఈ మారీచుడు ఒకటి అనుకున్నాడంట, నాకు చావు దగ్గరికి వచ్చేసింది, నా గ్రహస్థితిని బట్టి నాకు చావు దగ్గరికి వచ్చి వెళ్ళినంటే వీడు చంపుతాడు. బంగారపు లేడి వేషం వేయనంటే వీడు చంపుతాడు, బంగారపు లేడి వేషం వేస్తే వాడు చంపుతాడు. ఎవడంటే రాముడు. ఎలాగైనా మన చావు దగ్గరికి వచ్చేసింది, వీడి చేతిలో చచ్చిపోయే బదులు దేవుడి చేతిలో చచ్చిపోవటం మంచిది అనుకుంటాడు. వీడి చేతిలో చనిపోయే బదులు ఈ రావణాసుడి చేతిలో బదులు చేతిలో చనిపోయే బదులు దేవుడి వేషం. ఇప్పుడు రామాయణం గొడవలోకి మనం వెళ్ళొద్దు. ఇక్కడ ఒకటి అనుకుంటాడు, అద్భుతంగా చెప్తాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ మారీచుడితో చెప్పిస్తాడు, మారీచుడి మనసులో అనుకున్నాటి మాటలు. బంగారపు లేడి వేషం, ఆ వేషం ధరించే ముందు చీకటికి వెలితిరంటే ఇష్టం ఉండదు, చీకటికి వెలితిరంటే ఇష్టం ఉండదు. మంచికి చీకటికి వెలితిరంటే ఇష్టం ఉండదు, చెడ్డకి మంచి అంటే ఇష్టం ఉండదు, అజ్ఞానానికి జ్ఞానం అంటే ఇష్టం ఉండదు. మారీచుడి మనసులు అనుకుంటాడు, వాల్మీకి రాస్తాడు రామాయణం. అపూర్వ వండర్ఫుల్. అంటే మాయలడి వేషం ధరించే ముందు అనుకుంటాటి ఏమని చెడ్డకి మంచి అంటే ఇష్టం ఉండదు, అజ్ఞానానికి జ్ఞానం అంటే ఇష్టం ఉండదు, చీకటికి వెలుగు అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు చీకట్లో ఉండే మనుషులకు ఎప్పుడైనా వెలుగు చూపించామనుకోండి, జద్ది మేము చీకట్లో ఉంటానంటారు. ఏం చేద్దాం, అలవాటు పడిపోయారు వాళ్ళు అని అనుకుని అప్పుడు బంగారు ప్లేడు వేషం ధరిస్తాడని. మనం పొందవలసింది ఇక్కడే ఉంది. కబీర్ దాస్ అంటాడు, ఒకడు ఇక్కడ పొందవలసి ఇక్కడ వస్తే ఇక్కడ ఉంది హృదయంలో, హార్ట్ అది హార్ట్స్లో ఇక్కడే ఉంది, అంటే ఫిజికల్ హార్ట్లో కాదు స్పిరిచువల్ హార్ట్లోనే వస్తూ ఉంది. ఇక్కడ వస్తువును వదిలేసి ఈ దేహముల కంటే ఇంద్రియముల కంటే మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని ఇక్కడ ఉన్నటువంటి సద్వస్తువుని ఇక్కడ ఉన్నటువంటి ట్రూత్ని ఇక్కడ ఉన్న సత్య వస్తువుని వదిలేసి గుళ్ళు గోపురాలంటే తిరగటం, ఎక్కడో దేవుడున్నాడు ఎక్కడో దేవుడున్నాడు అని తిరగటం ఎటువంటిదంటే మనిషి పరిగెడుతూ తన తన నేను తాను పట్టుకోవటం ఎటువంటిదో, గుళ్ళు చుట్టూరు తిరిగి దేవుణ్ణి పట్టుకోవటం అటువంటిదని. మనిషి పరిగెచ్చాడంటే ఒకడు పరిగెడితే అంటే నీ నువ్వు ఎంత పరిగెడి నీ నేను నువ్వు పరిగెడితే నీ నేను ఎలా పట్టుకోగలవు, తన నేను తాను పట్టుకోవడం ఎటువంటిదో, గుళ్ళు చుట్టూరు తిరిగి నదుల్లో స్నానం చేసి దేవుణ్ణి తెలుసుకొచ్చాం అనుకుంటా అటువంటిదే, ఇక్కడున్న వస్తువుని వదిలేసి అంటాడు కబీర్ దాస్ చెప్తాడు. వస్తువు ఇక్కడ ఉంది, ఎక్కడ వెతుకుతావు నువ్వు, బయట ఎక్కడ వెతికి నీకు దొరకదు, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుకు. అప్పుడు గురువు ఏం చేస్తాడట్లా, నీడ నీకు దొరకదురా, ఆ నీడ నీకు దొరకదు, ఆ గేణ్ ఆ నేను నువ్వు పట్టుకుంటున్నావు అని గురువు ఏం చేస్తాడని ఆడు చెయ్యి తీసి ఆడు 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 హార్ట్ మీద పెడతాడు. అప్పుడు ఆ నేల మీద చెయ్యి ఏం చేస్తుంది, ఆ నేను పట్టుకుంటుంది. ఇప్పుడు పట్టుకున్నట్ట అప్పుడు పట్టుకున్నాను అంటాడు. ఇప్పుడు ఏమంటాడు అన్నాడు, ఇప్పుడు పట్టుకున్నా. అలాగే నీ హృదయంలో గురువు ఏం చేస్తాడంటే ఆ నేడంతా పరిగెడుతున్నట్టు నీ మనస్సుని నీ హృదయంలో నువ్వు వస్తుని పట్టి లోపలికి తిప్పి చూపిస్తాడు, ఆడే గురువు అని. అప్పుడు గురువు ఏం చేస్తాడని, అలా కాదురా నా నేడిని పట్టుకున్నాడు నేను చేస్తాను, ముందు నీ చెయ్యి ఇక్కడ పెట్టాను పెట్టాడు. ఆడి నేడ మీద చెయ్యి కూడా నేను పట్టేసుకున్నా అన్నాడు. నీ హృదయంలో నా వస్తువును చూసావు, అది నువ్వు పట్టుకుంటే అది నువ్వు ఇక్కడ పట్టుకోవస్తుంది. రూపాల్లో ఏమీ లేదు, నామాల్లో ఏమీ లేదు, నువ్వు రూపబుద్ధిని పెంచుకోవద్దు నామబుద్ధిని పెంచుకోవద్దు. రూపబుద్ధి వల్ల నామ బుద్ధిలో చెప్పు వచ్చేది క్షేమ సిగ్గు వస్తుంది. రూపంలో ఏముంది ఏమి లేదు, నామం ఉంది నామంలో ఏమి లేదు, ఏదో ఒక రూపం వచ్చింది దానికి ఒక పేరు పెట్టారు. నువ్వు చచ్చిపోయే వరకు ఆ రూపం చుట్టూరు నామం చుట్టూరు తిరుగుతావంటే, ఏదో శవం వచ్చింది ఆ శవానికి ఒక పేరు పెట్టారు, ఇంకా రూపం చుట్టూరు నేను చుట్టూరు తిరుగుతారు. నీకు ఇందులో చివరకు వచ్చినప్పుడు జ్ఞానం రాదు సిగ్గు వస్తుందని చెప్పాడు. క్షేమ వస్తుంది చివరకు నీకు, ఇంకా లోపలికి వెళ్ళటం మానేసి నీ రూపం చుట్టూరు నీ పేరు. కొంతమంది పేరు వస్తుందంటే పని చేస్తారు, కానీ పేరు రాకపోతే మనకు మంచినీళ్ళు ఎవరు, ముందే చెప్తారు ఆ గోడ మీద ఎంత పెద్ద అక్షరాలతో మా పేరు రాయిస్తారు, తడుక్కుని 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 మెరవాలని ముందు చెప్తారు. అప్పుడు వీడి 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినప్పుడు 50,000 డొనేషన్ ఇస్తారు కదా, మీరు వాళ్ళు ముందే ఏం చెప్తారంటే మా పేరు అక్కడ తడుక్కుని 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 మెరవాలని. అంటే చూసేవాడికి మూర్చ వచ్చేది అడిగి జనాలు పడిపోవాలి ఒక అది. ఇప్పుడు పేరు లేకపోతే పేరు పెట్టమంటే ఎవడో తొందర ఇవ్వటాలేదు. ఈ గోడ మీద గుట్టల మీద కొంతమంది రాళ్ల మీద కూడా రాయించేసుకుంటారు పేర్లు. దేవుని గుళ్ళకి మీరు వెళ్ళి చూడండి, కింద రాళ్ళు ఉంటాయి, ఫలానా వారు దానము అని రాయించేసుకుంటారు. ఆ పేర్లు తొక్కుకుంటే వెళ్తా ఉంటారు జనం. అంటే నువ్వు ఏదైతే కాదో దానికోసం నువ్వు ఏడుస్తా అంటే నీకు ఆత్మజ్ఞానం వస్తే గొప్పలు రావచ్చు, దానివల్ల నీకేం జ్ఞానం వస్తుంది. చివరి ముందు గొప్పలో తర్వాత చెప్పలోనే, ముందు గొప్పలోనే తర్వాత చెప్పలోనే, నీకు నువ్వు నువ్వు కానిదాన్ని, నువ్వు కాని రూపాన్ని, నువ్వు కాని రూపాన్ని, నువ్వు ఏదో రూపం వచ్చింది నీకు, దానికి ఒక పేరు పెట్టారు, దానికో దాని చుట్టూరు తిరుగుతున్నావు, దాని చుట్టూరు తిరిగి ఇంకా లోపలికి వెళ్తావు, లోపలికి వెళ్ళలేవు, లోపలికి వెళ్ళకపోతే నీకు ఆత్మ వచ్చింది దొరకదు. నువ్వు చుట్టూరు తిరుగుతుంటే నూతిలో పడిపోయిన వస్తువునే కదా తిరుగుతుంది, అది ఇక్కడ భగవాన్ చెప్పింది. నువ్వు నువ్వు చుట్టూరు తిరుగుతుంటే, నువ్వు చుట్టూరు పరిగెడతాంటే నూతిలో నువ్వు వస్తువు ఎలా తిరుగుతుంది నీకు? అంటే రూపబుద్ధిని నామబుద్ధిని తగ్గించుకోలేకపోతే, నువ్వు రెడ్యూస్ చేసుకోలేకపోతే నీకు అంతర్దృష్టి కలగదు, అంతర్ముఖత్వం రాదు. రూపదృష్టి వల్లే, నామదృష్టి వల్లే మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, బాహ్య ఆలోచనకి అలవాటు పడింది. నీకు రూపదృష్టి లేనప్పుడు, నామదృష్టి లేనప్పుడు మనసుకు లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేని వాడు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడు? ఎప్పుడైనా జవహర్లాల్ నెహ్రూ ఏదైనా మాట చెప్పాడనుకోండి, అది రాజగోపాలాచార్యకి నచ్చలేదు అనుకోండి. రాజగోపాలాచార్య అనమాట, రాజగోపాలాచార్య చాలా తెలివైనవాడు, ఆ తెలివితేటలకు ఒక హద్దులు లేవు. అని వాడు మామూలుగా మనిషి మంచి అయినైనా ఎవరండి, జవహర్లాల్ నెహ్రూ గారికి ఆయనకి పేరు పెచ్చుంది, ఆ పేరు కోసం మధ్య మధ్య ఏడుస్తూ ఉంటాడు, అలా చెప్పాడని చెప్పు. జవహర్లాల్ నెహ్రూకి మనకు పెద్ద నాయకుడు, జవహర్లాల్ నెహ్రూతో సమానం రాజగోపాలాచారి, వాడికి పేరు పొచ్చింది. అంటే నెహ్రూ గారు ఏమన్నారు అంటే, ఐఎమ్ ఏ సోషలిస్ట్, ఐ విల్ డై ఏ సోషలిస్ట్, ఇటువంటి మాటలు అనేవాడు. ఇటువంటి మాటలు ఎందుకన్నాడు అంటే, వాడికి సోషలిజం మీద నిజంగా ప్రేమ లేదు, ప్రజలందరినీ సోషలిస్ట్లు చేయాలనే ఉద్దేశం కాదు, ఏదో ఆ ప్రజల్లో పలుకుబడి కోసం అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మనిషి మంచివాడే, మనిషి మంచివాడే, మామూలు మంచివాడు కదా, నాకంటే మంచివాడు అవటానికి పేరు పిచ్చుందా, పేరు పిచ్చ కోసం ఏడుస్తూ ఉంటాడని చెప్పు. అంటే రాజగోపాలాచార్య చెప్పడండి, ఎంతటి వారైనా కీర్తికి దాసులని, ఎంతటి వారైనా కీర్తికి దాసులేను. మా భీమవరంలో మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారిని మీటింగ్లకు ఆహ్వానిస్తూ ఉండాలి. అంటే ముందు చెప్పాడు, నేను అధ్యక్షుడిగా నన్ను కూర్చోబెట్టాలి, నేను కింద కూర్చోను, స్టేజ్ మీద నన్ను కూర్చోబెట్టాలి, లిజనరీగా ఉండను, స్పీకర్గా ఉంటాను, నేను శ్రోతలు ఉన్న చోట ఉండను, స్పీకర్స్ ఉన్న చోట కూర్చొని రావాలి, స్టేజ్ మీదకి ఆహ్వానించాలి నన్ను రాగానే, ఇవన్నీ ముందే చెప్పారు. ఆయన్ని మీటింగ్కి ఆహ్వానిస్తే ముందే చెప్పాను, పోయి అమలు జరపాలి అక్కడ. సరే నా పేరు మీకు తెలియదేమో, నా పేరు తప్పుగా పలకటానికి వీలు లేదు, ఎవడొచ్చి ఎవడికి నోటు వచ్చినట్టు పడుగుతున్నాడు, నా పేరు రాసుకోండి, వీరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామని చెప్పాలి. మీరు ఇన్ని కండిషన్లు పెట్టి, ఇన్ని కండిషన్లు పెడితేనే నేను వస్తాను, లేకపోతే ఇంతే సంగతులు అని చెప్పుకోడు. చెప్పాడు, నాకు గౌరవం అంటే ఇష్టం, నేను అగౌరవాన్ని భరించలేను, మీరు నేను మీటింగ్ వస్తానుకోండి, నన్ను స్టేజ్ మీద పిలవరనుకోండి, నాకు అగౌరవంగా ఫీల్ అవుతాను నేను అని చెప్పి, మీ ఈ కండిషన్ అన్నింటికి మీరు అంగీకరిస్తే మీటింగ్కి వస్తాను, లేకపోతే రానని మా గురువు గారు స్పష్టంగా చెప్పువారు. జాన్సన్ చెప్తాడు, ఆడు జాన్సన్ కాదు, ప్యారడైస్ లాస్ట్ అని ఒక ఇంగ్లీషు వాడు పోయిటరీ రాస్తాడు, ఓల్డ్ పోయిటరీలో వస్తుంది ఇంగ్లీష్ పోయిటరీలో. ఆయన ఏం చెప్పాడంటే, ముసలితం శరీరానికి ముసలితనం వచ్చాక చాలా కోరికలు పోతాయి, శరీరానికి ముసలితనం వచ్చాక ఆ శరీరం మంచం పట్టాక చాలా కోరికలు పోతాయి, కానీ కీర్తి కాంక్ష పోదని చెప్పాడు వాడు. అది మిల్టన్ చెప్పాడు, మర్చిపోయాడు, మిల్టన్ ప్యారడైస్ లాస్ట్లో చెప్పాడు, శరీరం మంచం పట్టాక శరీరానికి సంబంధించిన కోరికలు చాలా పోతాయి, ఇంకా కీర్తి కాంక్ష మటుకు అది చచ్చే వరకు అడిగి పోదాను. అంటే నువ్వు దేహం చుట్టూరు, మనసు చుట్టూరు నువ్వేదో నువ్వేదో గొప్పలు పెంచుకోవాలి, అలా నీ మనస్సు ఇంక బాహ్య వ్యాపారం వచ్చేస్తుంది, నీకు నీ మనస్సు బాహ్య ముఖానికి వచ్చేస్తుంది. అంటే నీ భగవాన్ చెప్పింది, నీ మనస్సు బాహ్య విచారణ ప్రారంభిస్తుంది, బాహ్య విచారణ ప్రారంభించడం వల్ల నీకు అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. లోపల విచారణ, బాహ్య విచారణ మానేసి అంతర్విచారణ కనుక మనసు చేస్తాంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. నువ్వు చేసేది విచారణ చేస్తున్నావు, నువ్వు బాహ్య విచారణ, అంతర్విచారణ నువ్వు చేసింది. అయితే నీ బుద్ధి సరిగ్గా ఉంటే, అసలు మనం మొట్టమొదటిలో సంకల్పమే సరిగ్గా ఉంటే పని, సౌహృదయంతో కనుక ఓ పని మొదలుపెట్టే, దుర్బుద్ధి కాకుండా సద్బుద్ధితో సౌహృదయంతో కనుక ఓ పని కనుక ప్రారంభిస్తే అది ప్రవాహం లాగా సాగిపోతుంది. దుర్బుద్ధితోటి కాకుండా, లేకపోతే దురాలోచనతో కాకుండా, సద్బుద్ధితోటి సౌహృదయంతో కనుక నువ్వు పని ప్రారంభిస్తే, ఒకవేళ పని పూర్తి అవ్వకుండా నీ శరీరం చనిపోతే మిగతా వాళ్ళు కూడా పని పూర్తి చేసేస్తారు. నీ సంకల్ప బలం అటువంటి, సంకల్పానికి కూడా బలం ఉంది. నీ శరీరానికి బలం ఎలా ఉందో నీ సంకల్పానికి కూడా బలం ఉంది. ఆ నోబుల్ థాట్స్ నీ కనుక ఉంటే తప్పనిసరిగా, ఒకవేళ పని ప్రారంభించాక నీ శరీరం చనిపోతే ఆ పని ఎవరొకరు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు నీ సంకల్ప బలాన్ని బట్టి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చో, ఎక్కడో ఆ గదిలో కూర్చుంటాం అనుకోండి, మనం అందరూ బాగుపడాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి అని లోకం యొక్క క్షేమం మనం హృదయపూర్వకంగా కోరుకుంటాం అనుకోండి, అనుకోండి మాట వచ్చి, మన తలంపు యొక్క శక్తి కూడా ఈ ప్రకృతిలో కలిసి ఈ వైబ్రేషన్స్, మన తలంపు యొక్క తాలూకు వైబ్రేషన్స్ కూడా ఈ సృష్టి మీద పనిచేస్తాయి. అయితే ఎప్పుడూ కూడా మనం మంచి మాటలే మాట్లాడాలి, మంచి తరంపులే ఉండాలి, మంచి మాటలే మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి క్షేమం కోరాలి. మనం హృదయపూర్వకంగా ఎదుటి వాళ్ళకి క్షేమం కోరుతాం అనుకో, నిజంగా వాళ్ళకి క్షేమం వస్తుంది మన భావన బలాన్ని బట్టి. కొంతమంది వేళాకోళానికి సరదా కూడా చెడ్డ మాటలు మాట్లాడరు, వేళాకోళానికి మాట్లాడరు, సరదాకి కూడా మాట్లాడరు. అదే గౌతమ బుద్ధుడు నోటి అంటే అటువంటి మాటలు జోక్ కోసం అసలు ఒక మాట మాట్లాడు, చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతావు అనుకో, నీ సాధన నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, నీ సాధన నువ్వు ప్రాపర్గా చేస్తున్నావు అనుకో, నీకు లోచూపు వచ్చిందనుకో, ఆ జిజ్ఞాస వచ్చిందనుకో, ముముక్షత్వం వచ్చిందనుకో, ముముక్షత్వం వచ్చిందనుకో, ఆ లోపలికి వెళుతున్నావు అనుకో, అంటే ఆత్మ చైతన్య వైపుకి, ఆత్మవైపుకి నీ మనస్సు ప్రయాణం చేస్తానుకో, ఆత్మాభిముఖంగా నీ ఇంద్రియములు, నీ మనస్సు, నీ శక్తి, నీ యుక్తి అంత ప్రయాణం చేస్తాననుకో. చూడండి, ఒక పని మనం చేసేటప్పుడు మనం చాలా మనకున్న ఏకాగ్రతంత పని సాధించడానికి ఉపయోగిస్తాం. అలాగే నీ శక్తి, యుక్తి మొత్తం అంతా కూడా, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీకు ఉన్నటువంటి వివేకం అంతా కూడా ఆత్మవస్తువును తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు అనుకో, ఆ సత్యం దగ్గరికే నీ వెళ్ళక్కర్లేదు. ఆ సత్యాన్వేషణలోనే నీకు వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల, బాహ్య వస్తువు జాలం పట్ల నీకు, నీ యొక్క అంటే నీకు ఆ వస్తు జాలం పట్ల, మనుషుల పట్ల నీ దృక్పథం మారిపోతుంది, నీ యాటిట్యూడే మారిపోతుంది. శత్రువుగా కనపడతాడు. నీకు ప్రారంభంలో ఏదో వస్తూ ఉంటుంది కదా, దేహ ప్రారంభంలో వస్తూ ఉంటుంది కదా, వచ్చినా అది ఏమనిపించదు నీకు. వచ్చినా ఏదైనా ప్లెజర్ వచ్చినా, పెయిన్ వచ్చినా, ఆ ప్లెజర్ని తీసుకో, పెయిన్ తీసుకో, ఏం చేద్దాం, లోపలకు వెళ్ళిపోయేవారు. ప్లెజర్, పెయిన్ అనేది పై పైన ఉరికి బుడగలు లాంటివి, పైపైన కెరటాల లాంటివి. మహాసముద్రుడికి అదిగో బుడగ, అదిగో కెరటం, అదిగో నురుగు అనుకుంటాం. సముద్రం కెరటనే చూడదు, బుడగనే చూడదు, నురుగునే చూడదు జ్ఞాని యొక్క పరిస్థితి. అంటే పైరు చూసే వాడికి అదిగో నురగ, అదిగో బుడగ, అదిగో కెరటం అనుకుంటాం. ఎవరు పైరు చూసినాడు, సముద్రానికి కెరటం లేదు, బుడగ లేదు, నురుగు లేదు, మహాజ్ఞానికి అంతే. వాడికి శత్రువు లేడు, మిత్రుడు లేడు. బయట నుంచి చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది, ఇది బుడగ బుడగని, సముద్రానికి బుడగని కనిపించే కనిపించి సముద్రానికి బుడగ. అందుకే భగవాన్ చెప్పేవారు, నువ్వు లోకాన్ని చూడాలంటే చూడు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడాలి, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకుంటే లోకం నీ స్వరూపంగానే కనిపిస్తుంది. నువ్వు లోకాన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు, అప్పుడు లోకం నిన్ను బంధించదని. నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం నిన్ను బంధిస్తుంది, నిన్ను నువ్వు చూసుకుని లోకం చూస్తే లోకం నేనేవి బంధించదు, ఏమి బంధించదు. అంటే నీవు గమనిస్తావు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన మరణానుభవం రాకముందు ఎవడన్నా కొట్టాడనుకోండి బళ్ళోనండి, ఒక 10 కొట్టేసి వాడు తిరిగి బళ్ళి, పిల్లలు ఎవడైనా కొట్టారనుకోండి ఒక 10 కొట్టేసాడు. ఆయనకి ఈతలు బాగా వచ్చిన ఏమొచ్చినండి ఈత బాగా వచ్చింది రమణ మహర్షి గారికి ఈత బాగా వచ్చింది ఒక ఈయన ఈయన 10 కొడితాడు 20 కొట్టేశాడు అనుకోండి అప్పుడు అన్న రారా నీ సంగతి చూస్తాను నీటిలోకి రా అన్నవాడు నీటిలో ఎటుండేనే ముంచే చూడట నేను ఈయనకంటే ఈయన 10 కొడితే ఎంత మరణానుభవం రాకముందు ఆయన జ్ఞానం అవ్వకముందు ఎవడైనా ఈయనకంటే బలమైనవాడు ఈయన 10 కొడితాడు 20 కొట్టేస్తాడు కదండి అప్పుడు అన్నవాడు నీ సంగతి ఏంటో చూస్తాను నీటిలోకి రా అన్నవాడు అంటే నీటిలోకి వస్తే అంత బలవంతైనా ముంచేస్తాడు అది ఆయనకి ఈత బాగా వచ్చాడు మరి నాగపూర్లో నన్ను ఒక ఈత బాగా వచ్చినాయని చెప్పాను మహారాష్ట్రకు నేనే ఫస్ట్ వచ్చానండి మహారాజు మీద పథకాలు చూపించారు మహారాజు అగ్రికల్చర్ సైన్స్లో ప్రొఫెసర్ అయినా మహారాష్ట్రలో నేనే వచ్చానండి ఈతలో నేనే ఫస్ట్ అని చెప్పారు అంటే అది నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది నువ్వేమో మరి మన డిపార్ట్మెంట్కి గౌరవం తీసుకొస్తున్నావు నువ్వు టైంకి రాపోయినా ఏమో అనుకో బాగా ఈత నేర్చుకోమంటున్నారట ఒకవేళ టైంకి గంట ఆలస్యం వచ్చినండి ఏమనుకో నేను కొంచెం లూజీగా చూస్తూ ఉంటాం ఈత అది బాగా నేర్చుకో నువ్వు ఇండియా ఫస్ట్ వచ్చేయాలి వరల్డ్ ఫస్ట్ వచ్చేయాలి అని చెప్తున్నారు అంటున్నాడు అంటే ఎన్నింటికి వెళ్ళినా పర్వాలేదులేండి అంటున్నాడు అది భగవాన్ అంటున్నాడు కొట్టలేడు అనుకోండి భూమి మీద నీ పని ఏదో చూస్తాను నీటిలోకి రానాడు నీటిలోకి వస్తే ముంచేస్తాడు అండి ఇదంతా ఎప్పుడండి ఆయనకి మరణానుభవం రాకముందు మరణానుభవం వచ్చాక ఏమి లేదు అంతా మారిపోయింది అది నువ్వు ఎప్పుడైతే లోపలికి వెళ్ళావో ఏ వస్తువు ఉన్న వస్తువుని ఉన్న వస్తువేది మనం ఏమనుకుంటున్నామంటే ఉన్నది లేనిది అనుకుంటున్నావు లేనిదాని ఉందనుకుంటున్నావు నీకు వివేకం లేదని చెప్పడానికి అది ఒకటే గుర్తు అంటారు భగవాన్ నీకు తెలివితేటలు లేవని చెప్పడానికి అది ఒకటే గుర్తు 10 మాటలు చెప్పక్కర్లేదు నువ్వు ఉన్నదాన్ని లేదనుకుంటున్నావు లేనిదాన్ని ఉందనుకుంటున్నావు ఉన్నది లేదు లేదనుకున్నప్పుడు ఉంది నువ్వు ఉన్నదాన్ని లేని లేదనుకున్నప్పుడు కూడా ఉంది కానీ నీ మనస్సు అలా చేస్తుంది నీకు నీ మనస్సు అలా చేస్తుంది నువ్వేదిగా ఉన్నావో అదిగానే ఉన్నావు నువ్వేదిగానున్నావో అదిగా ఉన్నావు కానీ దానికి ఎంత దూరంగా ఉన్నాను దాన్ని తెలుసుకోవడానికి ఏదో కష్టపడిపోవాలి ప్రాణాయామం చెయ్యాలి ఇంకోటి చేయాలి అనుకున్నాడు నువ్వే మళ్ళీ దాన్ని పొందాలి అనుకున్నాడు నువ్వే దాన్ని పొందాక పొందేశాను అనుకున్నాడు నువ్వే నీ పిచ్చచేష్టలవే నీ అజ్ఞానాన్ని గుర్తన్నాడు దాన్ని దూరంగా ఉన్నాను అనుకున్నాడు నువ్వే పొందాలి నువ్వు సాధన చేసేసాడు నువ్వు ఊళ్ళో అంత చెమట పట్టేసేవాడు నదుల్లో మొలగటాలు సముద్రాల్లో స్నానాలు చేయటాలు గుడుల్లో తిరగటాలు సత్యనారాయణ వ్రతాలు ఆ వ్రతాలు ఇదంతా ఏంత గొడవ గుళ్ళు కట్టించడాలు గోపురాలు కట్టించడాలు జ్ఞానం సంపాదించాలనుకోవటం మరి ఇప్పుడు ఎక్కడున్నావు అప్పుడు నువ్వు ఆత్మ కాదు ఇప్పుడు నువ్వు ఆత్మ కాకపోతే ఎవడో శరీరం నువ్వు శరీరం అనుకున్నప్పుడు ఆత్మయే నువ్వు మనస్సు అనుకున్నప్పుడు ఆత్మయే ఆత్మ అనుకున్నప్పుడు కూడా ఆత్మయే నువ్వు ఆత్మ కాదనుకున్నప్పుడు కూడా ఆత్మయే ఏదైతే ఆత్మ కాదని ఏదైతే నువ్వు ఆత్మ కాదనుకుంటున్నావు అని ఆత్మయే కానీ ఆత్మ కాదని నువ్వు అనుకున్నావు అదే అజ్ఞానం అజ్ఞానం ఈ పనులన్నీ చేస్తాను తెలిసేసుకోవాలి ఏం తెలిసేసుకుంటావు అది నీవై ఉన్నావు పొందేయాలి ఏ దేని పొందావు ఏ దేని పొందావు నువ్వు పొందేయాలని ఏం పొందుతావు పొందేయాలనుకున్నావు కూడా నువ్వు ఏదై ఉన్నావో అదే ఉన్నావు ఉనికి తలంపులు అనుకుంటున్నావు పొందేయాలి అదే నీ అవివేకాన గుర్తు నీ అజ్ఞానాన గుర్తు నీ మూర్ఖత్వ గుర్తు ఏం పొంది నువ్వు ఏదై ఉన్నావో అదే అది నువ్వు పొందేయాలి అనుకున్నప్పుడు కూడా అదే ఉన్నావు ఇప్పుడు దేని పొందుతావు నువ్వు అంటున్నారు భగవాన్ ఇంక చెమట మిగులుతుంది ఇంకోటి గురువు పట్ల ఎప్పుడు అద్వైతం పనికిరాదు మన ఎవరో మన 20 సెప్టెంబర్ 23 మీటింగ్ అంటున్నారట, ఈ రమణ మహర్షిని చూసి దీనిలో ఏముందని. ఎప్పుడు కూడా గురువు దగ్గర అద్వైతం పనికి రాదు. దీనిలో ఏముంది అంటున్నారట, ఈవెన్లో ఏమీ లేదని చెప్పినాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? మరి రమణాశ్రమానికి ఎందుకు వెళ్తున్నాడు వాడు? ఈయనలో ఏమీ లేదని చెప్పినాడు. మనం ఈయన ఒక్క నమస్కారం పెడితే కూడా 1000 పెడుతున్నాడు. ఈయనలో ఏమీ లేదని చెప్పినాడు మనం 1 పెడుతున్నాం, ఆయన 1000 పెడుతున్నాడు. అది ఒక రకమైన పిచ్చ. నేను ఆంజనేయ స్వామి చెప్తాడు రాముడితో, నేను దేహం అనుకున్నప్పుడు నీకు నేను దాసుణ్ణి, నేను దేహం అనుకున్నప్పుడు నీకు నేను దాసుణ్ణి, నేను దేహం అన్నప్పుడు నేను ఆత్మ అనుకున్నప్పుడు నువ్వు నేను ఒకటే అనుకో. ఆ స్థితి వస్తే కదా, నేను దేహం అనుకున్నప్పుడు నీకు నేను దాసుణ్ణి, కానీ నాకు ఆత్మానుభవం కలిగినప్పుడు తెలుస్తుంది అప్పుడు నువ్వు నేను ఒకటే. అదే గురువు దగ్గర మట్టికి ఆ గురువు గురుభక్తి విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మన రాష్ట్రపతి ఉన్నాడు అబ్దుల్ కలాం, ఆయన చిన్నప్పుడు కొంతమంది గురువుల దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆ గురువులు జ్ఞాపకం వస్తే ఏడుస్తాడు అట్ల. పాప వాళ్ళు భిక్షే కదా, వాళ్ళ భిక్ష వల్ల కదా, వాళ్ళ భిక్ష వల్ల కదా, వాళ్ళు శ్రద్ధగా చదువులు చెప్పటం వల్ల కదా నేను ఈ స్థితికి వచ్చానని కలం టీవీలు పెట్టుకుంటాడు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నాడు, ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నాడు. ఆయనకి ఏ టీచర్స్ అయితే చిన్నప్పుడు కష్టపడి చెప్పారో వాళ్ళ కష్టపడి చెప్పటం వల్ల కదా నేను సైంటిస్ట్ అయ్యాను, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇవ్వటం వల్ల కదా నేను అయ్యాను. ఇప్పుడు కూడా ఈ పదవి చేసేటప్పుడు కూడా కళ్ళం నీళ్లు పెట్టుకుంటాడు. కృతజ్ఞత అంటే ఎలా ఉంటుందో అలా ఉండాలని చెప్తాడు. యాచిట్యూడ్ అనేది అలా ఉండాలి. అంటే గురువు పట్ల అద్వైతం పనికి రాదు. ఏం పొందుతావు నువ్వు? అదే అయ్యి ఉన్నావు. పొందేయాలి, పొందేయాలి, పొందేయాలి. ఏ పొందాలని చెప్పేది ఎవరు నీ లోపల? అది పొందేయాలి, పొందేయాలి అనుకున్నవాడు లోపల ఉన్నాడుగా. అలా ఎవరు చెప్తున్నాడు పొందాలి పొందాలని? వాడిని తీసు పక్కన పెట్టి నువ్వు అదే అయ్యి ఉన్నావు సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే భగవాన్ చెప్తున్నారు, భగవాన్ చెప్తున్నారు ఇక్కడ నీ శరీరానికి కానీ నీ శరీరానికి నువ్వు బాగా కట్టుబడిపోయి ఉండిపోతావు అనుకో, శరీరం లేను శరీరమేనాను, ఆ శరీర ధ్యాస నీకు 24 గంటలు ఇంకా గాఢ నిద్రలో తప్పించి మిగతా టైం అంతా కొంతమంది శరీర ధ్యాస ఉంటుంది. ఇంక 24 గంటల మంది మోకాళ్ళ నొప్పిగా ఉన్నాయని, చెయ్యి నొప్పిగా ఉన్నాయి, అక్కడ నొప్పిగా ఉన్న తలకపోటుగా ఉన్నాయి, మంచి చెవులు. ఇంక 20 కొంతమంది దగ్గర కూర్చుంటే వాళ్ళు 24 గంటలు ఇవాళ పొద్దున్న ఏం చేస్తారు నాకు మోషన్ అవ్వలేదని చెప్తారు. ఇంకా కొంతమందికి 24 గంటలు శవం కొడవే, లేకపోతే చూస్తున్నాం కదా శవం కొడే, తప్పితే మనస్సు కొడవు. బాగోలేదండి మా మన మనసు బాగోలేదు. ఏం బాగోలేదు వాడికి? ఈ మనసు మా మధ్యన ఈ మనసు బాగా బాగాలేదు, ఈ మధ్యన బెంగెట్టుకున్నామండి, అదండి ఈ మధ్యన ఏదో గొడవ వచ్చేస్తాను, మనసు అంత డిస్టర్బ్ అయి. ఇంకా చచ్చేవరకు దేహం కూడా మనసు కూడా, దేహం కూడా మనసు కూడా, ఆ రెండు గడపలు దాటాడు జ్ఞానం వచ్చేది లేదు చచ్చేది లేదు. మీరు ఎవళ్ళైనా సరే చూడండి, ఆ రెండు చెప్తారు. ఆ దేహం కూడా ఒకటి, ఇవాళ పొద్దున్నటికి మోషన్ అవ్వలేదు అట్టండి. కానీ రెండో దేశం మనస్సు, ఈ మధ్యన మా మనసు ఏం బాగోటం లేదండి, ఏదో బెంగెట్టుకున్నామండి, ఏదో చెప్తున్నాడు. ఇలా ఏదో చెప్తాడు. ఇందుకు భగవాన్ ఏం చెప్తున్నా అంటే నీకు 24 గంటల దేహం గొడవలో నువ్వు ఉంటే 24 గంటలు నీ మనస్సు గొడవలో ఉంటున్నావు అనుకో, నువ్వు గాఢ నిద్రలో ఈ రెండు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని. గాఢ నిద్రలో ఉండగా నువ్వు నీ దేహం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది గాఢ నిద్రలో? ఏది లేదో దాని గురించి ఆలోచిస్తున్నాను, ఏదైతే ఉందో దాని గురించి అసలు స్మరణ వదిలేసావు, మరణ వదిలేసావు, అది ఉందనేటువంటి ఉందనేటువంటి జ్ఞాపకం కూడా పోగొట్టుకున్నావు. ఆ స్మృతే పోయింది నీకు. గాఢలిద్దరిలో మనకు శరీర చేస్తలేదు, మనం ఏదైనా బెంగ పెట్టుకున్నాం అనుకోండి బెంగ చేస్తలేదు, అయితే మనసుకు సంబంధించిన గ్యాస్ ఉందని మనకి గ్యాస్ లేదు, పోయిన తెలివితేటకు సంబంధించిన గ్యాస్ లేదా ఉందా, ఏదీ లేదు. అక్కడ మనం ఉన్నాం లేదా? ఉన్నాం. ఆ స్థితిలో గడిచే నీకు పగలు ఆ స్థితి వస్తే అంత అంత ఆనందమే, ఎడు చూసిన ఆనందమే, ఎడు చూసిన సుఖమే, ఎడు చూసిన శాంతి. శరీరం ఉంటే శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటే. శరీరం ఉండటానికి లేకపోవటానికి ఉన్న భేదం జారిపోతుంది లోపల. ఎప్పుడైతే మనకు అమృతానుభవం వచ్చిందో అప్పుడు శరీరం ఉన్నా లేకపోయినా మనం ఉంటామన్న అనుభవం మనకు, అది అనుభవేక వైద్యం, అది అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ అనుభవానికి రావటానికి, అనుభవానికి రావటానికి ఏదైతే అడ్డుగా ఉన్నాయో దాన్ని ఎలిమినేట్ చేసుకోవటం సాధన. భగవాన్ అంటే భగవాన్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఎలా వస్తుందంటే నువ్వు దాన్ని తొలగించుకోవాలి, తొలగించుకోవాలంటున్నావు, అయితే ఉన్నాయని అంగీకరించానమాట, లేని ఉన్నాయని అంగీకరించానమాట, తొలగించుకోవాలంటున్నారు. ఎక్కడికక్కడ అడ్డం వచ్చేస్తున్నారు, ఎక్కడికక్కడ కాళ్ళకి అడ్డపడిపోతున్నారు. లోపల వస్తుంది దానికి మామూలు శాస్త్రం ఏం చెప్తారంటే దానికి లోపల నీకు అది అనుభవం ఉంది, నీకు అనుభవంలోకి లేదు. ఏదైతే నీకు అనుభవంలోకి రాకుండా ఏ ఆటంకాలు అంటే ఏ బలహీనతలు అయితే, ఏ అలవాట్లు అయితే, ఏ బలహీనతలు అయితే నీకు అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోమని శాస్త్రం చెప్తాంటే భగవాన్ ఏమంటున్నారంటే ముందు ఆ బలహీనతలు అలవాట్లు ఉన్నాయని నువ్వే అనుకుంటున్నావు, బాగా బలంగా ఉన్నాయనుకుంటున్నావు, అంత బలంగానే సాధన చేస్తున్నావు. లేని లేనట్టు గ్రహిస్తే ఉన్నది, ఏదో ఉన్నట్టు వ్యక్తమవుతుంది. ఆ వివేకం సంపాదించుకో. ఉన్నాయి ఆ లేని ఉన్నాయని చెప్పేవాడు నువ్వే, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు నువ్వే. ఆ జ్ఞానం అయిపోయిన పొందేశాను, పొందవలసిన ఏదో పొందేశాను అని చెప్పేవాడు నువ్వేరా బుడబొక్కలోడా అంటున్నారు. సుప్రీం టీచర్ అది తలంపు అందుకంటే ఏం లేదు, ఉన్నాయి ఉన్నాయని కూడా నీ తలంపే. కొంతమంది మేము మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, నిజంగా మంచివాళ్ళు మేము మంచివాళ్ళు ఏమన్నా అనుకోరు అసలు, అది కూడా ఒక తలంపే. నిజంగా మంచివాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు అని అనుకోరు, అనుకుంటున్నారంటే అది అహంకారం, అహంభావన, అజ్ఞానం, ఒక తలంపు అంతే. ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే కొంతమందికి 24 గంటలు దేహం గొడవే, ఆ నిద్రట్లో ఎలా అయినా ఈ రెండు విడిచిపెట్టే వస్తాయి కాబట్టి అలా పడి ఉంటున్నారు వాళ్ళు. ఇంకా ఎదుగొచ్చేవాడికి మనసు కూడా దేహం కూడా మరొకటి కూడా మరొకటి మనసు బయట తిరుగుతూ ఉంటుంది, దానికి లోపల వ్యాపారం ఉండదు, బాహ్య వ్యాపారం. ఇంకా దీనికి మనసుకి మెదుకు వచ్చాక ఇంకా బాహ్య వ్యాపారమే, దానికి లోపల వ్యాపారం ఉండదు. దీనికి అంతటికి కారణం ఒకటే కారణం, మనిషికున్న స్వార్థము, మనిషికున్న స్వార్థం. నీకు 24 గంటలు నీ దేహం జ్ఞాపకం వస్తుంటే, 24 గంటలు నీ మనస్సు జ్ఞాపకం వస్తుంటే నీ స్వార్థం కాకపోతే ఏంటి? ఇంకో దేహం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎప్పుడైనా తోటి మానవుడి పట్ల దయ చూపించావా? తోటి మానవుడి పట్ల దయ చూపించావా? తోటి మానవుడి పట్ల ప్రేమ చూపించావా? ఎవరికైనా ఓ పూట అన్నం పెట్టావా నువ్వు? ఎవరికైనా పూట భోజనం పెట్టావు ఎవరికైనా? ఇంక 24 గంటలు నీ పొట్ట గొడవ, నీ శరీరం గొడవ. ఒకవేళ నువ్వు ఎవడ 10 రూపాయలు ఇస్తే అక్కడ పేరు గొడవ. ఇదంతా ఒకటే కారణం, అది కూడా స్వార్థమే. ఒకటే కారణం దీనికి మానవుడికి 24 గంటలు ఈ లోకం గొడవ, దేహం గొడవ, మనస్సు గొడవ. ఈ మధ్యన బాగోలేదని మా మనస్సు బాగోలేదు ఇలా అనుకుంటే ఇంక అదే, ఇంక ఇంక తప్పించింకేం లేదా నీకు? మనసు బాగుపోతే నీకు నష్టం ఏంటి? అది నువ్వా? మనసు బాగోలేదు అది నువ్వు కాదు కదా. నువ్వు కాణిదాన్ని బాగోపోతే నీకు వచ్చిందేమండి? దీనికి అంతరికీ స్వార్థం కారణం సెల్ఫ్ సెంటర్డు. మనిషి 100% సెల్ఫ్ సెంటర్డ్ అవ్వటం వల్ల అక్కడ లోపల వస్తువు గోచరించడం లేదు. నేను సెల్ఫ్ సెంటర్ని, నేను సెల్ఫ్ సెంటర్ని అనుకున్న వాడే మళ్ళీ తొలగించుకోడు వాడిని, అసలు నేను సెల్ఫ్ సెంటర్ కాదని అనుభవం వాడికి వస్తే ఏమి లేదు. అంటే అలవాట్లు ఉన్నాయని అనుకున్నాడు వాడే, అలవాట్లకు బలం ఇచ్చాడు వాడే, అలవాట్లకి స్ట్రెంగ్త్ ఇచ్చాడు వాడే, మళ్ళీ అంతకు రెట్టింపు స్ట్రెంగ్త్ తోటి దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేసేవాడు వాడే. ఆ తొలగించేసుకున్నాక పొందాను అనుకున్నాను. ఈ సుబ్బారాయుడు ఎవడు అయ్యా అని, వీడెవడని అసలు నీకు లోపల ఏదో ఉంది. లోపల హృదయంలో సత్పదార్థం ఉంది, ఒక సత్పదార్థం ఉంది. గాఢ నిద్రలో కూడా నిద్రపోవటం లేదు, మెరుపుగానే ఉంది. పైకి కూడా చెప్తాను రాత్రి నాకు బాగా గాఢ బాగా నిద్ర, నీ శరీరం నీకు శరీరానికి సంబంధించిన స్మృతి లేదు, మనసుకు సంబంధించిన స్మృతి లేదు, నీ అలవాట్లకు సంబంధించిన స్మృతి లేదు. గాఢ నిద్రలో నువ్వు ఉండగా మెరుకు వచ్చాక నాకు బాగా నిద్ర పట్టిందని చెప్తావు. అంటే నువ్వు నిద్రపోతున్నా, నిద్రపోకుండా లోపల ఒకడు ఉన్నాడు, లోపల ఒకడు ఉన్నాడు, వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడు నీవై ఉన్నావు. గాఢ నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడు నీవై ఉన్నావు. అయితే వాడిని, వాడినే నేను, వాడినే నేనని నువ్వు అనుకోవటం, వాడే వాడినే నేనే సంగతి. ఏదో చేస్తే ఏదో ఏదో నిన్ను తెలుసుకోవడానికే ఏదో చేయటం, ఏదో చేయటం ఒకటి ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకున్నా అనుకుంటున్నావు కదా, వాడెవడు? ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా, లోపల చైతన్యం అనుకోవటం లేదు. దేహం అనుకోదు, ఏదో తెలుసుకోవాలి, దేహం జడం. ఈ గోడ ఎటువంటిదో దేహం కూడా ఎటువంటిదే. ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలని దేహం అనుకోవటం లేదు. లోపల చైతన్యం ఏదో తెలుసుకోవాలని ఏదో తెలుసు, అంతా తానే. అంతా తానేటప్పుడు తెలుసుకోవటం అంటే ఇంకేమీ లేదు, తెలుసుకోవటం అంటూ లేదు, తెలియబడకపోవడం అంటే ఏమీ లేదు. ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలన్నా ప్రతిరోజు ఇది గోళాన్ని తీసుకు పక్కన పెట్టి అంటున్నాడు భగవాన్. అసలైన సన్యాసం ఏంటంటే తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు కట్టుకోవడం కాదు. సన్యాసం అంటే తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు కట్టుకోవడం కాదే సన్యాసం అంటే. దేహంతో తలాచ్యం పొందుతున్నటువంటి ఆ తలంపును విడిచిపెట్టిన సన్యాసం. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. సన్యాసం అంటే కర్తలేని కర్మ చేసిన వాడు కూడా, కర్తలేని కర్మ అహంకారం లేకుండా పని చేసిన వాడు కూడా సన్యాసే. కర్తలేని కర్మ చేసేవాడు కూడా మంచి, కర్తలేని కర్మ చేసేవాడు కూడా పని. అంటే కృష్ణుడు ఈ విషయం అద్భుతంగా చెప్పాడు. ఒక పని నువ్వు బాగా చేస్తే సరిపోదు. డాక్టర్, ఒక డాక్టర్ గారిని తీసుకోండి, వాళ్ళు ఆపరేషన్ చాలా బాగా చేశారనుకోండి, వాళ్ళు బాగా చేయటం అది కర్మలో ఉన్న నేర్పు, అది పనిలో ఉన్న నేర్పు. కొంతమంది ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా చెరక్కుండా సర్జరీ చేస్తారు. నేను క్యాట్రాక్ట్ హైదరాబాద్లో క్యాట్రాక్ట్గా అరవింద హాస్పిటల్లో చేయించుకున్నాను కంటి క్యాట్రాక్ట్. నన్ను పడుకోమన్నారు, ఎవరికైతే పడుకోమన్నారు. అది వాళ్ళకి ఏదో ఇంజక్షన్ ఏదో చేస్తారు, కంటి దగ్గర ఏదో ఇంజక్షన్ చేస్తారు. అప్పుడు కొంచెం చురుక్కుమంటున్నాను అనుకుంటాను మామూలుగా, కంటికి ముందు చేస్తారు కదా మత్తి పెట్టాను. ఆ ఇంజక్షన్ చేసినప్పుడు కూడా నాకు చురుక్కుమనలేదు. ఏమన్నా నేనేమనుకుంటున్నాను, ఇంజక్షన్ చేస్తారు కదా చురుక్కుమంటున్నాను కదా, అప్పుడు ఆపరేషన్ ప్రారంభమైనట్టే నేను అనుకుంటున్నాను. ఏమంటే ఇలా 5 నిమిషాలు పడుకోబెట్టారు, రాజుగారు అయిపోయింది, నాన్నగారు అయిపోయింది, లేచిపోండి అన్నారు. మరి ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ అయిపోయింది అన్న. అదేంటి మరి ఇంజక్షన్ చేయలేదు, ఇంజక్షన్ చేయటం అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది. డబ్బులు పుచ్చుకోండి అన్నాం, ఏదో మీకు చేసామని పుణ్యం సంపాదించుకునేవాడు అన్నారు. మాకు కూడా పుణ్యం ఉండాలి కదండి, మీకు చేస్తే మాకు పుణ్యం వస్తుంది కదా, మమ్మల్ని కూడా కొంచెం పుణ్యం సంపాదించుకునేవాడు అన్నారు. డబ్బులు కూడా పుచ్చుకోడు, మేము కూడా పుణ్యం సంపాదించుకోవాలి కదా, ఇంకా రోజు సంపాదన పని మాకు, మేము కూడా కొంచెం పుణ్యం సంపాదించుకోవాలి కదా అని చెప్పి, మీకు చేసినందుకు మాకు పుణ్యం వస్తుంది కదా, డబ్బులు వద్దులేండి అన్నారు. మేము కూడా కొంత పుణ్యం సంపాదించుకోవాలి కదా అన్నారు. అది ఏమి తెలియదు, ఇంజక్షన్ చేసినట్టు తెలియదు, ఏమి తెలియదు, మనం లేచిపోండి అన్నారు. లేచిపోండి అంటే నేను లేవటం లేదు, ఇంకా ఆపరేషన్ అవ్వలేదని. ఇక మన సాధనలు కూడా అలాగే ఉన్నాయి. మరి ఇంజక్షన్ ఎప్పుడు, ఆ ఇంజక్షన్ చేస్తాంటే అక్కడ కొంచెం బాధపడి నొప్పి పెడుతున్నాను, అదంతా ఇది కొంతమందికి చూశాను నేను. ఆ ఇంజక్షన్ కోసం నేను కనిపెట్టుకున్నాను, బాధపడటానికి మైండ్ ప్రిపేర్ అవుతున్నాను, నాది నా మైండ్ బాధపడటానికి ప్రిపేర్ అవుతుంది, ప్రిపేర్ అవుతాను. ఎవరో చెప్పారు, ఎవరైనా పాండిచ్చేరిలో ట్రైనింగ్ అయ్యొచ్చు, పాండిచ్చేరిలో అయ్యి హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉందటండి, అక్కడ ట్రైనింగ్ అయ్యొచ్చారు. మద్రాసులో కంటే పెద్ద హాస్పిటల్ పాండిచ్చేరి కంటికి సంబంధించిన హాస్పిటల్. ఇంకా విషయం చెప్తే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, విషయం ఆ నీళ్ళని విడనాడటమే అసలు సన్యాసం. అంటే ఆ దేహాత్మ బుద్ధి, దేహమే ఆత్మనకుని బుద్ధి, దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే సర్వస్వము అని ఆ బుద్ధి విడనాడటమే సన్యాసం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, భగవాన్ ఏమన్నారంటే, ఆ దేహబుద్ధి, ఆ దేహబుద్ధి అంటే దేహంతో తదార్చం పొంది తలంపుని విడిచిపెట్టమే సన్యాసం. అంటే జ్ఞానేశ్వరుడు ఏమన్నాడు ఏంటండి, నీ ప్రవర్తన బట్టి ఏదో రూపం మన కురుపు పెచ్చి ఊడిపోయినట్టు, నీ బిహేవియర్ ప్రాపర్గా ఉంటే, నీ బిహేవియర్ ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే, ఇంటెలిజెంట్ ప్రాపర్గా ఉంటే దాని అంతా ఊడిపోతుందన్నారు. ఆ ధ్యానం గురించి కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, అది చేసేది కాదు వచ్చేదని. ధ్యానం కూడా చేసేది కాదు వచ్చేది. నీ మాట శుద్ధిగా ఉంటే, నీ బుద్ధి శుద్ధిగా ఉంటే, నువ్వు చేసే పని శుద్ధిగా ఉంటే, ఏ పని చేసినా నువ్వు సౌహృదయంతో చేస్తా అంటే, నువ్వు కపటివి కాకపోతే, నువ్వు కపటివి కాకపోతే అది ఎక్కడ ఉంటుందో దాని అంతా నీకు తెలియకుండానే ఎప్పుడు ఊడిపోతుంది అన్నాడు జ్ఞానేశ్వరు. నీకు తెలియదు, నువ్వు సర్జరీ ఎక్కడో దానికి నీకు తెలియకుండా రాలిపోతుంది. నువ్వు హోమియోపతి మందులు సూర్యకాయలు రాలిపోవడానికి మందులు ఇస్తారు హోమియోపతి, మనకు తెలియదు ఎప్పుడు రాలిపోతాయి. మనకు సూర్యకాయలు రాలిపోవడానికి హోమియోపతిలో మందులు ఇస్తారు, అవి ఎప్పుడు రాలిపోతాయి, రాలి మనకు అసలు ఏమి పెయిన్ లేకుండా రాలిపోతాయి. అలాగే జ్ఞానేశ్వరు ఏమన్నాడంటే, నువ్వు మాట మనస్సు చేత నీకు ఏకంగా ఉన్నప్పుడు, ఈ లోపల బయట బుద్ధి నీకు లేనప్పుడు నీకు తెలియకుండా అది రాలిపోతుంది. కేవలం ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ వల్ల రాలదు. గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. జ్ఞానేశ్వరు అన్నాడు, నీ మాటలో ప్రేమ లేదు, నీ మాటలో ఎక్కడో జ్ఞానం అంటే, నీ మాటలోనే ప్రేమ లేదు, నీ మాటలో దయ లేదు. ఎప్పుడైనా ఎవరితోటైనా దయగా మాట్లాడావా, ఎవరితోటైనా ప్రేమగా మాట్లాడావా, నీకు నేను ఎలా పోతున్నారో చూడు. అసలు ఎవడైనా నీ జీవితంలో ఎవడైనా ప్రేమించావా, ఎవడైనా దయగా చూసావా, ఎవడైనా ఎండలో బాధపడేవాడిని ఎప్పుడైనా నీడకు రమ్మని ఎవడైనా పిలిచావా నువ్వు, నీకేంట్రా నీకు అహంకారం ఎలా పోతుంది. ఎప్పుడన్నా కరుణ అనేది ఉందా అసలు? నీకు అహంకారం పోవటం, నీకు అజ్ఞానం పోవటం ఏంటి? అది నీ బిహేవియర్ని పట్టు పోవాల్సింది. కానీ బలవంతాన వదిలించుకోవాలంటే వదిలించుకోలేసరికి అది గట్టిపడుతున్నాడు. దాని అంతా అది రాలిపోవాలి. ఇప్పుడు కంగారు పడి మన పెచ్చిని కెలికామనుకోండి, పెచ్చి పోదు కదా, మళ్ళీ చీమ్ పడుతుంది. అది ఇది అటువంటిది, నీ బిహేవియర్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి ఇప్పుడు అహంబుద్ధి నశించాలి, అహంబుద్ధి నశించాలి. అంటే దేహమే నేననే బుద్ధి నశిస్తేనే కానీ నీకు ఆత్మ తానుగా నీకు వ్యక్తం, దేహబుద్ధి నశిస్తేనే కానీ నీకు ఆత్మబుద్ధి కలగదని. అంటే అది ఎంత స్పష్టంగా తెలుస్తుందంటే మీకు, కొంతమంది భగవంతుని ఎలా తెలుసుకోవడండి అంటారు, మరి నీ మనస్సు నీకు ఎలా తెలుస్తుంది, నీ బుద్ధి నీకు ఎలా తెలుస్తుంది? అలాగే నీ బుద్ధి నటి నీకు తెలుస్తుంది, జ్ఞానికి కూడా భగవంతుడి గురించి అలాగే తెలుస్తుంది. నీ బుద్ధికి ఏమైనా రూపం ఉందా? నీ మనసుకి ఏమైనా రూపం ఉందా? అది నేను బాధపడుతున్నానంటావు, నీ బాధకు ఏమైనా రూపం ఉందా? మరి నీకు బాధకు రూపం లేదు కదా, బాధ ఎలా తెలుస్తుంది? జ్ఞానికి కూడా దేవుడి గురించి అలాగే తెలుస్తుంది. అయితే జ్ఞానానికి కర్మకి పేచి లేదు, దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వర్క్ అండ్ విజిటం. అంటే ఇందాక ఏదో చెవిటి మర్చిపోయాను, ఒక డాక్టర్ గారు అది యోగ కర్మ సుకౌశలం అంటాడు. యోగ కర్మ సుకౌశలం అంటే నువ్వు చేసే పని ద్వారా, నువ్వు చేసే పని నేర్పులో కూడా భగవంతుడిలో ఐక్యం అవ్వచ్చని, భగవంతుడిలో ఐక్యం నువ్వు చేసే పని ద్వారా, ప్రాపర్ యాక్షన్, రైట్ యాక్షన్, రైట్ స్పీచ్, రైట్ బిహేవియర్, రైట్ థింకింగ్ వీటి వల్ల కూడా భగవంతుడు యోగం అంటే ఐక్యం అవటం, యోగం అంటే ఐక్యం అవటం. అలా కూడా నువ్వు భగవంతుడు ఐక్యం కావచ్చు. యాక్షన్ ద్వారా యోగ, యోగ కర్మ కౌశలం. ఏంటి యోగ? యోగ కర్మసు కౌశలం. మధ్యన అమెరికాలో ఒక యూనివర్సిటీలో మాంక్ దీని గురించి గంట మాట్లాడాడు. ఒక మూడు యోగ కర్మసు కౌశలం గురించి. అంటే నువ్వు పని చేస్తున్నావు, ఒకళ్ళు కాఫీ కాశారనుకున్న దానికి ఆ కాఫీ జీవితం పొడిగినాడు జ్ఞాపకం వస్తా ఉంటుంది. నువ్వు భువనేశ్వరిలో ఒకసారి టీ తాగావు, వండర్ఫుల్గా ఉన్నావు. అంటే మీ చేతిలో ఉన్న పని పర్ఫెక్ట్గా చేస్తారనుకోండి, మీ చేతిలో ఉన్న పని పర్ఫెక్ట్గా చేస్తారనుకోండి, మన నేర్పుగా చేస్తారనుకోండి, శుచిగా చేస్తారనుకోండి, రుచిగా చేస్తారనుకోండి, అది కూడా యోగమే. అది కూడా ఒక నేర్పి ఒకటే యోగం కాదు. మీరు చేస్తున్న పని మీకు అంటుకోకుండా చేయటం కూడా నిజమైన యోగం. ఓ పని బాగా చేయటమే యోగం కాదు. ఇప్పుడు డాక్టర్ గారు బాగా ఆపరేషన్ చేశారనుకోండి, మీరు చాలా గొప్పగా చేశారంట అనుకోండి, దానివల్ల ఆ మాట వల్ల ఆయనకు అహంకారం వచ్చింది అనుకోండి, అది యోగం కాదు. ఆ మాట వల్ల ఆయనకి ఎమోషన్ వచ్చింది అనుకోండి, అది అహంకారం వచ్చిందంటే యోగం కాదు. ఆపరేషన్ చేసిన తర్వాత మీరు బాగా చేశారు అనకముందు వాడు మనసు ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో, ఆ మాట అన్న తర్వాత కూడా అంత నిర్వీకారంగా ఉండాలి, అది యోగం. అట్టి అట్లు ఒక పని నువ్వు బాగా చేయటమే కాదు, ఆ పని చేసిన తర్వాత నేను ఎవరైనా పొగడతలు చేస్తే నేను చాలా గొప్పగా చేశానంటే నేనేదో గొప్పగా చేసి నీ అహంకారం గొప్పగా చేస్తుందా? నేనేదో గొప్పగా చేశాను దాని గురించి నువ్వు ఫుడ్ తీసుకోక, ఆ మాట ఎవరో ఆ మాట అన్నారని ఆ మాటను బట్టి ఫుడ్ తీసుకోకుండా, ఆ మాట అనకముందు నీ బ్రెయిన్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే, ఆ అనకముందు ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో అన్న తర్వాత కూడా నీ బ్రెయిన్ అంత బ్యాలెన్స్డ్గా ఉంటేనే యోగ ఉపకారం సుఖౌషధం. ఒక పని బాగా చేయటమే కాదు, ఒక పని బాగా చేయటమే కాదు, ఒక పని బాగా చేయటమే కాదు, ఆ పని తాలూకు ఆ పని నువ్వు చేసిన పని నేను బంధించకుండా చూసుకోవాలి, అది నిజమైన యోగం. అంటే నువ్వు చేస్తున్న పని నేను భగవంతుడు ఐక్యం చెయ్యాలి. నేను చేస్తున్న పని ఎవరైనా చాలా గొప్పగా చేశారు మీరంటే ప్లెజర్ తీసుకుంటాను అనుకోండి, మీకు లోపల స్వరూపానికి మీకు సెపరేట్నెస్ పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది? సెపరేట్నెస్ పెరిగిపోతుంది. అప్పుడు సెపరేట్నెస్ పెరిగి కొద్ది మన మనసుకి బాహ్య వ్యాపారం పెరిగిపోతుంది. అక్కడి నుంచి పద్మశ్రీ ఎవడిస్తాడో కనిపెట్టుకుంటాం. ఎవరిని పట్టుకుంటే మనం పద్మశ్రీకి రికమెండేషన్ చేయించుకుంటే బాగుంటుంది, అక్కడి నుంచి రికమెండేషన్. నీకు పెర్ఫెక్షన్ లేదు, నీకు స్కిల్ లేదు, నీకెందుకు రే పద్మశ్రీ? పద్మశ్రీ ఇస్తే మటుకు నీకు పెర్ఫెక్షన్ వస్తుందో స్కిల్ వస్తుందో? చాలామంది ఈ పద్మశ్రీలు 150 మంది రికమెండేషన్ చేసి తెచ్చుకునేయ్యి. రికమెండేషన్ చేసుకుంటే గవర్నమెంట్లో తెచ్చుకోవచ్చు, మనకు భగవంతుడి దగ్గర నుంచి మోక్షం రాదు. మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే రికమెండేషన్ చేయించుకుంటే ఏదో పద్మశ్రీ ఏది ఇస్తారు, కానీ భగవంతుడి మటుకు మోక్షం ఇవ్వడు. మోక్షం ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఎవడో నాకు తెలియదు లక్ష బింట్లు కూర్చోమంటాడు. యోగ కర్మసు కౌశలం అంటే ఒక పని బాగా చేయటమే కాదు, ఆ పని నేను బంధించకుండా ఉండాలి, ఆ పని బంధించకుండా ఉండాలి, అప్పుడు అది నిజమైన యోగం. ఆ పని ఎప్పుడైతే నేను బంధించదో, ఏ పని అయితే నేను బంధించదో, అది నేను ఆ పని కూడా నేను బ్రహ్మములు ఐక్యం అవటానికి, బ్రహ్మముతో ఒకటి అవటానికి నీకు సహకరిస్తుంది. అంటే కర్మ ద్వారా కర్మని కర్మ ద్వారా కాకుండా, కర్మని కర్మలా కాకుండా, కర్మని యోగంగా చేస్తే నీకు భగవద్ అనుభవం కలుగుతుంది. ఇప్పుడే ఇక్కడే ఈ లైఫ్లోనే కర్మని కర్మగా చేయకూడదు, కర్మని యోగంగా చేయాలి. కర్మని యోగంగా చేసినప్పుడు నీకేమి బయట నుంచి నేను ఏది ఫుడ్ తీసుకోవాలి నీకు అనిపించదు, బయట నుంచి ఎవరో మనల్ని స్వాత్సరం చేయాలి, మనకు సన్మానాలు చేయాలని ఆ తలంపే రాదు. ఎప్పుడు కర్మను యోగంగా చేసినప్పుడు. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేశామనుకోండి, ఎవరైనా మెచ్చుకోవాలని మనం అనుకుంటాం అనుకోండి, కర్మను యోగంగా చేయలేదని అర్థం. కొంచెం ప్రెజర్ తీసుకున్నప్పటికీ అసలు ఇంకోటి ఈగో సెన్స్ చూసే, నేను దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను, దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నవాడు ఒకడున్నాడు కదా, వాడు ఈడే దేవుణ్ణి విడిపెట్టి బయటకు వచ్చేసాడు. దేవుని తెలుసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి అనుకున్నాడే శుభ్రంగా దేవుని విడిచిపెట్టి బయటకు వచ్చేసి మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తానంటాడేంటి? నాకు దేవుడు అక్కర్లేదని బయటకు వచ్చేసినాడు ఈడే. అక్కడి నుంచి ముక్కులో గాలి చూసుకుని నేను మన లోపలికి వెళ్ళిపోతానని చెప్పేవాడు ఈడే. మరి నీ దేవుడు మీద ప్రీతి ఉంటే బయటకు ఎందుకు వచ్చావు నువ్వు? అసలు దేవుడు మనవాళ్ళే బుద్ధి ఉందా మనకి? మన ఇంట్లో వాళ్ళందరూ మనవాళ్ళు, మన కంచాలు మనవి, మన చెంబులు మనవి, మన బెడ్డింగ్లు మనవి. దేవుడు మనవాడనే బుద్ధి ఉంది అసలు ఎవరికైనా? అసలు మనవాడ దేవుడు మనవాడు అని మా బుద్ధి మనకుంటే మనకు సాధన పేరు మీద బాధ అక్కర్లేకుండానే దొరుకుతాడు. దాని సాధన తానే సాధన అంటారు. దాని ఏమంటారు? సాధన కానీ సాధన. దేవుడు మనవాడని బుద్ధి ఉందనుకోండి, మనకు సాధన చేస్తున్నట్టు తెలియదు, సాధన జరిగిపోతా ఉంటుంది. సాధన కానీ సాధన. దాని ఏమంటారు? సాధన కాదు. ఇప్పుడు మన ఇంట్లో వాడికి, ఇప్పుడు ఎవరికైనా పరాయి వాడికి, ఉదాహరణకు పరాయి వాడికి ఎవరికో ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక గంట ఉండేవాడికి హెల్ప్ చేసి వచ్చాం అనుకోండి, ఏదో గొప్పగా చేసేసాం అనుకుంటాం. మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో 10 రోజులు ఉన్నారనుకోండి, రాత్రి పగల సేవ చేసినా ఏం చేసినామని అనుకోం. ఏం చేస్తా మన బుద్ధి పాడు బుద్ధి. ఎవరికైనా చేస్తే అది పరాయవాడు అనుకుంటాం. ఇంట్లో వాళ్ళకి 10 రోజులు చేసినా ఏమనిపించి, ఎవడైనా హాస్పిటల్ ఉంటాడు చూసేస్తే చాలు కష్టపడిపోయామని అనుకుంటాం. దేవుణ్ణి అలా చూస్తున్నావు, నీకు దేవుడు ఎలా తెలుస్తాడు రాని? దేవుడు పరాయవాడు అనుకుంటున్నావు. నువ్వు దేవుడు పరాయవాడు అనుకుంటే నీ సొంతమైన అవుతాడు దేవుడు. నీ మనసులో ఏమనుకుంటున్నావు దేవుడు గురించి దేవుడు తెలియకుండా ఉన్నాడా? మీ ఇంట్లో వాళ్ళకి మీరు 10 రోజులు సేవ చేసినా మీరు టైర్ అవ్వడం ఎంచాలి? మీరు సొంతం అనుకుంటున్నారు కాదు. దేవుడు మన సొంతం అనుకుంటే సాధన చేసినా చేయని వాళ్ళతో సమానం. చేసినా చేయని వాళ్ళతో సమానం. మీ ఆయనకి అన్నం పెట్టి వచ్చారనుకోండి, మా ఆయనకి అన్నం పెట్టి వచ్చాను, మా ఆయనకి అన్నం పెట్టి వచ్చాను అంటారా? అనరు. ఎవరికైనా పెట్టి పరాదేశివాడికో పరదేశివాడికి ఎవరికో అన్నం పెట్టి వచ్చారనుకోండి, ఎవరికో ఏదో అన్నదానం చేసి వచ్చాం. దేవుని ఏదో అన్నదానం వాడికింద చూస్తున్నావు దేవుణ్ణి. మనకు బుద్ధి మన ఇంట్లో వాళ్ళు మనవాళ్ళు దేవుడు మటుకి అన్నదానం చేసిన వాడు కోసం మనకు దేవుడు ఎలా తెలుస్తాడు? అంటే మన ఇంట్లో వాళ్ళ గౌరవం కూడా మనకు దేవుడి మీద లేదు. మన ఇంట్లో కంచాలు చెంబులు బిందుల మీద ఉన్న గౌరవం కూడా దేవుడి మీద లేదు. నేను చెప్పాను, మీరు నమ్మొద్దు. మీరు ఇంటికి వెళ్ళి మీ అనుభవంలో చూసుకోండి. అది కానీ మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా తిట్టారని, మీ ఆయన్ని ఎవరైనా తిట్టారనుకోండి, మీకు చాలా కోపం వచ్చేస్తుంది కదా. మా ఆయన తిట్టండి. దేవుణ్ణి తిడితే మీరు ఎవరో పట్టించుకోరు. అంటే మీ వాడు కాదు కదా ఆడు, మీ ఆయన మీ వాడు, దేవుడు మీ వాడు కాదు అని చెప్పి దేవుడు ఎన్ని తిట్టుకున్నా మీరు పట్టించుకోరు, అక్కర్లేదు మీకు. ఏం చేద్దాం, వాడు కాదని మీకు తెలుసు. వాడు మీకు తెలియబడాలి, వాడు మీకు రివీల్ అవుతాడా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీ కోపాలు వస్తున్నాయి. దేవుడు ఎన్ని తిట్టినా మీ కోపం రాదు, వికారం కూడా రాదు. ఏం చేద్దంటే వాడు మీ వాడు కాదని మీ హృదయాంతరాలలో తెలుసు, మీ హార్ట్స్లో వాడు తెలుసు దేవుడు కాదని. దాన్ని బట్టి మీరు ఎంత దూరంగా నాకు తెలుస్తుంది కదా. మనం మోసం చేయటానికి అంత అమాయకులు మోసపోతారు. దేవుడు అంత అమాయకుడు కాదు. ఒకవేళ దేవుడు మనం మోసగిందామన్నా మన చేత మోసగింపబడడు. దేవుడిని మోసగించడానికి మనం చూస్తాం అనుకుని వాడు మోసగింపబడడు. గాడ్ కెనాట్ బి డిస్ట్రీడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. గాడ్ కెనాట్ బి డిస్ట్రీడ్ బై ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. అసలు మనకి నిజంగా దేవుడు ఇప్పుడు మనం ఎక్కడో పాలకులో బెర్త్ రిజర్వ్ చేసుకుంటున్నాం, ఎక్కడో హైదరాబాద్లో నిద్ర అయిపోతుందని ప్రయాణం అయిపోతుంది. హైదరాబాద్ వెళ్ళినప్పుడు 2 పనులు అవుతున్నాయి. ఒకటి నిద్ర అయిపోతుంది, రెండు ప్రయాణం అయిపోతుంది. భగవంతుని మీద ప్రీతి ఉంటే భర్త ప్రయాణం అలాంటి, అంటే మనకు సాధన అయిపోతుంది. ఆ సాధన మీద పేరు మీద బాధ ఉండదు. అదేంటి సాధన? కానీ సాధన ఏంటది? సాధన ఎట్లుండే సాధన అంటే సాధన పూర్తి అయిపోతుంది. సాధన చేస్తున్నామన్న భావన కూడా కలగదు, దానికి టైర్ అవ్వం. నేను కొంతమందిని చూశాను, రోజుకి 12 గంటలు పనిచేస్తారు. 12 గంటల తర్వాత కూడా బాత్రూంలోంచి బయటకు వచ్చిన వాళ్ళ ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఆఫ్టర్ 10 అవర్స్, ఆఫ్టర్ 8 అవర్స్, ఆఫ్టర్ 10 అవర్స్ టైర్ చేసిన ఆ ఫేస్ అంత నిర్మలంగా ఉంటుంది. ఏం చేత కర్తృత్వం లేకుండా పని చేసినప్పుడు బాడీ టైర్ అవుతుంది. 10 గంటల పని 2 గంటల పని చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, 12 గంటలు చేసిన తర్వాత అప్పుడే బాత్రూంలోంచి వచ్చిన మనిషి ఎలా ఉంటాడు, ఎంత ఫ్రెష్గా ఉంటాడు. 10 గంటల తర్వాత కూడా అలాగే ఉంటాడు, నవ్వుతూ ఉంటుంది, స్మైలింగ్ ఫేసు నిర్మూలంగా ఉంటాడు. ఏదో టైర్ అయిపోయిన ఆ ఫేస్ కూడా మనకు టైర్ అయిపోయినట్టు కనపడదు. జ్ఞానానికి కర్మకి విరోధం లేదు, కర్మకి విరోధం లేదు. అని నువ్వు ధ్యానం ఎలా చేస్తున్నావో, ధ్యానం నీ ఆత్మజ్ఞానానికి ఎలా సహకరిస్తుందో, నువ్వు చేసే పని ప్రాపర్గా చేస్తే అది కూడా జ్ఞాన ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది, అది కూడా ఆత్మజ్ఞానానికి సహకరిస్తుంది. కర్మను కూడా యోగంగా చేస్తే, అంటే నిష్కామ భక్తి ఎలా ఉండాలంటే, భక్తి మార్గంలో కూడా మనకు మోక్షం వస్తుంది. అది ఎలాగంటే, భగవంతుడి మీద భక్తి ఉండాలి. ఆ భక్తికి కారణం కనపడకూడదు. భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమకి కారణం కనిపించిందే, అది లవ్ కాదు, అది బిజినెస్. భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. భగవంతుని ఎందుకు ప్రేమిస్తామంటే మీకు కారణం కనపడకూడదు. కారణం కనిపించడం లేదని ప్రేమ ఉండకు, ప్రేమ ఉండాలి, కారణం కనపడకూడదు. కారణం లేకపోతే అది ప్రేమ, కారణం కనిపిస్తుంటే అది వ్యాపారం. అంటే నిష్కామ భక్తి ఏం భక్తిది? నిష్కామ భక్తి అంటే భక్తి ఉండవు, ఒక డిజైర్ ఉండకూడదు. భక్తి ఉండాలి, డిజైర్ ఉండకూడదు. అప్పుడు నువ్వు మోక్షం కావాలని అనుకోక్కర్లేదు, నువ్వు మోక్షం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మోక్షం వచ్చి నిన్ను వరిస్తుంది. అన్ని యోగాలు చెప్పి 18వ చాప్టర్లో లాస్ట్ చాప్టర్లో భగవంతుడు ఏమన్నా అంటే, మోక్ష సన్యాసం అంటే మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేయమని. అంటే మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేస్తే మనకు మోక్షం రాదనుకోకూడదు, మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేస్తేనే మోక్షం వస్తుందని చెప్పకుండా చెప్పటం. నీకు యోగ్యత లేదనుకో, నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే రాదు. నీకు యోగ్యత వచ్చిందనుకో, నీ డిజైర్లెస్ గానే మోక్షం వచ్చేస్తుంది. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. అంచేది నీకు భగవాన్ అంటున్నారు, హృదయంలో ప్రవేశించడానికి అందులో ఎంటర్ అవటానికి, హృదయంలో ఎంటర్ అవటానికి 2 మార్గాలు ఉన్నాయట. ఒకటి ఏంటంటే, పచ్చగడ్డి చూపించి దోడిని, పచ్చగడ్డి చూపిస్తుంటే దూడ కూడా, ఆ పచ్చగడ్డి కూడా దూడ వచ్చేస్తుంది. మీరు దూడకి తవ్వు నీళ్లు చూపించండి, దాని కొట్టక్కల తవ్వు నీళ్లు కూడా వచ్చేస్తుంది. ఏమండి, దానికి తవ్వు నీళ్ళు చూపించరు, పచ్చగడ్డి చూపించరు అనుకోండి, అది నడవాలనుకోండి, వెనకాల కర్రలు పెట్టి కొట్టాలి, వెనకాల కర్రలు పెట్టి కొట్టాలి. దానికి తవ్వు నీళ్ళు చూపిస్తే ఏమవుతుందండి, వెనకాల కర్ర పెట్టి కొట్టక్కర్లే, మీకు కూడా వచ్చేస్తుంది. ఈ భగవంతుని మీద ప్రీతి ఉన్న వాళ్ళు చేసే సాధన, ఆ తవ్వు నీళ్లు చూడు, ఆ తవ్వు నీళ్లు చూపిస్తే దూడ వెళ్ళిపోతుంది, మనస్సు అలా హృదయంలోకి వెళ్ళిపోతుంది. దూడ దెబ్బలు తిందో హృదయంలోకి వెళ్ళిపోతుంది. భగవంతుని మీద ప్రీతి లేకుండా సాధన చేస్తాం అనుకోండి, అలా భగవంతుడు ఉన్నాడే అస్తిత్వం మీదే మనకి హెచ్చు లేదు అనుకోండి, విశ్వాసము లేదు అనుకోండి, మనం అందరం విశ్వాసహీనులు అనుకోండి. మనం ఏదో బలవంతం చేస్తూ ఉంటాం కదా సాధనలు అండి, దీన్ని యాంత్రిక సాధనలు అంటారు. ఏమంటారు? యాంత్రిక సాధనం అంటారు. కొంతమంది అంటున్నారు ఏమైనా చుట్టం వస్తారు ఏం తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారు, మజ్జి తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, చిట్టు తీసుకుంటారు, తవ్వు తీసుకుంటారు, అది తీసుకుంటారు, కాఫీ తీసుకుంటారు, మజ్జి తీసుకుంటారు, టీ తీసుకుంటారు, కాఫీ వరుస పెట్టాలి, ఏదో ఉండవు, లిస్ట్ చదివేస్తారు, ఎవరికి ఏమి ఇవ్వరు. ఇంచేత ఆడి హృదయంలో మనకి ఏది ఇవ్వాలనుకోవటం లేదు. అంటే ఆడి మర్యాద చేసినట్టుగా మనకు కనిపించాలి, మనకేమో కంఠం ఏమి దిక్కకూడదు. అది ఏమి ఇవ్వడండి చివరికి మనకు. దీని ఏమంటారంటే యాంత్రిక జీవితం అంటారు. ఏమంటారని దీన్ని? మెకానికల్ లైఫ్. దీని యాంత్రిక జీవితం. మనం చేసే సాధనలు కూడా యాంత్రికంగా ఉన్నాయి. యాంత్రిక సాధనలో నీకు స్వరూపు నీకు ఎలా ఎరుకులోకి వస్తుంది? మనం చేసే జపం యాంత్రికం, మనం చేసే ధ్యానం యాంత్రికం, మనం చేసే పూజ యాంత్రికం. యాంత్రిక జీవితం వల్ల, యాంత్రిక సాధన వల్ల నీకు వస్తువు ఎలా గోచరిస్తుంది? ఉన్నా గోచరించదు. కొంతమంది దేవుడు ఉన్నాడండి ఉంటే మాకు చూపిస్తారంటారు. రమణ మహర్షి గారు అన్నారు, దేవుడి దాకా వెళ్ళొద్దు, నీకు దుఃఖం ఉందనో దుఃఖం నాకు చూపించి ఎలా ఉంటుందో చూస్తా అన్నాడు. ఓ పుల్లయ్య దేవుడి దాకా వెళ్ళొద్దు, ఇప్పుడు నేను దుఃఖపడుతున్నాను నువ్వు అంటున్నావు కదా, దుఃఖం నా చేతిలో చూపించన్నాడు. అయితే మన దుఃఖాన్ని చేతిలో పెట్టి గురువుకు చూపించడం, అయితే దుఃఖం లేదనే. అయితే నీకు ప్రీతిగా చేస్తే దేవుడు మనవాడు అన్న అంటే సాఫ్ట్గా స్వీట్గా వెళ్ళిపోతుంది మైనస్. దేవుడు మనవాడు, ఇక్కడ హృదయంలో ఉన్నాడు, పరమేశ్వరుడు వాడు పరాయి వాడు కదా, మనవాడే. వాడిని తెలుసుకోవాలి, వాడిని తెలుసుకోవాలని వాడుగా, వీడు కూడా మనవాడు కదా, వాడి వాడే. దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని తెలుసుకోవాలి, ఒకడు ఉన్నాడు కదండి, వీడు కూడా మనవాడు కదా, వాడి వాడే. వాడి వాడినే మనం వాడు అనుకుంటున్నాం, వాడివాడినే మనవాడు అనుకుంటున్నాం. నీకు అర్థమైంది? వీడు కూడా వాడివాడే. కానీ వాడు అంతే మనకు అది భగ ఈ లోపల వస్తువు మీద ప్రీతి ఉంటే స్వీట్గా సాఫ్ట్గా ఏమండి లోపల అక్కడ జారిపోతాడు. ఎవడు జీవుడు జారిపోతాడు. జీవుడు ఎప్పుడైతే జారిపోయాడో జీవలక్షణాలు కూడా పోతాయి. తలకాయ ఉంటే తలకాయ పోటీ, కానీ తలకాయ లేనివాడికి తలకాయ పోటీ ఏంటి? అలా మోకాళ్ళు ఉంటే మోకాళ్ళు నొప్పి, కానీ మోకాళ్ళు లేనివాడికి మోకాళ్ళు నొప్పి ఏంటి? శరీరం ఉన్నవాడికి రోగం, కానీ శరీరమే లేనివాడికి రోగం ఏంటి అసలు? జీవుడు ఉంటే జీవలక్షణాలు, కానీ జీవుడే లేనివాడికి ఇంకా జీవలక్షణాలు ఏంటి? కానీ వాడికి అసలు తలకాయ లేదనుకోండి, నాకు తలకాయ పోటీ అర్థం ఏంటాడికి? కళ్ళు లేనివాడికి కళ్ళు మంటలేంటి? అది జీవుడు ఉంటే జీవలక్షణాలు, కానీ జీవుడే లేనప్పుడు ఇంకా జీవలక్షణాలు ఏంటి? అంత స్వీట్గా అంత సాఫ్ట్గా హార్ట్లో ఎంటర్ అవుతాడు ఎవడు? జీవుడు. ఎప్పుడైతే జీవుడు ఎంటర్ అయ్యాడు లోపల అక్కడ కరిగిపోతాడు. కరిగిపోయినప్పుడు ఇంక జీవలక్షణాలు లేవు. జీవుడు ఉంటేనే జీవలక్షణాలు, జీవుడు లేకపోతే ఇంక జీవలక్షణాలు లేవు. మనకి ఇష్టాలు ఈ ఉద్రేకాలు, జలసి, ఈ సెపరేట్నెస్ అనే జీవలక్షణాలు, వాడు కరిగిపోతే ఏమి లేవు. దేర్ ఇస్ నో జీవ టు కంట్రోల్, దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్, ఇట్ ద హార్ట్ ఇస్ రియలైజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే మనం పొందుదాం అనుకుంటున్నావు వాడి తాలూకు దయ, వాడి తాలూకు ప్రేమ, వాడి తాలూకు కరుణ, వాడి తాలూకు కంపాషన్, వాడి తాలూకు గ్రేస్ లేకుండా వాడిని పొందలేము. అది మనకు సామెత ఉంటుంది, కడుపులు లేనప్పుడు కౌగులించుకుంటే వస్తుందా అని. కడుపులు లేనప్పుడు కౌగులించుకుంటే వస్తుంది, లోపల ఆప్యాయత లేనప్పుడు ఊరికో మనిషిని కౌగులించుకుంటే మట్టుకు ఆప్యాయత వస్తుందా? అని చెప్పి నువ్వు ఏ రోజుకి ఆ రోజు ఈ ప్రశ్న వేసుకుంటాను, హూ ఇస్ దిస్ సాయి, హూ యామ్ ఐ. ఇది షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, అర్థమవుతుంటే షార్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఏ రోజు కాదని ప్రశ్న వేసుకుంటాను, హూ ఇస్ దిస్ సాయి. మనం నేను నేను అంటాం కదా, నేను నేను అంటాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ నేను ఎక్కడి నుంచి వస్తానంటే హృదయంలోంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోని. ఆ హృదయంలోనే లోకం ఉంది, ఆ హృదయంలోనే ఇతర లోకాలు ఉన్నాయి, ఆ హృదయంలోనే దేవుడు ఉన్నాడు, ఆ హృదయంలోనే సృష్టి అంతా ఉంది. ఆ హృదయంలోనే మీరున్నారు, నేనున్నాను, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలన్నీ ఉన్నాయి. ఆ హృదయమే కృష్ణుడు, ఆ హృదయమే ఆ కృష్ణుడు. వాడు కృష్ణుడిగా చెప్పలేదు, హృదయమై చెప్పాడు. అందుకే విశ్వరూపం చూపించాడు 11వ అధ్యాయంలో. మనకు విశ్వరూపం, విశ్వరూపం చూపించిన దేవుడు ఒక కృష్ణుడు ఒక్కడు. యుద్ధ భూమిలో ఇంకో గంటకి తలకాయ ఉంటుందో ఉండదో తెలియటువంటి వారిలో యుద్ధ మధ్యంలో విశ్వరూపం చూపించిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే టెన్షన్ మధ్యలో ఒక కృష్ణుడు. హృదయమై చెప్పాడు కృష్ణుడు. వసుదేవుడు గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడు అయి చెప్పాడు, హృదయం అయి చెప్పాడు, కాస్మిక్ బీయింగ్ అయి చెప్పాడు, యూనివర్సల్ అయి చెప్పాడు, ఇండివిజువల్ అయిగా చెప్పలేదు, యూనివర్సల్ అయి, కాస్మిక్ అయి చెప్పాడు. వసుదేవుడు గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడు అయి చెప్పాడు, హృదయం అయి చెప్పాడు. హృదయాన్ని ఎలా పొందాలో, ఆ హృదయమే హృదయాన్ని ఎలా పొందాలో చెప్పింది అదే భగవద్గీత. విశ్వరూప దర్శనం చూపించినాడు దేవుడు లేడు, కృష్ణుడు తప్పించి ఇంకో దేవుడు లేడు. విశ్వరూప సందర్శనం చూపించిన దేవుడు, ఇది సృష్టి అంత నాలో ఉంది చూడని చెప్పి చూపించిన దేవుడు ఎవడో లేడు ఆయన తప్పించి. అంటే ఆయన హిందూ గాడ్ అని చెప్పటం లేదు, ఎవడు ఏ ఏ రిలిజియన్లోనే అలా ఏ గాడ్ చూపించలేదు ఎక్సెప్ట్ కృష్ణ. వందే పాండురంగం, భజే పాండురంగం, భజే కృష్ణం, భజే శ్రీనివాసం, భజే వెంకటేశం, భజే రంగం, భజే పాండురంగం, భజే శ్రీనివాసం, భజే కృష్ణం, వందే జగద్గురు. అడేదో ప్రాంతానికి గురువు కాదు, జగద్గురువు, ఆది గురువు, బోధ గురువు కాదు, బాధ గురువు కాదు, బోధ గురువు, ఎట్ వరల్డ్ టీచర్. ఒక దేశానికి టీచర్ కాదు, వరల్డ్ టీచర్ అయ్యాడు. అంటే ఏ ఏ ఎనర్జీ అయితే ఈ సృష్టికి ఆధారంగా ఉందో, ఈ సృష్టిని ఏ ఎనర్జీ అయితే రూల్ చేస్తుందో అది తానై చెప్పాడు. అదే భగవద్గీత, అది కృష్ణగీత కాదు, భగవద్గీత. విశ్వరూప సందర్శనం చూపించిన దేవుడు ఆయన ఒక్కడే, ఒక్కడంటే ఒక్కడే. ఇంకా కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కదా, పైనుంచి కిందకు వచ్చాడు. నీ ఇష్ట ఇష్టాలను ఓ పక్కన పెట్టు, నీ రాగద్వేషాలను ఓ పక్కన పెట్టు. ఏ పని చేస్తే నా దైకి నువ్వు పాత్రుడు అవుతావు, ఆ పని చెయ్యి. మరి ఆ పని ఎందుకు చెయ్యాలని కథలు చెప్పడు, ఆ పని ఎందుకు చెయ్యాలని కథలు చెప్పడు, ఇక డిక్టేట్ చేసి పోటే. కొన్ని భాగాలు మనకు నచ్చకపోవచ్చు, మనకు బుద్ధి వచ్చాక నచ్చుతుంది. భగవద్గీత చదివేప్పుడు కొన్ని బాగాలి బాగోలేదేమో మనకు అనిపించవచ్చు, మనకు బుద్ధి వచ్చాక మనకు నచ్చుతుంది. హృదయం, ఆ హృదయంలోకి ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత, అందరి భూతాల్లో అందరి హృదయాల్లో ఎవడైతే అంతర్యామిగా ఉన్నాడో వాడే దేవుడు అయి చెప్పాడు, వాడే భగవంతుడు అయి చెప్పాడు. అదే భగవద్గీత, వాడు అంతర్యామిగా ఉన్నాడు. చైతన్యానికి చైతన్యానికి, చైతన్యం కాని దానికి, జడానికి, అందరికీ అంతర్యామిగా ఉన్నవాడు ఆయన. అంటే అక్కడ ఆయన చెప్పిన మాట కనుక మనం వింటే, ఆయన చెప్పిన మాట ఎందుకు మనకు గౌరవం ఏర్పడితే, దాని ఎందుకు మనకు ఇష్టం ఏర్పడితే, ఆయన ఏ హృదయంలో అయితే ఉన్నాడు, ఆ హృదయంలోకి మనకు తెలియకుండానే చాలా స్వీట్గా మనకు తెలియకుండా పెయిన్ లేకుండానే మనం అందులో జారిపోతాం, హృదయంలో ఎంటర్ అవుతాం. ఇష్టంలో కష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడే కష్టం ఉంటుంది, ఇష్టంలో కష్టం ఉండదు. మీకు ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు పట్ల ఇష్టం కుదిరిందో మీకు తెలియకుండా జీవుడు అందులో స్వీట్గా లోపలికి జారిపోతాడు. జారిపోవటమే కాదు అందులో ఐక్యమైపోతాడు. అందులో ఐక్యమైపోవటమే కాదు, వీడు ఎప్పుడైతే ఐక్యమైపోయాడు వీడికి జీవుడికి మీకు నాకు ఆధారంగా ఉన్న వస్తువు మనకు తానుగా వ్యక్తం అవుతుంది. నీకు తెలుసు నా బ్రహ్మమే, నువ్వు నువ్వు తెలియకపోయినా బ్రహ్మమే. నువ్వు అర్జున బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యి. అది చిటారు కొమ్మ, అది అల్టిమేట్. అది అయితే నీకు భగవానికి దేహంతో దేహాత్మ దేహంతో తాదాక్ష్యం పొందే బుద్ధి ఉంది చూశారా. బుద్ధి దేవుని అనుగ్రహం లేకుండా పోదు. అది మన హృదయాకారం చెందే మన హృదయంలో మునిగితేనే కానీ ఆ బుద్ధి పోదు. మనస్సు హృదయంలో మునిగది కలిగితేనే కానీ ఆ బుద్ధి పోదు మనకి. ఏదైతే ఏ తలంపు అయితే ఏ తలంపు అయితే దేహంతో తాదాక్ష్యం పొందుతుందో ఆ తలంపు తన మూలంలోకి వెళ్ళి తన మూలమైనటువంటి హృదయంలోకి వెళ్ళి లేకపోతే భగవంతుడిలోకి వెళ్ళి అది కరిగిపోతుంది. కానీ నీకు భగవంతుడి స్వరూపంగా వ్యక్తం కాడు అది. నీకు భగవంతుడి మీద ప్రీతి ఉన్నప్పుడు ఈ మూల తలంపు కూడా చాలా స్వీట్గా అందులో ఎంటర్ అయిపోయి కరిగిపోతుంది, అది మెర్జ్ అయిపోతుంది. అక్కడ నీ కనుక ఆ లవ్ ఉంటే, ఈశ్వరుడి పట్ల లవ్ ఉంటే, వీ దిశాయ్ నాన్నగారు వీ అమ్మాయి. నీ లోపల నేను నేను అనేదే వ్యక్తం అవుతుంది. కానీ దేహం నేను అంటలేదు, దేహం నేను అని అంటాం లేదు. ఏదో నీకు నేను నేనే, నీ లోపల మనస్సే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఊయి దిశాయ్ ఊయి అమ్మాయి అని నువ్వు దాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండు. ఎన్ని తలంపులు వచ్చినా నేననే తలంపుకు వస్తుంది. మనకి 90 తలంపులు వస్తాయి అనుకోండి, నేను గౌరవం ఈ దేహగతమైన నేలకు, అగౌరవం దేహగతమైన నేలకి, నీకు అర్థం లాభం దేహగతమైన నేలకి, నష్టం దేహగతమైన నేలకి, కష్టం దేహగతమైన నేలకి. అది కనుక కరిగిపోతే లాభానికి నష్టానికి గౌరవానికి అగౌరవానికి అర్థం లేదు. అవి ఉన్నాయని గుర్తించేవాడు కూడా లేడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా లాభం వచ్చింది అనుకోండి, అనుకోండి మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, మీకు లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు మీ మనసుకి ఏమొస్తుంది? పొంగు. ఆయన దేహగతమైన దేహమే నేనని చెప్పేవాడు నడుచుకోండి, ఆడు గబుక్కుని పొంగుతాడు. టాటా కూడా నా కాళ్ళ కింద బలాదూరు అంటాడు. పేరు చెప్పను, నేను చాలా పెద్ద ఫ్యాక్టరీ కట్టాను, నాకున్న ఫ్యాక్టరీ బిర్లాకు లేదు టాటాకు లేదన్నాడు, మట్టి కలిసిపోయాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా మీకు లాభం వస్తుంది అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరనుకోండి, నష్టం వస్తుంది అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరనుకోండి, కష్టం వస్తుంది అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేరనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దేహగతమైన నేను లోపలికి ఎంటర్ అవ్వదు, బాహ్యానికి వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు భగవాన్ చెప్పిదంటే నువ్వు మొట్టికాయలు మొట్టవలసింది ఈ నెత్తి మీద కాదు, దేహగతమైన నేను మీద మొట్టికాయలు మొట్టమాలి. భగవాన్ ఉన్నారు అక్షరమణమాలలో. ఏమి కాళ్ళు కాళ్ళు లేనివాడు కాదు కదా, నువ్వు కాళ్ళు ఉన్నాయంటున్నారు. నీకు అరుణాచలేశ్వరుడు తోడు భగవాన్ చెప్తున్నారు, నువ్వు కాళ్ళు లేనివాడు కాదు కదా, కాళ్ళు ఉన్నాయి కదా నీకు, నీ కాళ్ళు ఉన్నాయి కదా నీకు, నీ కాళ్ళు నీ పాదాలు అక్కడక్కడ వేసుకు తిరగటం ఎందుకు? నువ్వు లోపల నా స్వరూపాన్ని విడిచిపెట్టి హృదయంలోంచి నాకు తలంపు వస్తుంది, నేననే తలంపు వస్తుంది, నేను అనే తలంపు వస్తుంది. ఆ తలంపు వచ్చి ఊరుకోవటం లేదు, దేహంతో తాదాక్ష్యం పొందుతుంది. ఏ తలంపు వచ్చి గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాకపోయినా రాగానే ఏ తలంపు వచ్చి నా దేహంతో తాదాక్ష్యం పొందుతుందో ఆ తలంపు మీద నీ కాళ్ళు పెట్టరాదు, నీ కాళ్ళు అక్కడెక్కడ పెడతానంటున్నారు. నీ కాళ్ళు అక్కడెక్కడ పెట్టే బదులు పెద్ద కాళ్ళు అంటున్నారు. నీ నీ కాళ్ళు అక్కడెక్కడ పెట్టే బదులు నా నెత్తి మీద పెట్టమంటాం లేదు. దేహము నేను తలంపు ఉంది, దేహంతుడి తాదాత్యం వచ్చి నీ కాళ్ళు, నీ కాళ్ళు రెండు కాళ్ళు తెచ్చి ఆ తలంపు మీద పెడుతూ, ఆ తలంపు మీద పెట్టి ఆ తలంపు ఏం చేస్తుంటే లోపల లోపలికి అణిగిపోయి నీ కాళ్ళు నీ పాదాలు ఎప్పుడైతే ఈ తలంపు మీద పడ్డది లోపలికి వెళ్ళి అణిగిపోతుంది, లోపలికి వెళ్ళి అది అణిగిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి అది అణిగిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు తప్పించి ఇంకెవడో లేడని. ఈ పూర్వజన్మలు, రాబోయే జన్మలు, ఆ జన్మలో ఎంత కష్టపడ్డాను, ఈ జన్మలో ఎంత కష్టపడ్డాను సంగతి కూడా అన్ని స్వప్న సమానం అని తెలిసిపోతుంది. ఆ కష్టాలు కూడా డ్రీమ్ స్టఫ్, ఆ కష్టాలు కూడా అది స్వప్న సమానం అని తెలుస్తుంది. అది ఇంకా అదంతా డ్రీమ్ స్టఫ్ అని తెలుస్తుంది. అంటే కృష్ణుడి గీతలో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. నువ్వు జ్ఞానివో భక్తుడివో లేకపోతే ఇంకోటి నీకు పొట్టవటం ఉంది, నీకు పొట్టవటం ఉంది. ఆ పొట్టక సరిపడి పని చేసుకో, పొట్టక సరిపడి పని చేసుకో. పని చేసుకుని నువ్వు మిగతా టైం అంతా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ పొట్టక సరిపడి నువ్వు పని చేసుకోకుండా నువ్వు ఇతరుల మీద ఆధారపడితే నీకు బానిసత్వం వస్తుంది. నీ విచారణ చేసుకొని ఎవరు, నీ పొట్టక సరిపడి నువ్వు ప్రయత్నం పని చేసుకోకపోతే ఇతరుల మీద కంప్లీట్గా ఇతరుల మీద నువ్వు ఆధారపడిపోతే వాళ్ళు చెప్పినట్టు నేను ఏమంటారు, నీకు ఒక రకమైన బానిసత్వం వచ్చేస్తుంది. అది విచారణ చేయటానికి నీకు అవకాశం ఉండదు. అప్పుడు దేవుడు ఉన్నాడు లేదు, దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి పొట్ట ఉంది, దేవుడు లేడని చెప్పేవాడికి పొట్ట ఉంది. ఆ పొట్టకు సరిపడి నువ్వు పని చేసుకో. ఆ పొట్టకి ఇతరుల మీద ఆధారపడకు, ఇతరుల మీద ఆధారపడితే నువ్వు బానిస అవుతావు. దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని చెప్పేవాడు కూడా పొట్ట ఉంది కదా. ముగిస్తున్న టైం ఎంత అమ్మా? 5 ముగిస్తున్నా, పావు తక్కువ, 5:15. అయితే ముందు ఈ దేహంతో తాదాత్యం పొందే తలంపుని చూశారు, అది ఉంటే అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏది లేదు. అది ఉంటే అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏది లేదు. మనస్సు అనేది లేదు అసలు తలంపుడు మోటది. అందులో బాగా అట్టడుగు నిన్న తలంపు దేహంతో తాదాత్యం పొంది తలంపు చాలా బాటంలో ఉంటుంది, అది బాటంలో ఉంటుంది. మిగతా తలంపులన్నీ అందులో సెపరేట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఒక డాక్టర్ గారు సర్జరీ మొదలుపెట్టారనుకోండి, ఆడు ఏ నరం అయితే కట్ చేయాలనుకుంటున్నాడో ఆ నరం దొరకటలేదు అనుకోండి, పక్క డాక్టర్ గారు ఏమన్నారంటే ఏమంటారు అనుకో, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళమంటారు, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళని జరుగుతుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే మిగతా తలంపులన్నీ పైన ఉంటాయి, ఇది అడుగున ఉంటుంది, ఏది బాటంలో ఉంటుంది. అన్ని తలంపులు వచ్చి దీన్ని చుట్టుకుని ఉంటాయి. మిగతా తలంపులన్నీ మూల తలంపులుంచి మిగతా తలంపులను సెపరేట్ చేయాలి, ముందు ఎలిమినేట్ చేయాలి. సెపరేట్ చేసి దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకుని దాని మూలంలోకి విత్డ్రా చేయాలి. దాని మూలంలోనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ఒకసారి రమణ మహర్షి గారిని ప్రశ్నించారు. నీకు నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, అక్కడే దేవుడు కూడా ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మూల తలంపు మూలంలో లేడు. మరి మాకు అప్పుడప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు, వాడి మాట ఏంటని అడిగారు. మరి ఈ భక్తులు తక్కువ వాళ్ళే, వీళ్ళు దేవుడు చూసి వస్తూ ఉంటారు. ఈ భక్తులు అన్నారు, ఏమన్నా మాకు అప్పుడప్పుడు దేవుడు కనిపిస్తున్నాడు, మరి వాడి మాట ఏంటంటే భగవాన్ అన్నారు, ఆడ అబద్ధం చెప్పడం నీ మనస్సు ఎంత కనిపించేవాడు కూడా అంతేనే. నీకు రాముడు కనిపించాడు అనుకో, నీ మనస్సు ఎంత నిజమో రాముడు కూడా అంతే నిజం. చూచేవాడు ఎంత నిజమో చూడబడేది కూడా అంతే నిజం. విమర్శించేవాడు ఎంత నిజమో విమర్శించాడని మనస్సును గాయపడేవాడు కూడా అంతే నిజం. ఎవడో విమర్శించాడు మీ మనసు గాయం తగులుతుంది అనుకోండి, వాడు ఎంత నిజమో ఈ గాయపడ్డవాడు కూడా అంతే నిజం. చూచేవాడు ఎంత నిజమో చూడబడే దృశ్యం కూడా అంతే నిజం. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నువ్వు మటుకు నిజం. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, నువ్వు మటుకు నిజం. నీ చేత చూడబడేది ఏది నిజం కాదు, అది జాగ్రత్త అవస్థలైనా సరే, స్వప్న అవస్థలైనా సరే. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు సంకల్పాలు ఉన్నాయండి, ఏదైనా వెలుతుందండి, వెలుతుందా, దుఃఖం ఉందా, ఏమి లేదు. ఎక్కడున్నాం? గాఢరిద్రలో మనం మూల తలంపు మూలంలో ఉన్నాం. జగత్ వ్యవస్థలో కూడా మూల తలంపులో మూలంలోకి వచ్చేసాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటారు. ఆలోచించండి, ఒకటి ఆలోచించండి మీరు, గాఢ నిద్రలో హ్యాపీగా ఉన్నాం మనం. హ్యాపీగా ఉన్నాం కదా గాఢ నిద్రలో, అది నిద్ర రాకపోతే బాధపడతాం మనం. ఏంటంటే నిద్రలో హ్యాపీగా ఉన్నాం కాబట్టి నిద్ర కోరుకుంటున్నాం. గాఢ నిద్రలో ఎవరికైనా సంకల్పాలు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా, సెపరేట్నెస్ ఉందా, ఏం లేదు. పాము వచ్చి మన శరీరమే పాకిడినా మనకేం తెలియదు, భయేస్తుందా, ఏమి లేదు, భయం లేదు, కోరిక లేదు. అది ఫియర్లెస్గా ఉంటాడు, గాఢ నిద్రలో ఉన్నాడు డిజైర్లెస్గా ఉంటాడు. పగలు కూడా మనం అలా ఉండగలుగుతున్నాం అనుకోండి, డే టైంలో కూడా మనం అలా ఉండగలుగుతున్నాం అనుకోండి, ఇంకా మీకు దుఃఖ కారణం ఎక్కడుంది? డే టైంలో కూడా మనం అలా ఉండగలుగుతున్నాం అనుకోండి, దుఃఖ కారణం ఎక్కడుంది? ఇంకా అయితే మీరు ఏదైనా పని చేస్తూ ఉంటారనుకోండి, ఒకసారి పని జరుగుతుంది, ఒకసారి జరగదు. కంగారు పడకండి మీరు, పూర్వజన్మలకి ఈ జన్మకి సంబంధం ఉంటుంది, పూర్వజన్మలకి ఈ జన్మకి సంబంధం ఉంటుంది. ఒకసారి తక్కువ ప్రయత్నంతో ఎక్కువ పని అయిపోతుంది, ఒకసారి ఎక్కువ పని చేసినా తక్కువ పని అవుతుంది, ఎక్కువ ప్రయత్నం చేసినా. ఇదంతా ఎందుకు ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నాం, వాడు ఏం పని చేయరు, డ్యూటీ చేయరు, మీకు అర్థమవుతుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. కొంచెం డ్యూటీ చేయొద్దు, మాకు కొంచెం చూసి పెడతా ఉన్నాడు, మా ఇల్లు అంటే చూసి పెట్టరు, దేనికి పనికిరారు, డ్యూటీ చేయరు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. కానీ వాళ్ళ రోజులు కూడా సుఖంగా వెళ్ళిపోతే అన్ని సుఖాలు అనిపిస్తూ ఉంటారు. బాబా మీరేం పని చేయొద్దు, మా ఇంట్లో మా ఇల్లు చూసి పెట్టమంటే చూసి పెట్టరు, బాధ్యతలు ఉండవు, పని చేయరు మామూలుగా. కానీ సుఖాల మట్టికి కష్టపడి పని చేసేవాడు కంటే ఎక్కువ సుఖాలు అనిపిస్తూ ఉంటాం. అదో రకమైన ప్రారంభం, అంటే మనల్ని అలా ఉండమని కాదు, అదో రకమైన ప్రారంభం. ఏ రోజు కాదే పెళ్ళికొడు కాడు, మామూలు వాళ్ళకి జన్మకో పెళ్ళే, ఈ బాప జన్మ ఉన్నామని చెప్పి ఆడు రోజు పెళ్ళికొడికాడు. మీరు పని చేయొద్దు అయ్యా, మీరు కొంచెం చూసి పెట్టినా చూడ్డాడు, ఆ చూడటం కూడా మళ్ళీ కష్టం అనిపిస్తుంది. కానీ అన్ని సుఖాలు మొత్తం మీద మామూలు కష్టపడి చేసేవాడు తినే సుఖం, ఆడు శుభ్రంగా అన్ని సుఖాలు అనిపిస్తాడు. అదో రకమైన ప్రాబ్లం ఏం చేద్దాం, ఆడతోటి మీరు పోల్చుకోకండి. అసలు ఒక మనిషి ప్రారంభం చోటు ఇంకో మనిషిని ఎప్పుడూ పోల్చుకోకూడదు. అలా పోల్చుకుంటే మన మనస్సు బాహ్యానికి వచ్చేస్తుంది. కొంతమందికి డ్యూటీస్ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. మాలో మనకంటే ఎక్కువ తినేస్తారు, మనకంటే ముందు తినేస్తారు. పని చేయొద్దు మీరు, మేము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇంటికాడ చూస్తాను, మనం చూడరు. అదో రకమైన ప్రారంభం, అటువంటి మనుషులు కూడా మీకు కనిపిస్తూ ఉంటారు, అదో రకమైన ప్రారంభం. అయితే వాళ్ళతోటి మనం పోల్చుకోవద్దు, అలాగే బాగుంది అనుకోకూడదు, మళ్ళీ మనం ప్రమాదంలో పడతాం. అది నేను ఇంతకీ చెప్పి ఒక మనిషి యొక్క ప్రారంభం ఇంకో మనిషితోటి పోల్చుకోకూడదు. ఇంతకి భగవాన్ చెప్తున్నారు, ముగిస్తారు, ఏది ఉంటే అంతా ఉందో, ఏది ఉంటే అంతా ఉందో దాన్ని పోగొట్టుకోండి, ఏది లేకపోతే ఏది లేదు, ఏది లేకపోతే ఏది లేదు దాన్ని పొందండి. ఏది ఉంటే బాగా, ఏది ఉంటే అంతా ఉందో, అంతా ఉంటే దేవుడు, లోకము, పుణ్యము, పాపము, పునర్జన్మ, పూర్వజన్మ. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, చచ్చిపోవడం పుట్టడం సంసారం. ఇందాక చెప్పిన బాప జనం ఉన్నారు చూడండి, వాళ్ళకి 10 నిమిషాలు భోజనం ఆలస్యం ఉన్నవారు, వీళ్ళంతా గొడవ చేసేస్తారు, వంట ఎంత ఆలస్యమైందండి, వాళ్ళు పని చేయరు. ఏదో కారణం చేత వంట అరగంట ఆలస్యమైంది అనుకోండి, ఈ గదిలో నుంచి ఆ గదిలో తిరిగేస్తుంటారు, పెద్ద పెద్ద కేకలు ఎంత వంట ఆలస్యమైందంటే. వాడికి పని ఉంటే కదా, వాడికి పని లేదు కాబట్టి గొడవ ఇల్లంతాను. వాళ్ళు పని చేయరు కదండి, ఇంకా గొడవ పెడదు మొదలు పెడతారు. ఆ యాజిటేటర్స్ వాళ్ళు అరగంట వంట ఆలస్యం అయితే ఇల్లంతా అలర చేసేస్తారు. వాళ్ళకి పని పోవటం ఉండదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అదో రకమైన ప్రాబ్లం. మనకంటే రోజులు బాగా వెళ్ళిపోతాయి వాళ్ళకి. మనం ఒలకాట్లోకి వెళ్తే 10 మంది వస్తే మన కూడా వాళ్ళు కూడా 1000 మంది వస్తారు. ఈ కాలక్షేపం జనం చాలామంది ఉంటారు వాళ్ళకి. ఏది ఉంటే ఇదే పదం, మనసు ఉంటే అంతా ఉంది. భగవాన్ చెప్పేది మనసు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఇది లేదు. మనసు ఉంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడు ఎందుకంటే పని చేసిన మనం ఏదో పని చేస్తాం, పని చేస్తే ఫలం వస్తుంది. ఆ ఫలానికి సంయోగం చేయటానికి కర్మవాడికి ఆ కర్మఫలం అనుభవింపు చేయటానికి ఒక దేవుడు ఉండాలి. అదే ఖర్చు రాజ్ఞగా. దేవుడు కూడా మైండ్ ఎంత నిజమో దేవుడు కూడా అంతే నిజం, మైండ్ ఎంత నిజమో దేవుడు కూడా అయితే దేవుడు కూడా అంతే నిజం. అయితే దేవుడు ఎందుకంటే ఈ పని చేసేవాడు ఖర్చుత్వం పెట్టుకుని చేస్తాడు. మంచి చేసిన అలా చేస్తాడు, చెడ్డ చేసిన అలా చేస్తాడు, ఉపకారం చేసిన అలా చేస్తాడు, అపకారం చేసిన అలా చేస్తాడు. మంచి చేసిన వాడికి మంచి ఫలితం రావాలి, చెడ్డ చేసేవాడికి చెడ్డ ఫలితం రావాలి. మనం ఏది చేస్తే మనకు ఇదే ఎదురొస్తుంది. అయితే మంచి చేసేవాడికి మంచి ఫలితం జాయిన్ చేయడానికి, ఆ మంచి ఫలితం అనుభవింపు చేయడానికి సంధానం చేసేవాడే దేవుడు. దేవుడు దేవుడు అంటే ఏమనుకోకండి, మీ కర్మ మీరు చేసిన కర్మకి ఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు. అదే ఖర్చు రాజ్యంగా. అంటే ఏది ఉంటే అంతా ఉండవు. అంటే మంచి చెడ్డ, పుణ్యం పాపం, పూర్వజన్మలు పునర్జన్మలు, అది అంతా మనస్సు యొక్క కల్పితం. ఇదంతా మనస్సు యొక్క ఆ మనోనాశనం అయితే అమనస్క స్థితి అంటారు. దాన్ని ఏమంటారు? అమనస్క స్థితి అంటారు. వాళ్ళు మనలాగే ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, కానీ ప్రపంచం చేత బంధింపబడరు. మనలాగే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, కానీ ప్రపంచం చేత బంధింపబడరు. వాళ్ళు అమనస్క స్థితి అంటారు. వాళ్ళు ఏమంటారు? అమనస్క స్థితి అంటారు. అంటే వాడికి మనోనాశనం, మనసు ఉన్నవాడికి పూర్వజన్మ, పునర్జన్మ, పుణ్యం, పాపం, స్వర్గలోకం, నరకలోకం. ఏమండి, మనస్సు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికి వెళ్ళి మనస్సు అణిగిపోతే, అక్కడికి వెళితేనే కానీ అది అడగదు. మనస్సు దాని మూలాన అది చూస్తేనే కానీ అణగదు. అది ఎక్కడైతే ఇది గుర్తుపెట్టుకోండి, మనస్సు యొక్క మూలంలోకి వెళ్ళి దాని మూలంలో అది కరిగిపోయి అది అదృశ్యమైనప్పుడు లోపల ఉన్న వస్తువు దీని తాలూకు దీనికి ఆధారంగా ఉన్న బ్రహ్మము నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. నువ్వు ఏ లోకానికి వెళ్ళినా బ్రహ్మములో ఉన్నట్టు ఉంటున్నావు. ఒక నీకు మళ్ళీ పునర్జన్మ వస్తుందనుకు బ్రహ్మములో ఉన్నట్టు ఉంటావు. నీకు అది నీకు ఏదైనా కష్టం ఊరికి అనుకోండి, అది జ్ఞానికి ఏదైనా కష్టం వస్తుందనుకున్నాడు బ్రహ్మములో ఉన్నట్టు ఉంటాడు. వాడికి ఏదైనా సుఖం వస్తుందనుకోండి వాడు బ్రహ్మములో ఉన్నట్టు ఉంటాడు. వాడి శరీరం మరణించక ఊరికి ఉదాహరణ అనుకున్నాడు, జీవుడు నరకలోకానికి వెళ్తాను అనుకున్నాడు, బ్రహ్మములో ఉన్నట్టే ఉంటుంది. వాడు స్వర్గలోకంలో ఉంటాడు అనుకున్నాడు, బ్రహ్మం తప్పించి ఇంకోటి ఇది గోచరించదు. వాడు అంటే బ్రహ్మం అంతటా వ్యాపించదు. బ్రహ్మము అంతటా వ్యాపించిన వస్తువుకు కదలకు ఉండదు, మెదలకు ఉండదు. అంతటా వ్యాపించిన వస్తువుకి కదలదు, మెదలదు. ఆ అంతటా వ్యాపించిన వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు నీకు పుట్టుకు లేదు, చావు లేదు. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడి నుంచి వస్తావు, వెళ్తానికి చోటు ఉంటే కదా. మీరు ప్రాపర్ సబ్జెక్ట్ ఎప్పుడు విడిచిపెట్టద్దు. మీకు బుడబక్కలు మాట్లాడద్దు, సబ్జెక్టు ఆలోచన. సబ్జెక్ట్ ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు, సబ్జెక్టుకు మనం క్లోజ్గా ఉండాలి. సబ్జెక్ట్ ఎప్పుడైతే మనసు అణిగిపోయిందో, మనసు ఎప్పుడైతే అణిగిపోయిందో, లోపల ఉన్న వస్తువు మనసు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ నీకు స్వరూపం వ్యక్తం. ఇదో చోట అదో చోట కాదు. మనస్సు నీకు ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ నీకు బ్రహ్మం స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అదో చోట ఇదో చోట కాదు. నీకు రోగం తగ్గిపోవటం, దాని తాలూకు సుఖం తెలియటం ఒకేసారి జరిగిపోతాయి. రోగం తగ్గిపోయింది అనుకోండి, వెంటనే మీకు ఆరోగ్యం స్వరూపంగా వ్యక్తం అయిపోతుంది. రోగం తగ్గదనుకోండి, మీకు ఆరోగ్యం స్వరూపంగా వ్యక్తం కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో, అది ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడ బ్రహ్మము మీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే మీ బుద్ధి మీకు ఎలా తెలుస్తుందో, మీ మనస్సు మీకు ఎలా తెలుస్తుందో, బ్రహ్మం అలా తెలుస్తుంది. అది అంతర్వ్యాపించింది, అది అంతర్వ్యాపించింది, అంతర్వ్యాపించిన అనుభవం మీకు వచ్చేస్తుంది. అది మీకు తెలియబడింది కాబట్టి, అది మీకు కూడా తెలియబడింది కాబట్టి అది అప్పుడు మీకు అది దానికి కదలకలేదు, మెదలకలేదు. ఈ లోకానికి ఆధారం అది, పరలోకాలకు కూడా ఆధారం అది. అంతర్వ్యాపించిన వస్తువుకి గోయింగ్ ఏముంటుంది, కమింగ్ ఏముంటుంది? అంతటా వ్యాపించిన వస్తువుకు గోయింగ్ లేదు, కమింగ్ లేదు, అది నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి. ఏం హాయ్ అండ్ ఏం అడ్ ది హయ్యెస్ట్? అక్కడికి ఏం చేయమని, ఈ చిల్లర గొడవల దగ్గర ఆగిపోవద్దు, అక్కడికి ఏం చేయమని అంటే బుద్ధుడు చెప్పాడు. వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు, వీడు ఎలా, ఈ గొడవలో మనం పడిపోతాం అనుకోండి, గమ్యానికి చేరుకోలేము. లేకపోతే మా అత్తగారు నేను పెళ్లి కూతురికి వచ్చినప్పుడు చాలా బాధలు పెట్టింది, ఇప్పుడు మా అత్తగారిని ఎందుకు చూడాలి? ఇవన్నీ జ్ఞాపకం వస్తే, ఇవన్నీ జ్ఞాపకం వస్తే ఇంకా మనసు లోపలికి నడుస్తుంది. ఇప్పుడు నీ అత్తగారు మంచిదో చెడ్డది నీకు అనవసరం, నీకు అత్తగారు కాబట్టి చూడని, అది కృష్ణుడు చెప్పాడు. ఆ అత్తగారు మంచిదో చెడ్డో అది కృష్ణ, అది భగవంతుడు చూసుకుంటాడు. మీ అమ్మ మంచి చెడ్డ నీకెందుకు, మీ అమ్మ కాబట్టి చూడంతే. ఆ మంచి చెడ్డకు నువ్వెవడు జడ్జిమెంట్ చేయడానికి ఈశ్వరుడు చూసుకుంటాడు, జడ్జిమెంట్ ఇచ్చేది నువ్వు కదా ఈశ్వరుడు. మీరు బాగా అర్థం చేసుకోండి, వస్తువుకి అంతరా వ్యాపించిన వస్తువు అటు ఇటు కదులుతుందా? కదలదు. మెదులుతుందా? మెదులుతుంది. మన అంతరా వ్యాపించిన వస్తువు మన అనుభవంలోకి వచ్చింది అనుకోండి, మనం చచ్చిపోయేదానికి చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికైనా ఉంటే ప్లేస్ ఉంటే కదా, మనం మనం లేని చోటు ఉంటే కదా ఎక్కడికైనా వెళ్ళటానికి. అది నిర్వాణ స్థితి, అది మోక్ష స్థితి, అది అల్టిమేట్ స్టేట్. అదేమిటది? అల్టిమేట్ స్టేట్. అప్పుడు మీకేమవుతుందంటే స్వతంత్రమైన ఆనందం, అంటే బాహ్య వస్తువులతోటి, బాహ్య సంఘటనలతోటి, బాహ్యమైన వ్యక్తులతోటి సంబంధం లేకుండా స్వతంత్రమైన ఆనందం, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అది మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. భగవాన్ అన్నారు, ముతక సామెతుడు చెప్పారు భగవాన్. ఆ ముతక సామెత ఏంటంటే, ఎవడైనా ఏనుగు మీద తిరగటం అలవాటు పడ్డాడు అనుకోండి, ఒకడు ఏనుగు మీద తిరగటం అలవాటు పడ్డాడు అనుకోండి, ఎవడో వచ్చి ఏమడో గాడిని నోటి తెస్తాం, మీరు గాడిని మీద ఊరెగుతారంటే ఏనుగు మీద తిరిగి కూడా ఏమంటాడు? జ్ఞాని దగ్గరికి వచ్చి మీరు స్వర్గానికి వెళ్ళండి, వైకుంఠానికి వెళ్ళండి అని చెప్పి మాట్లాడాలంటాడు. అంతటా వాడే ఉన్నప్పుడు ఇంకాడికి స్వర్గం ఏంటి, వాడికి ఇంకోటి ఏంటి, వాడికి వైకుంఠం ఏంటి? ఒకడు మహాజ్ఞానం ఉన్నాడు అనుకోండి, వాడికి స్వర్గం ఏంటి? వాడికి వెళ్ళటం ఏంటి, రావటం ఏంటి? వెళ్ళిన చూడాడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వాడు ఎక్కడికైతే మీరు ఎక్కడికైతే వాడిని పంపుదాం అనుకున్నారో అక్కడ ఉన్నాడు వాడు, ఇంకా ఎక్కడ ఏం పంపుతారని? వాడు కదలడు, మెదలడు. ఇవన్నీ బుడబక్కలు మాట్లాడుకోకుండా అది మీ అనుభవానికి వచ్చి, అది అనుభవేక వేద్యం, ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. అంచేది నేను అక్షర మణమారులో భగవాన్ ఏమన్నారంటే, కుక్క కూడా వాసన బట్టి వెళ్ళిపోతుంది యజమాని దగ్గరికి, కుక్క కూడా ఆ వాసన బట్టి యజమాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా కుక్క చేసి పని కూడా నేను చేయలేనా? ఈ మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుంది? దాని మూలంలోంచి. మూలతలంపు ఎక్కడైతే, మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుందంటే దాని మూలంలోంచి వస్తుంది. మూలతలంపు కూడా మూల ఉంది, ఆ మూలంలోంచి ఇది వస్తుంది. ఆ మూలతలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. ఆ మూలతలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో వాసన పట్టి తెలిసేది దేవుడే, నిజమైన దేవుడు. ఆడు నిజమైన దేవుడు, నా కళ్ళకు కనిపించే దేవుడు, నా మనస్సుకు కనిపించే దేవుడు. నా కళ్ళు ఎంత నిజమో, నా మనస్సు కూడా, నా మనస్సు ఎంత నిజమో, ఆ దేవుడు కూడా అంతేనా? ఒకవేళ దేవుడు నాకు ఏమైనా వరం ఇవ్వచ్చు, అది నేను అనుభవించవచ్చు, ఆ వరం మనస్సు, అనుభవం కూడా మనస్సు. ఇవన్నీ పారమార్థక సత్యాలు కాదు, ఇదంతా అల్టిమేట్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, ఇదంతా మైండ్. నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి వాడు సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. వాడికి టామ్టామ్ అక్కర్లేదు, టామ్టాము అక్కర్లేదు. వాడు మిమ్మల్ని ఆకర్షించుకోవాలని, వాడు మంచివాడే, దేవుడు మంచివాడు కాకుండా ఉంటాడా? మీలోనే చాలామంది మంచివాడు ఉన్నారు, దేవుడు మంచివాడు కాకుండా ఉంటాడా? వాడు మంచివాడే, వాడి మిమ్మల్ని వాడి 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 స్వరూపం ఇవ్వటానికి మేము వాడి స్వరూపం మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. దేవుడు కూడా వాడి స్వరూపం మీకు ఇవ్వు మీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. కానీ మీ బుద్ధిలోని దోషాల వల్ల వాడు ఆకర్షణలో పడలేకపోతున్నాడు. వాడు పాపం వాడి స్వరూపం మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వాలనుకుంటే మన బుద్ధిలోని దోషాల వల్ల వాడు ఎలా చేతులు చాపినా ఆ కౌగుల్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళకపోవడానికి కూడా మన బుద్ధిలోని దోషాలకు కారణం, వెళ్ళకపోవడానికి కూడా వాడు ఆకర్షణలో మనం పడలేకపోవడానికి కారణం మన బుద్ధిలోని దోషాల వల్ల ఆకర్షణలోకి మనం పడలేకపోతున్నాం. ఏం చేతంటే వాడు ఆకర్షణ తక్కువగా ఉంది, విషయాకర్షణ ఎక్కువగా ఉంది మనకి. మన బుద్ధిలోని దోషాల వల్ల ఈ బుద్ధి విషయాల వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. దేవుళ్ళు కూడా ఆకర్షణ ఉంది, దేవుళ్ళు కూడా ఆకర్షణ. బుద్ధిలోని దోషాల వల్ల దేవుడు వైపు ఆకర్షించబడటం లేదు. ఆ దోషాలు తగ్గించిన కొలిది ఆ దేవుడి యొక్క ఆకర్షణలో నువ్వు పడతావు. ముగిస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న దేవుడిని పరాయి వాడు అనుకోద్దు, మనవాడు అనుకోండి. రమణ మహర్షి గారి దగ్గర ఎవరైనా వచ్చి కూర్చున్నారు కొత్త వాళ్ళు, ఆ పాత భక్తులు అడుగువరట, ఏమండి ఎవరు కొత్తగా కనిపిస్తున్నారు అంటాను. భగవాన్ దగ్గర ఎవరైనా కొత్తగా వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఏమండి ఎవరు కొత్తగా కనిపిస్తున్నారు అని ఒకటి పాత భక్తులు, ఏంటండి ఇది ఎప్పుడు చూడలేదు, ఇది కొత్తగా కనిపిస్తుంది, ఎవరో ఇది కొత్త. ఎవరైతే మన దగ్గరికి ఎందుకు వస్తారో, మనవారు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. వండర్ఫుల్. ఎవరు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఎవరైతే ఏదో జన్మలో వీళ్ళతోటి వీళ్ళకి ఏదో జన్మలో వీళ్ళకే మనకు అనుభవం ఉంది. ఎవరు అయితే మన దగ్గరికి ఎవరు ఎవరు అంటున్నారు నువ్వు, ఎవరైతే మన దగ్గరికి ఎందుకు వస్తారు? వీళ్ళందరూ మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. మీరు ఎవరు ఎవరు అంటున్నావు? ఏదో జన్మాంతరం అనుభవం ఉంది, మన దగ్గరికి వచ్చారు. మన వాళ్ళు కాకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారు? మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. మన వాళ్ళు కానీ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు? మన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వచ్చారు. ఆ జన్మాంతరంలో ఏదో అనుబంధం వల్ల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఎవరంటావేంటి? మనవాళ్ళే. అలా దేవుని కూడా మనవాడు కింద చూసుకోవాలి. దేవుని కూడా మన మనవాడే అంటే మనం మన ఇంట్లో వాళ్ళ మీద మనకు ఎంత ప్రీతి ఉందో అంత ప్రీతి మనం ఎనాలిసిస్ చేసుకుంటే, విశ్లేషణ చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళ మీద మనకు ఎంత ప్రీతి ఉందో అంత దేవుని మీద లేదు. మీరు ఇంటికి ఆలోచించుకోండి, మీకు మీ ఇంట్లో వాళ్ళ మీద ఎంత ఇష్టం ఉందో దేవుడి మీద మీకు అంత ఇష్టం ఉందా లేదు? అందుకే అని స్మరించుకోవాల్సి వస్తుంది. ఇష్టం లేనప్పుడు స్మరించు, ఇష్టం లేదు కాబట్టి తలపెట్టుకోవాల్సి వస్తుంది, ఇష్టం లేదు కాబట్టి స్మరించుకోవాల్సి వస్తుంది. ఇష్టం ఉంటే చాలా మీద స్మరించుకోవటం ఎందుకు? మీ ఇంట్లో మీరు తలపెట్టుకుంటున్నారా? ఇంకా తలపెట్టుకోవడం ఎందుకు? అది మీ వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇంకేం తలపెట్టుకుంటారు మీరు? అది జ్ఞానేశ్వరుడు చెప్పింది కూడా చెప్తున్నారు, అది రాలిపోవాలి. కానీ అది అది మీరు బలవంతాన ఓడగొట్టుకునేది కాదు. ఈగో సెన్స్, ఈగో సెన్స్ దాన్ని డెకరేట్ చేయకండి. ఈగో సెన్స్ని డెకరేట్ చేయకండి. అది అది ఈగో డెన్స్, ఈగో సెన్స్ మీరు డెకరేట్ చేయటం మానేసి దాని అంచులు అది ఊడిపోతుంది. అది మీరు ఓడ అంటే భౌతికమైన భౌతికమైన వస్తువుల మీద మనకి కాంక్ష పెరిగికొలిది, జ్ఞానం సంపాదించాలనే తపన తగ్గు తప్పదు. ఈ మధ్యన కొన్ని కొన్ని కొంపలు ఎలా ఉంటాయారో చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరో జిన్ను మొక్క తెచ్చిచ్చారట. మనకి జిన్ను ఎవరైనా పంచుతూ ఉంటారు కదా, ఊళ్ళో ఎవరైనా జిన్ను ఎవరైనా ఇంత ఏది ఇంతే పంపుతూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు ఎవరైనా పంపటాలి, ఎవరు జిన్ను వాళ్ళు తినేస్తున్నారేమో, ఇప్పుడు ఎవరైనా పంపుతున్నారు కదా. కొంతమంది ఇంట్లో ఆప్యాయతే ఎలా ఉంటుందో మన ఎవరో చెప్తున్నారు. ఆ ఇంటికి ఎవరో జిన్ను పంపారు, వాళ్ళు ముగ్గురు ఆయనకి అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు, ఆయన అబ్బాయిలు ఇద్దరు కూర్చున్నారు. కూర్చో యజమానురాలు తీసుకొచ్చి ఏదో పలానా వారు జిన్ను పంపారని అక్కడ పెట్టారు. అది తింటే తండ్రి అన్నట్టుండే పెద్ద అబ్బాయి నువ్వు పెద్దవాడు నువ్వు తినన్నాడు. నువ్వు పెద్దవాడు ఇంటికి పెద్దవాడు నువ్వు తినన్నాడు. అంటే ఆడ అన్నట్టు ఇంటికి నువ్వు చిన్నోడు రాను, తమ్ముడికి ఇచ్చి తమ్ముడు తినమన్నాడు. అంటే భౌతికమైన వస్తువుల మీద మనకి కాంక్ష పెరిగికొలిది, జ్ఞానం సంపాదించాలనే తపన తగ్గుతూ ఉంటుంది. ఈ మధ్యన కొన్ని కొన్ని కొంపలు ఎలా ఉంటాయారో చెప్తున్నారు. వాళ్ళ ఇంటికి ఎవరో జిన్ను మొక్క తెచ్చిచ్చారట. మనకి జిన్ను ఎవరైనా పంచుతూ ఉంటారు కదా, ఊళ్ళో ఎవరైనా జిన్ను ఎవరైనా ఈంత గేది ఇంతే పంపుతూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు ఎవరైనా పంపటాలి, ఎవరు జిన్ను వాళ్ళు తినేస్తున్నారేమో, ఇప్పుడు ఎవరైనా పంపుతున్నారు కదా. కొంతమంది ఇంట్లో ఆప్యాయతే ఎలా ఉంటుందో మన ఎవరో చెప్తున్నారు. ఆ ఇంటికి ఎవరో జిన్ను పంపారు, వాళ్ళు ముగ్గురు ఆయనకి అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు, ఆయన అబ్బాయిలు ఇద్దరు కూర్చున్నారు. కూర్చో యజమానురాలు తీసుకొచ్చి ఏదో పలానా వారు జిన్ను పంపారని అక్కడ పెట్టారు. అది తింటే తండ్రి అన్నట్టుండే పెద్ద అబ్బాయిని పిలిచి, ఏ అబ్బాయి నువ్వు పెద్దవాడు నువ్వు తినన్నాడు. నువ్వు పెద్దవాడు ఇంటికి పెద్దవాడు నువ్వు తినన్నాడు. అంటే ఆడనాడు ఆ జిన్ను పుచ్చుకుని అన్నట్టు ఇంటికి నువ్వు చిన్నోడు రాను, తమ్ముడికి ఇచ్చి తమ్ముడు తినమన్నాడు. కొన్ని కొన్ని కొంపలు అంత మర్యాదగా ఉంటాయి. కొన్ని కొన్ని కొంపలు ఎవడ దొరికింది ఆడే తినేస్తూ ఉంటాడు. ఆ యజమానురాలే తినేస్తున్న కొన్ని కొన్ని కొంపలు. అది పంపింది యజమానురాల దగ్గరికి పంపారు జిన్ను. పంపితే భర్తకి ఇచ్చింది ఆవిడ, మీరు తినండి జిన్ను అని. అంటే వాడు అన్నాడు, పెద్ద కొడుకు నువ్వు తినరా అన్నాడు. ఆ తమ్ముడు అక్కడే ఉన్నాడు. ఆడు పుచ్చుకుని అన్నట్టుండి, నేను పెద్దవాడు నాకు ఇస్తున్నారు, చిన్నోడు ఇడిచిపెట్టి నేను తింటాడు. ఆడు చిన్నోడికి ఇచ్చాడు. కొన్ని కొన్ని కొంపలు అలా ఉంటాయి. కొన్ని కొన్ని కొంపలు ఎవడ దొరికింది ఆడు తినేస్తూ ఉంటాడు. అది చిన్న ఉదాహరణ. అంటే కొన్ని కొన్ని ఇళ్ళు ఎలా ఉంటాయని చెప్పడం కోసం ఉరికే ఇది ఉదాహరణ. ఓ అంటే కొన్ని కొన్ని ఇంట్లో షేర్ చేసుకునే మనస్తత్వం ఉంటుంది, షేర్ చేసుకునే మనస్తత్వం ఉంటుంది, కొన్ని కొన్ని ఇంట్లో షేర్ చేసుకోరని అది చెప్పడం కోసం చెప్పారు. ఓ అలాగే కొంతమందికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ఇతర పంచుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని కొంపల్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇతరులు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓ శాంతి శాంతి శాంతి. వచ్చే ఆదివారం అత్తిలిలో పోస్ట్ ఆఫీస్ వీధిలో కాముట్ల కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం. అందరికీ అందరూ ఆహ్వానితులు.